శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ. శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ. అరుణాచలం 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 ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. నారాయణ 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 ఓం నమో నారాయణాయ. వాసుదేవ 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ రోజున తెల్లారుజాము 4 గంటలకి అరుణాచలేశ్వరుడు యొక్క దేవాలయ ప్రాంగణంలో భరణీ దీపం వెలిగిస్తారు. అది చూసే చూడవలసి శ్రద్ధగా చూడవలసి ఆ భరణీ దీపం కూడా దర్శనం చేయొచ్చు భక్తులు. ఇవాళ సాయంత్రం శిఖరం పైన వెలిగించేది మహాదీపం. ఇవాళ ఉదయం వెంకటపతి రాజుగారు విశాఖపట్నం వెంకటపతి రాజుగారు వారి ధర్మపత్ని ఉదయం గోదానం చేశారు. ఇక్కడ అంటే మన హిందువులు గోవుని సర్వదేవతా స్వరూపంగా ఆరాధిస్తారు. అందరు దేవతలు గోవులో ఉన్నారని అంటే గోవుని చాలా పవిత్రంగా చూస్తారు. గోవు పాలు, గోవు మూత్రం, గోవు యొక్క పేడ, ఆ గోవులోంచి వచ్చేది ప్రతిదీ కూడా చాలా పవిత్రంగా చూస్తారు. ఈ మధ్యన హైదరాబాద్లో గోమూత్రం శుద్ధి చేసి అమ్ముతున్నారు కూడాను. అది చాలా రోగాలు కూడా తగ్గిస్తుంది. అంటే ఆ గోవు యొక్క కొమ్ములు మొదట్లో బ్రహ్మ విష్ణువు ఉంటారని, కొమ్ములు చివరి భాగంలో మొత్తం భారతదేశంలో అన్ని క్షేత్రాలు కొమ్ములు చివరి భాగంలో ఉంటాయని, ముఖం అంతా కుమారస్వామి అని, ఆ మధ్యలో ఉన్న సెంటర్ శివుడని, ఇలా మొత్తం సర్వదేవతలు ఆ గోవుని ఆశ్రయించి ఉంటారు కాబట్టి అంటే ఆ గోవుని ఆరాధిస్తే సర్వదేవతలను ఆరాధించినట్టే గోదానాలు చేస్తారు. మన ఇంద్రియులకి పవిత్రమైన జంతువు గోవు. పూర్వం గోదానం ఎలా చేసేవారంటే, గోదానం చేసి ఆ బ్రాహ్మలో సంవత్సరం పెంచాలి, దాని పాలు తాగాలి. మనం ఎవరికైతే దానం చేస్తున్నామో వారు ఆ పాలు తాగాలి ఆ కుటుంబ సభ్యులు. తర్వాత ఆ సంవత్సరానికి ఆ బ్రాహ్మలకు ఆవును పోషించే శక్తి ఉండొచ్చు ఉండకపోవచ్చు. తర్వాత వాడు పాలు తాగినా తాగకపోయినా సంవత్సరానికి సరిపడి గ్రాసం మనం ఇవ్వాలి. ఆవును మేపడానికి సంవత్సరాలకు ఎంత అవుతుందో గ్రాసం పూర్వం ఇచ్చేవారు ఎలా కొంతమంది, అది సాంప్రదాయం. అంటే ఇప్పుడు కొంతమంది గోదానం చేస్తున్నారు, వాళ్ళు వెంటనే గోవుల్ని అమ్మేసుకుంటున్నారు. కానీ అంతకంటే మంచిది ఏంటంటే, గోదానం కంటే మీరు జీవించుండగా గోవుకి మీ చేతితోడు గడ్డేసుకుని, గోవుని మీ చేతితోడు కడిగి, గోవుని మీ చేతితోడు మేపుకోవడం చాలా మంచిది. అయితే అవకాశాలు అందరికీ లేవు. ఇప్పుడు 40 ఎకరాలు 50 ఎకరాలు పొలాలు ఉన్న వాళ్ళే పల్లెటూళ్ళలో పాలు కొనుక్కుంటున్నారు. అంటే గోవుల్ని కానీ గేదెల్ని కానీ మేపలేక మనుషులు దొరక్క ఇప్పుడు మన దేశంలో పాడి పరిశ్రమ కూడా తగ్గిపోతుంది. లీటర్ పాలు ఎక్కువ ఖరీదు పెట్టుకుంటున్నామని చెబుతున్నారు, కానీ భవిష్యత్తులో ఇంకా పెరిగిపోతుంది. అంటే మేపీ వాళ్ళు తగ్గిపోయారు. గవర్నమెంట్ పాలు అని కొనుక్కుంటున్నారు. వాళ్ళని నష్టానికి అమ్మరు, గవర్నమెంట్ కూడా వ్యాపారమే చేస్తుంది. మనుషుల కంటే ఎక్కువ లిటిగేషన్ గవర్నమెంట్లో ఉంటుంది. అంతేత గవర్నమెంట్ ఏమి నష్టం పెట్టుకోదు, వాళ్ళు చేసేది కూడా వ్యాపారం. అంటే రైతులు కూడా మేపలేకపోతున్నారు దోళను. అంటే మనుషులు దొరక్క కొంతమంది పూర్వం వాళ్ళ ఇంటికాడ బూర్లు వండుకుంటే బూర్లు ఏది వండుకున్నా గోవుకి పట్టుకెళ్ళి పెట్టేవారు ఇంట్లో గోవుడికి. అంటే ఇంట్లో మనం ఏది వండుకున్నా అది పట్టుకెళ్ళి గోవుకి పెట్టేవారు. అంటే వాళ్ళు తినేది గోవు కూడా తినాలని. కానీ ఇప్పుడు సమాజం మనీ సెంటర్డ్ అయిపోవటం వల్ల జీవరాశి పట్ల ప్రేమ ఆప్యాయత కూడా తగ్గిపోయింది. సరే పొద్దున్నే ఏళ్ళు భిక్ష చేశారు యంగడపతి రాజుగారు వారి ధర్మపత్రిని. ఏళ్ళు గోదానం సమగ్రంగా చేశారు. తర్వాత ఇక్కడ ఏదో పుస్తకాలు పంచిపెట్టారు. వారు చేసే కార్యక్రమం మటుకి భక్తిగా శ్రద్ధగా సమగ్రంగా చేశారు. అంటే భక్తులు అందరి తరపున వారు చేసిన ఈ రోజున కార్యక్రమానికి మన సంతోషం వ్యక్తపరుస్తున్నాం. తర్వాత ఈ కొండ అరుణాచలేశ్వరుడు. ఈ రోజున మనం అందరం ఇక్కడ సమావేశమైన కారణం, ఈ రోజున సాయంత్రం 6 గంటలకి దేవ జ్యోతి ప్రజ్వలన, మహాజ్యోతి ప్రజ్వలన చేస్తారు కాబట్టి ఆ జ్యోతి దర్శనం మన నేత్రాలతో దర్శించి నేత్రానందం పొందటానికి ఇక్కడికి వచ్చాం మనం. దాన్ని నేత్రానందం అంటారు. అంటే నేత్రాలతో చూసినప్పుడు ఏదైనా మనకు ఆనందం కలిగితే దాన్ని నేత్రానందం అంటారు. ఇది కొండ కింద మీకు కనిపిస్తుంది, చాలా ప్రమాదం. ఇదే మీరు మామూలుగా కొండ కింద రాళ్ళ కింద మనకు కనిపిస్తుంది. దీనికి అమెరికన్స్ ఇంగ్లీష్ వాళ్ళు ఈ మధ్యన కొత్త పేరు పెట్టారు ఈ కొండ పండు. ది మౌంటైన్ ఈజ్ వెరీ యాక్టివ్ ఇన్సైడ్. పైకి ముద్దులాగా కనిపిస్తుంది, అది నిజంగా ముద్దు అనుకోకండి. కొద్దిగా పైకి ఉరికే రాళ్ల గుట్ట కింద కనిపిస్తుంది, రాళ్ల గుట్ట కింద అనుకోవద్దు. లోపల చాలా యాక్టివ్గా చూసి మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నివాసం ఉన్నా ఇంటికి వెళ్ళిపోయినా లోపల చాలా యాక్టివ్గా పనిచేస్తుంది, వెరీ యాక్టివ్. అది కైలాసంలో ఉన్న శివుడికి మూడు నేత్రాలు ఉన్నాయి, దీనికి చాలా పేర్లు ఉన్నాయి కొండకి. అందులో పేర్లో జ్ఞానగిరి అని ఒక పేరు. ఇక్కడ అరుణాచలంలో గుడికి అంత ప్రాముఖ్యత కాదు, ముందు కొండ, ముందు గిరి, తర్వాత లింగం. ఈ గిరీశ్వరు ముందు గిరిగానే ఇక్కడ ఈశ్వరుడు పరమేశ్వరుడు ఇక్కడ ముందు గిరిగానే అవతరించాడు. అప్పుడు ఇంత ఇంత పెద్ద కొండని మేము ఎలాగ ఆరాధించడం అంటే, అప్పుడు లింగరూపం ధరించాడు. అక్కడ ఆ లింగాన్ని అన్నాము, అక్కడ మనం గిరి ప్రదర్శనం చేస్తా అంటే ఒక ఊరు వస్తుంది. ఆరుగు పేరు ఏం పేరు? ఆడి అన్నామలే. అక్కడ అరుణాచలేశ్వరుడు ఉన్నాడు. అరుణాచలేశ్వరుని బ్రహ్మదేవుడు వర్షిప్ చేసేవాడని, ఈ టౌన్లో ఉన్న లింగాన్ని మహావిష్ణువు వర్షిప్ చేసేవాడని ప్రతీతి. ఇది అది కూడా చాలా పవిత్రమైన లింగం, ఆడి అన్నామలేదు. దీంతో సమానమైంది అరుణాచలేశ్వరుడితో సమానమైంది ఆడి అన్నామలే. అది అరుణాచలేశ్వరుడు, ఇది అరుణాచలేశ్వరుడే. అప్పుడు దేవతల కోరిక మీద అది గిరి రూపం ధరించాడు. ఎందుకంటే మానవులు పూజ చేసుకోవడానికి. ఇక్కడ ఈ గిరిని ప్రదక్షిణ చేస్తున్నారంటే, గిరి చాలా పేర్లు ఉన్నాయి. ఈ జ్ఞానగిరి అంటే ఇందులో ఉన్న రహస్యం ఏంటంటే, శివుడికి మూడు నేత్రాలు. మూడు నేత్రాల్లో ఒక నేత్రం జ్ఞాననేత్రం. ఆ జ్ఞాననేత్రమే గిరి రూపం ధరించింది. ఇక్కడ మీకు కనిపించేది, మీకు కనిపించింది ఊరికే శివుడే. అది కొండ రూపంలో ఉన్నాడు శివుడే. అంటే జ్ఞాననేత్రాలు మనలో ఎవరైనా చూసామా? ఎవరో చూడలేదు. కైలాసంలో ఉన్న పరమేశ్వరుడు యొక్క జ్ఞాననేత్రాన్ని మనం ఎవరో చూడలేదు. ఆ జ్ఞాననేత్రం ఇక్కడ స్థూల రూపం ధరించింది, అదే ఈ కొండ. ఇది రహస్యం. అది అంటే మీరు ఎలాగా మీరు గిరి ప్రదక్షిణం చేసినా, గిరి వలయం చేసినా, లేదా కూర్చున్న గిరి వంక చూసి ధ్యానం చేసినా, చాలా సర్ప్రైజెస్, వండర్స్ జరుగుతాయి. మీరు ఊహించినటువంటి సర్ప్రైజెస్ జరుగుతాయి. ఇది ఈ దీపాన్ని చూడటం వల్ల నేను ఇప్పుడు ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నాను, భౌతికంగా కూడా మీకు ఎవరికైనా కోరికలు ఉండొచ్చు. అహంభావన ఉండని చెప్పు, వ్యక్తి భావన ఉండని చెప్పు, మాది ఫలానా వంశం, ఫలానా కుటుంబం, ఫలానా జాతి, ఫలానా కులం, ఫలానా శరీరం నాది, ఫలానా పేరు నాది అని ఒక జాతితోటో, కులంతోటో, ఒక మతంతోటో, మీ శరీరంతోటో, మీ మనస్సుతోటో మీరు తాదాత్మ్యం పొందినంతకాలం కోరికలు ఉంటాయి. తర్వాత సీక్రెట్ బర్డన్స్ ఉంటాయి. మీరు ఇతరులు చెప్పుకోవడానికి వీలైన బాధలు మీలో ఉండొచ్చు, ఇతరులకు చెప్పుకోవడానికి వీలైన ఇబ్బందులు కూడా మీకు వీలో ఉండొచ్చు. ఆ దీపాన్ని చూసి మీరు మీకు ఇంటికాడ ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగించమని కూడా దీపాన్ని ప్రార్థించవచ్చు. అంటే ఈయన కరుణామయుడు, అరుణాచలేశ్వరుడు కరుణ అనుగ్రహించడానికి వచ్చినవాడే. ఈయన మానవ కోటిని అనుగ్రహించడానికి ఇక్కడ వెలిసినవాడే. నిన్న కాక మొన్నటివాడు కాదు. హిమాలయ పర్వతాల కంటే ఎక్కువ పురాతనమైంది అది. హిమాలయ పర్వతాలు ఎప్పుడు ఏర్పడ్డావో హిస్టరీకి తెలుస్తుంది. కానీ ఇది చాలా పురాతనమైనది. మన ఇండియాలో ఇంత పురాతనమైన కొండ లేదు. ఇది సైంటిస్టులు చెప్పిన మాటే. హిమాలయ పర్వతాలు కూడా చాలా పురాతన యానిసెంట్ హిల్, ఇది యానిసెంట్ మౌంటైన్. ఇది ఇక్కడికి వచ్చిన వాళ్ళు వచ్చి గిరి దర్శనం చేసిన వాళ్ళు మీరందరూ అదృష్టవంతులు. అయితే అదృష్టం మీ చెవులకు వినపడదు, మీ కళ్ళకు కనపడదు, మీ బుద్ధికి అందదు, మీ అండర్స్టాండింగ్ అందదు. అందుచే ఏదో అన్ని యాత్రలకు వెళ్ళినట్టే వెళ్ళాం వచ్చాం చూసామని అలా అనిపిస్తుంది. కానీ ఇది కూడా ఈ గిరి కూడా ఆడంబరం లేదు. మన ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలంటే ముందు ఆడంబరంగా ఆలోచించడం, ఆడంబరంగా మాట్లాడటం వదులుకోవాలి. ఈ గురి అంత నిరాడంబరుడు ఎక్కడా కనపడ్డ మనకి. మనకి ఎవరికైనా ఏదైనా సహాయ సహకారములు భౌతికంగా అందించినా ఆధ్యాత్మికంగా అందించినా ఎంతో రహస్యంగా నీ పక్కన కూర్చున్న వాడికి కూడా నీకు తెలియకుండా నేను అనుగ్రహిస్తాడు. అది ఒక అలవాటు ఆయనకి, అది ఒక హ్యాబిట్. అది అక్షర మణ మాలలో భగవాన్ చెప్పారు, మీ ఔన్నత్యం ఇతరులకు తెలియటం నీకు ఇష్టం ఉండదు, నువ్వు అనుగ్రహ స్వరూపుడివే, దయాస్వరూపుడివే, నీకు నేనేం పూజలు చేయలేదు, జపాలు చేయలేదు, నిన్ను స్మరించకుండా నన్ను అనుగ్రహించావు. ఎవరికీ తెలియకుండా దొంగచాటుగా ఇంటికాని ఎత్తికి వచ్చి నీ పాదాల దగ్గర పడవేశావు. మరి దొంగచాటుగానే వచ్చాడు ఇంటికాడు, ఎవరికీ చెప్పకుండా దొంగచాటుగానే వచ్చాడు. అలా మనం అరుణాచలం వెళ్ళిపోతున్నాం, ఇక్కడ ఎవరికైనా చెప్పి వెళ్ళాలనే తలంపు రాలేదన్నాడు. అది విశేషం. బుద్ధుడు ఒక మహారాజ్యాన్ని పరిత్యాగం చేశాక నేను ఇంత రాజ్యాన్ని విడిచిపెట్టేశాననే తలంపు రాలేదానికి. మీరు ఎవరికైనా మంచి నీళ్ళు ఇస్తే జీవితం పొడిగిన జ్ఞాపకం పెట్టుకుంటా, మనకు జ్ఞానమా పాడా? మీ చేతితోడు ఎవరికైనా మంచినీళ్ళు ఇస్తే, మంచినీళ్ళు కాఫీ కూడా కాదు టీ కూడా కాదు, మంచినీళ్ళు ఇస్తే పలానా వాళ్ళకి మేము మంచినీళ్ళు ఇచ్చామని మీరు జీవితం పొడిగిన జ్ఞాపకం పెట్టి వాళ్ళకి, మీకు జ్ఞానం ఏంటి? నాలుగు వేదాల సారం ఏమిటంటే, మీరు ఈ నాలుగు వేదాలు, ఈ నాలుగు వేదాల్లో సారం ఏంటంటే, చీకట్లో ఉన్న నన్ను మహావెలుచుడిలోకి తీసుకెళ్ళు, లీడ్ మీ ఫ్రమ్ ది డార్క్నెస్ టు ది లైట్, లీడ్ మీ ఫ్రమ్ ది ఇగ్నోరెన్స్ టు ది నాలెడ్జ్. అజ్ఞానంలో ఉన్న నేను అవిద్యలో నన్ను విద్యలోకి జ్ఞానంలోకి తీసుకెళ్ళు, లీడ్ మీ ఫ్రమ్ ది డెత్ టు ఇమ్మార్టాలిటీ, నన్ను మృత్యువులోంచి అమృతత్వంలోకి తీసుకెళ్ళి నువ్వు. మీరు ఎన్ని వేదాలు చదివినా, పైనుంచి కిందకి చదివినా, కింద నుంచి పైకి చదివినా ఇదే సారం. ఆ సారాన్ని అనుగ్రహించేవాడు అరుణాచలేశ్వరుడు. ఆ నాలుగు వేదాల్లో ఏ సారం అయితే ఉందో, మృత్యువులోంచి అమృతత్వాన్ని ప్రసాదించని అది ఆ జ్ఞానంలో ఉన్న సారం. దానికి అనేక ఉపనిషత్తులు చెప్పారు. ఉన్నది ఒక్కటంటే ఒక్కటి, అనేక మంది ఋషులు అనేక పేర్లతోటి దాన్ని పిలిచారు, కానీ ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. నిజం అనేది ఒకటిగా ఉంటుంది కానీ రెండుగా ఉండదు. అది కామన్ సెన్స్ ఉంటే మనకు అర్థమవుతుంది. అందుచే అది అరుణాచలేశ్వరుడు మీకు ఏది చేసినా అది రహస్యంగానే చేస్తాడు. ఆడంబరం ఎలా ఉంటుందో తెలియదానికి. రమణ మహర్షి గారు కూడా కేవలం అరుణాచలేశ్వరుడు అనుగ్రహం వల్లే ఆయన ఒక జంప్ చేశాడు. ఎక్కడి నుంచి? మామూలుగా నడిచి వెళ్ళలేదు, పాకి వెళ్ళలేదు, అలాగే వెళ్ళలేదు. అజ్ఞానంలోకి, జ్ఞానంలోకి, తర్వాత చీకట్లోంచి వెలితిరిలోకి, మృత్యువులోంచి అమృతత్వంలోకి ఒకసారి జంప్ చేశాడు. ఆయనకి ఆయన మధురైలో ఉండగా కృష్ణుడి జన్మస్థలం మధుర, ఇది రమణస్వామికి జ్ఞానం కలిగిన క్షేత్రం, మీనాక్షి క్షేత్రం. ఇది మధురాయి, అది మధుర, ఇది మధురాయి. రెండాట్లకి తేడా ఉంది పలకటంలో. దక్షిణాదిలో ఉన్నది మధురాయి, మధుర కాదు. ఉత్తరాధన కృష్ణుడి జన్మస్థలం అది మధుర. మరి అది ఈ మధురాయి పట్టణంలో మీనాక్షి క్షేత్రంలో శక్తి క్షేత్రంలో అది అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి, అది అమృతత్వంలోంచి మృత్యువులోంచి అమృతత్వంలోకి జంప చేయించిన వాడు అరుణాచలేశ్వరుడు అనుగ్రహమే. అది ఆయన సాధన చేసి పాకి పైకి రాలేదు. ఆయన పైనుంచి కిందకు వచ్చిన వాడే కానీ కింద నుంచి పైకి వెళ్ళినవాడు కాదు. అది ఆయన ఒక మాట చెప్పాడు, నాకు ఎప్పుడైతే మరణానుభవం కలిగిందో ఈ దేహంతో నాకు ఇసుమంతా సంబంధం లేదు, ఈ దేహాన్ని తీసుకెళ్ళి శ్మశానంలో దహనం చేస్తారు, దేహాన్ని దహనం చేసినప్పుడు నేను కూడా పోవాలి కదా దేహంతో పోవటం, నేను ఉన్నాను నేను పోవటం లేదు, పోయేది దేహం, దేహం పోయినా నేను ఉన్నాను, దేహం కాల్చివేయబడినా నేను ఉన్నాను అనేటువంటి సజీవమైన సత్యం. అది ఆయనకి 16వ సంవత్సరంలో అసలు టీనేజ్ చాలా వరస్ట్ ఏజ్ అని రవీంద్రనాథ్ ట్యాగూర్ చెప్పాడు. రవికవి ట్యాగూర్, ట్యాగూర్ని రవికవి అంటారు. రవికవి అంటే విశ్వకవి. ఆయన ఏమని చెప్పాడంటే టీనేజ్ ఇస్ వెరీ వరస్ట్ ఏజ్. 14వ సంవత్సరం, 15వ సంవత్సరం, 16వ సంవత్సరం, 17వ సంవత్సరం ఆ వయసులో వాళ్ళు సొంతంగా ఆలోచించుకోలేరు, ఇతరులు చెబితే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు సొంతంగా ఆలోచించుకోవడానికి బుద్ధి వికసించదు ఆ వయసులో. వాళ్ళు సొంతంగా ఆలోచించుకోలేరు, ఇతరులు చెప్పింది వాళ్ళకి అర్థం కాదు అని చెప్పి ట్యాగూర్ ఆ టీనేజ్ను చాలా వరస్ట్ ఏజ్ అని వర్ణించాడు. అని చెప్పి ఆ టీనేజ్లో అందరికీ ఊరికే ఇంద్రియ భోగాలు అనిపిద్దాం, సరదాలు అనిపిద్దాం, జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం అనే సినిమాలు చూద్దాం, టీవీలు చూద్దాం, జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం అనుకునే టీనేజ్లో ఆయనకి మరణానుభవం కలిగి మృత్యువులోంచి అమృతత్వం పొందాడు ఆయన. అది అది ఎలా జరిగిందంటే అది దేవరహస్యం, మనుషులు వివరించలేరు. అది దేవరహస్యం. అది దేవరహస్యం. ఆ మరణానుభవం గురించి అది ఎలా జరిగిందంటే దేవరహస్యం. కానీ ఆ మరణానుభవం ద్వారా దేవతలకు కూడా ఆయనకు అసూయ కలిగే స్టేజ్ని పొందాడు. మరణానుభవం ద్వారా దేవతలకు కూడా ఆయన చూసి అది అని అసూయ కలిగే గొప్ప స్టేట్కి, అమృతానుభవానికి పొందాడు. సుప్రీం స్టేట్, దానికి మించిన స్టేట్ లేదు, దానికి మించిన స్టేట్ లేదు. మరణానుభవం అయిన తర్వాత మృత్యువులోంచి అమృతత్వంలోకి వచ్చాక భయం అనేది కంప్లీట్గా పోయిందని చెప్పాడు. మీకు ఎప్పుడన్నా భయం కలుగుతుందంటే ఫియర్, వాట్ ఫియర్, ఏంటి ప్రపంచంలో భూమి మీద దేనికి జడవలసింది ఏమి లేదు, భయపడవలసింది ఏమి లేదు. ఫియర్ ఎప్పుడైతే మరణానుభవం కలిగిందో ఆ మరణానుభవంతో కాడ ఫియర్ కూడా పోయింది, ఫియర్ కూడా పోయింది. అంచేత నువ్వు కోపం అంటే ఏంటో నీకు తెలియదు. ఎవరికి? అరుణాచలేశ్వరుడికి కోపద కోపం అంటే ఏంటో తెలియదు. ఆ కోపరహిత గుణం ఏంటి? కోపరహిత గుణం. నువ్వేమీ దోషం లేనివాడు, నువ్వేమీ కళంకం లేనివాడు, నువ్వు నిర్మలంగా ఉంటావు. అంచేత నువ్వేమీ దోషం లేని కాబట్టి, లేడు లేదు కాబట్టి నన్ను కూడా దోషంలో ఎట్టి దోషము లేనటువంటి స్థితికి తీసుకురా అరుణాచలేశ్వరుడు. నాలో ఏదన్నా కల్మషం ఉంటే అది కడిగేయాలి. అంటే ఈ కొండ పేరు, కొండ చేసే పని ఏంటంటే మీలో ఏమన్నా దోషాలు ఉంటే ఉన్నాయని చెప్పకుండా దోషాలలోంచి మిమ్మల్ని విడుదల చేస్తుంది. అది మీతో చెప్పదు, మీతోటే చెబుతుంది, తల్లి కూతురితోటే చెబుతుంది. మిమ్మల్ని ఉద్ధరించాలని నా వల్ల మీరు బాగుపడ్డారని, నా వల్లే మీరు బాగుపడ్డారని ఎలా చెబుతూ ఉంటారు, నా వల్లే మీరు మీరు బాగుపడ్డారు అని ఎలా చెబుతూ ఉంటారు. మీరు అలా ఏం చెప్పడు, ఆయనకేం తెలియనట్టే ఉంటాడు. నీ యొక్క ఔన్నత్యం, నీ యొక్క గ్రేట్నెస్ లోకానికి సరిగ్గా తెలియదు. ఇతరులకు పోని ఏదైనా ఇవ్వడమర్చి చెబుదామంటే ఇతరులకు చెప్పడం నీకు ఇష్టం ఉండదు. అంచేది అక్షర మణ మాలలో నేను నీ గురించి చెబుతున్నందుకు నీకు ఇష్టం లేని పని చేస్తున్నందుకు నన్ను క్షమించి ఆశీర్వదించు అరుణాచల ఈశ్వరుడు. అంటే నీ యొక్క ఔన్నత్యం ఇతరులకు చెప్పడం నీకు ఇష్టం ఉండదు. ఆయన నీకు ఇష్టం లేని పని నేను చేస్తున్నాను కాబట్టి నన్ను క్షమించి ఆశీర్వదించు అంచేది. అక్షర మణమాల ఈ అక్షరాలతో తయారు చేశాడు. ఈ అక్షర మణమాల అనేది 108 దిపదలు ఏం ఈ అక్షరాలతో తయారు చేశాడు. ఈ అక్షరాలతో తయారు చేశాడు అక్షర మణమాల. మణ అంటే ఇక్కడ పెళ్లి. అక్షర మణమాల అంటే అరుణాచలేశ్వరుడు పెండ్లి కుమారుడు, ఇక్కడ రమణ మహర్షి పెండ్లి కుమార్తె. ఈ పెండ్లి కుమార్తె ఏమని చెబుతానంటే అక్షరాలతో తయారు చేసినటువంటి ఈ అక్షర మణమాలను నీ మెడలో ధరింపజేస్తున్నాను. నీ మెడలో ధరింపజేస్తున్నాను. నువ్వు దయ అనేటువంటి అనుగ్రహం అనేటువంటి దండను నువ్వు తయారు చేసి నా మెడలో వేసి నన్ను ఆశీర్వదించి నీలో ఐక్యం చేసుకో అరుణాచలేశ్వరుడాను. ఇది అక్షర మణమాల యొక్క సారం. అంటే నేను నీకు అక్షరాలతో తయారు చేసిన దండనే వస్తున్నాను, కానీ నువ్వు నన్ను అనుగ్రహించి నా పట్ల దయ చూపించి నీవు నేను అనే వేరుతనం లేకుండా వేరు బుద్ధి లేకుండా ఇద్దరిని ఒన్నస్సులకు తీసుకొచ్చి నీలో అయిన ఐక్యం చేసుకో, వేరు బుద్ధి పోగొట్టి భేద బుద్ధి పోగొట్టి నన్ను నీలో ఐక్యం చేసుకో అరుణాచలేశ్వరుడా. ఇది అక్షర మణమాలలో. అంటే ఈ కొండ చేసే పని ఏమిటంటే మీరు ఏదైనా దోషాలు ఉంటే ఆ దోషాలకి నిప్పు పెట్టడం ప్రారంభిస్తుంది. అది మీకు తెలియదు. అదే మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా బాగానే ఉంది, అరుణాచలం వెళ్ళి వచ్చేసాము బాగానే ఉంది అనుకుంటారు. లోపల మంట పెడతాడు. ఎక్కడ ఏ బలహీనతలు అయితే ఉన్నాయో అందరికీ ఒక రకమైన బలహీనతలు ఉండవు. ఏ బలహీనతలు ఉండవు. ఏ బలహీనత అంటే అవి మీ మీద అన్ని ఇష్టం మీద చేసి పనులే. అయితే ఆ బలహీనతలకు నిప్పు పెట్టి ఆ నిప్పు పెట్టడం వల్ల వచ్చే సఫరింగ్ని మీరు భరించే శక్తిని కూడా ఆయనే ప్రసాదిస్తాడు. ఆయనే నిప్పు పెడతాడు, దానివల్ల వచ్చే సఫరింగ్ ఉంటుంది. అంటే సాధనలో ఎంతో కొంత సఫరింగ్ ఉంటుంది తప్పదు. అది ఆ సఫరింగ్ని తట్టుకునే శక్తిని కూడా ఆయనే ప్రసాదించి అది ఆయన్ని పొందటానికి మీలో అడ్డొచ్చే బలహీనతలన్నింటినీ అవి పోగొట్టి నిర్మూలన చేసి తర్వాత మిమ్మల్ని ఐక్యం ఆయనలో ఐక్యం చేసుకుంటాడు. అరుణాచలం మీరు వచ్చి అరుణాచలాన్ని దర్శించి వెళ్ళటం వల్ల ఈ మహాదీపం దర్శనం చేసి వెళ్ళటం వల్ల మీకు వచ్చే లాభం మేము మాటలతో చెప్పలేము, చేతులతో రాగలేం. మాటలతో చెప్పేది కాదు, చేతులతో రాసేది కాదు. ఇది ఇంద్రియాలకు అచేతమైన విషయం, భౌతికమైన విషయాలకి అచేతమైన విషయం. అంచేతమైన జ్ఞానగిరి. ఒక రకంలో చెప్పాలంటే శివుడి యొక్క జ్ఞాననేత్రమే ఈ గిరి రూపం ధరించింది. అయితే అంతేకాదు, పూర్వం రమణ మహర్షి గారు ఏమన్నారంటే పూర్వం నాబోటి వాళ్ళని చాలామందిని తరింపజేశాం. ఈ అరుణాచలంలో చాలామంది సిద్ధ పురుషులు ఉన్నారు. చాలామంది మీరు ఆ సిద్ధ పురుషుల అనుగ్రహం కూడా మీకుంటుంది. ఈ గిరి ప్రదక్షిణ నుంచి ఎవరైతే చేస్తున్నారో, గిరివలం ఎవరైనా చేస్తున్నారో వాళ్ళందరికీ సిద్ధ అరుణాచలేశ్వరుడు అనుగ్రహంతో పాటు సిద్ధ పురుషుల అనుగ్రహం కూడా ఉంటుంది. అంచేత పూర్వం ఇక్కడ కేవలం అరుణాచలేశ్వరుడే కాకుండా అనేక మంది ఇక్కడ స్థరించారు. అనేక మంది మహర్షులు యోగులు ఇక్కడికి వచ్చి ఈ కొండను ధ్యానం చేసి ఈ కొండను స్మరించి తరించారు అనేక మంది సిద్ధ పురుషులు. అంటే పూర్వం మీరు వెంటనే కాఫీ తాగిన వెంటనే మంచినీళ్ళు తాగితే ఏం బాగుండదు. కాఫీ తాగిన వెంటనే ఆ నాలుగు చోటే మళ్ళీ మంచినీళ్ళు ముట్టుకుంటే ఎలా ఉంటుంది? అంటే పూర్వం పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా నీ మీద కవిత్వాలు చెప్పారు. నేను వచ్చి రానివాడిని. నేను పెద్ద భాషా పండితుడిని కాదు. నేను కూడా ఈ అక్షర మణమాలలో నీ గురించి 4 మాటలు చెప్పాను. కానీ భాషాపరంగా చూస్తే కవితాపరంగా చూస్తే నీకు పెద్ద రుచించకపోవచ్చు. కాఫీ తాగిన వెంటనే మంచినీళ్ళు తాగితే ఎలా ఉంటుంది అది? అలాగే ఉంటుంది. అంచేత ఎంతోమంది గొప్ప గొప్ప మాణిక్యవాచకర్ లాంటి గొప్ప గొప్ప కవులు కవిత్వాలు రుచి చూసిరా. నువ్వు నా కవిత్వం రుచి చూడటానికి నీకంత పెద్ద బాగుండదు, కానీ భక్తితోటి శ్రద్ధతోటి నేను నీ అందు నీ అందుండి నాకు ప్రేమతో నీ అందుండి ప్రేమ వల్ల భక్తి వలన నీ కవిత్వం చెబుతున్నాను, కానీ యోగ్యత ఉండి అర్హత ఉండి చెప్పటం లేదు. అంచేత దీనికి కవిత్వాన్ని పూర్వం గొప్ప గొప్ప కవిత్వం నేను శ్రవణం చేసినప్పుడు ఏంటి, నువ్వు ఏదో చిన్నపాటి కొద్దిపాటి కవిత్వాన్ని నీకు రుచించకపోయినా అంచేత దీన్ని కూడా ఎసవ చేసుకుని నా నేను చెప్పినటువంటి ఈ కవిత్వం కూడా విని నన్ను ఆశీర్వదించు అని ఆచరిస్తాడు. అంటే నువ్వు పెద్ద పెద్ద కవిత్వాలు అయినవాడు నా కవిత్వం ఏమి నచ్చుతుంది నీకు? నచ్చకపోయినా ఇది భక్తితోడు చెబుతున్నాను కానీ అంచేత నువ్వు తీసుకుని కవిత్వాన్ని నేను చెప్పింది కూడా కవిత్వాన్ని విని నువ్వు నన్ను ఆశీర్వదించి నీ అనుగ్రహానికి నీ దయకి నేను పాత్రను చెయ్యి అని ఆచరిస్తాడు. అయితే మాకు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందండి అని మీరు ఎవరు అనుమానపడవద్దు. మానవుడికి అసాధ్యం ఉంది కానీ భగవంతుడికి అసాధ్యం అంటూ ఏమీ లేదు. మానవుడి డిక్షనరీలో అన్నీ సాధ్యమే. మనకు ఏది మంచిదో మనకంటే ఈశ్వరుడికి బాగా తెలుసు. మనకి ఏది మంచిదో మనకంటే ఈశ్వరుడికే బాగా తెలుసు. అంచేత మనం యారు గిరి ప్రదక్షిణం చేసేవాళ్ళు ఇక్కడ ఇప్పుడు ఇంతమంది జనంలో కుదరదనుకోండి, దేవతలు సిద్ధ పురుషులు రోడ్డు కుడి పక్కన చేస్తూ ఉంటారు. మనం న్యాయంగా ఎడం పక్కన చేయాలి, రోడ్డుకి ఎడం పక్కన చెయ్యాలి. కానీ అది ఆ రూల్ ఇక్కడ పాటించలేము. ఒక్కళ్ళు వెళ్ళినప్పుడు జనం లేనప్పుడు పాటించవచ్చాం. సిద్ధ పురుషులు దేవతలు అందరూ కూడా రోడ్డు కుడి పక్కన చేస్తారు. మంచిది, వాళ్ళకి మనం అడ్డు లేకుండా ఎడం పక్క నుంచి చేయటం మంచిది. కానీ ఇంతమంది జనంలో అది సాగటం కష్టం. అది అంటే ఒంటరిగా వెళ్ళినప్పుడు రోడ్డుకి ఎడం పక్కన వెళ్ళటం మంచిది. అయితే ఇప్పుడు ప్రాక్టికల్గా అది సాధ్యం కాదు. అది అంటే ఊరికే పరిగెట్టిగా రేపో ఎల్లుండో పురుడు వచ్చి అమ్మాయి ఎంత స్లోగా నడుస్తుందో అంత స్లోగా నడవాలని గిరి ప్రదక్షిణం చేసేవాళ్ళు లౌకిక విషయాలు మాట్లాడుకోకుండా భౌతిక విషయాలు ఏం మాట్లాడుకోకుండా మీ సంసార గొడవలు ఇక్కడ ఏం మాట్లాడుకోకుండా మీరు కేవలం అరుణాచరిస్తున్న మనసులో స్మరించుకుంటూ ప్రదక్షిణం చెయ్యాలి. మీరు 10 మంది కలిసి వెళ్ళినా ఒకరి చూడు అనవసర విషయాలు చింతించ లోకాభిరామాయణం ఏదో లోక విచారణ చేస్తూ కాకుండా ఆత్మవిచారణ చేసుకుంటూ గిరి ప్రదక్షిణం చెయ్యాలి. అది ఎందుచేతంటే మీకు ఏదైనా కోరికలు ఉంటే కోరికలు నెరవేరితే గిరి ప్రదక్షిణం చేయటం వల్ల కొంతమంది దీనికి అప్రదక్షిణం కూడా ఉంది. సర్వసాధారణంగా కొండకి మనం కుడివైపు చుట్టుకుని వెళతాం. కొంతమంది ఎన్నిసార్లు తిరిగినా కోరిక నెరవేరకపోతే అరుణాచలేశ్వరుడి మీద కోపం తెచ్చుకుని ఎడం పక్కన తిరుగుతారు. దాన్ని అప్రదక్షిణం అంటారు. ప్రదక్షిణం అప్రదక్షిణం. మీకు ఏదైనా కోపంగా ఉంటే ఎడం పక్కన తిరగండి. అరుణాచలేశ్వరుడి మీద మీకేమైనా కోపంగా ఉంటే ఎడం పక్కన తిరగండి. మామూలుగా కుడి పక్క నుంచే తిరుగుతారు. కోపంగా ఉన్నవాళ్ళు ఎడం పక్క నుంచి కూడా తిరిగేవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు అటువంటి వాళ్ళు. అది అంచేత ప్రదక్షిణం అనేది ఇప్పుడు మీరు ఇక్కడ జాగ్రత్త పడవలసింది ఏంటంటే మీరు ప్రదక్షిణం చేసేటప్పుడు ఏదైనా కోరుకుంటే నెరవేరితే ఆ కోరికే అనుగ్రహం పరిమితం అవుతుంది. మీకు ఏదైనా కోరుకుంటే భౌతికంగా కోరుకోవచ్చు అంటే, కానీ అది ఆ కోరికే అనుగ్రహం పరిమితం అవుతుంది. మీరు ఏమీ కోరిక లేకుండా ఆయన్నే చింతిస్తూ మీరు గిరి ప్రదక్షిణం చేస్తే మీకు అన్నీ ఇచ్చి ఏంటి అన్నీ ఇచ్చి మోక్షం కూడా ఇస్తాడు. అది ఏమీ కోరిక అయితే మీరు ఏదైనా కోరుకుంటారనుకోండి ఆయన దయంతా కోరికే పరిమితం అయిపోతుంది. ఏమీ కోరిక లేకుండా మీరు నిర్మలం మీ మనసును నిర్మలం చేసుకుని నిశ్చింతగా మీరు గిరి ప్రదక్షిణం కనుక చేస్తే ఆయన్నే స్మరించుకుంటూ ఆయన రూపాన్ని ధ్యానం చేసుకుంటూ ఆయన నామాన్ని స్మరించుకుంటూ కనుక మీరు గిరి ప్రదక్షిణం చేస్తే అన్నీ ఇస్తాడు మోక్షం కూడా ఇస్తాడు. అడుగకిచ్చడు నీదు అకళంకం ఒక కీర్తి హాని చేయక భ్రూవము అరుణాచల. అరుణాచలేశ్వరుడికి లోకంలో ఒక ప్రసిద్ధి ఉంది. అరుణాచలేశ్వరుడు గురించి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది పురాణ ప్రసిద్ధి అనుకుంటున్నారు. అంటే ఇది స్కాంద పురాణంలో ఉంది, శివ పురాణంలో ఉంది దీని వైభవం. అక్షర మణమాల అరుణాచలేశ్వరుడు యొక్క వైభవం రెండు పురాణాల్లో ఉంది. అన్ని పురాణాల్లోకి స్కాంద పురాణం పెద్దది. అది భవిష్యత్ లక్ష్మీ సహస్రనామాలు ఇవన్నీ నా గుర్తు ఏంటంటే అన్ని స్కాంద పురాణంలో చాలా సహస్రనామాలు ఉన్నాయి. పురాణాల్లోకి స్కాంద పురాణం పెద్దది అని చెప్పి అరుణాచలం గురించి తర్వాత స్కాంద పురాణంలో శివ పురాణంలోనే ఉందనుకుంటున్నారు. ఇది కేవలం పురాణాలకే పరిమితం కాదు, ఋగ్వేదంలో కూడా దీని వైభవం వర్ణించారు. అంటే ఈ భూమి ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి ఉంటుంది. ఇది ఏడ కొత్తగా కాదు, ఇది ఏడ కొత్తగా వచ్చిందే కాదు, ఇది మొట్టమొదటి జ్యోతి రూపంలో దర్శనం ఇచ్చాడు. ఎవరికి? అసలు ఈ క్షేత్రం వ్యక్తి భావన్నే అహంభావన్నే అణచడానికి వచ్చిన క్షేత్రం ఇది. అజ్ఞానాన్ని తొలగించడానికి వచ్చిన క్షేత్రం ఇది. బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు నేను గొప్ప అంటే వాళ్ళ యొక్క అహంభావం అణచడానికి వచ్చినటువంటి క్షేత్రమే ఇది. అందుచేత వాళ్ళు ఇది మొట్టమొదటి వాళ్ళకి అక్కడ జ్యోతి రూపంలో దర్శనమిచ్చాడు. ఏది ఎవరికి? బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికి మొట్టమొదటి జ్యోతి రూపంలోనే దర్శనమిచ్చాడు. తర్వాత రూపాలు మార్చి మార్చి గిరి రూపం ధరించాడు. తర్వాత వాళ్ళకి బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికి పరమేశ్వరుడు సర్వేశ్వరుడు ఆయన మహాదేవుడు మొట్టమొదట జ్యోతి రూపంలో ఏ రోజునైతే బ్రహ్మదేవుడికి దర్శనం బ్రహ్మదేవుడికి మహావిష్ణువుకి జ్యోతి రూపంలో దర్శనమిచ్చాడు ఆ రోజునే ఇక్కడ దీపం వెలిగిస్తారు. అది ఇక్కడ దీపం వెలిగించడానికి కారణం ఏంటంటే ఈ రోజునే మహాదేవుడికి విష్ణుదేవుడికి బ్రహ్మదేవుడికి ఆయన జ్యోతి రూపంలో మొట్టమొదటి జ్యోతి రూపంలో దర్శనమిచ్చాడు కాబట్టి అక్కడ మహాజ్యోతిని లిట్టి చేస్తారు. ఎక్కడ? ఆ కొండపైన దాని గుర్తుగా. అంటే ఈవేళ జ్యోతి రూపం పరమేశ్వరుడు కైలాసంలో ఉన్నటువంటి ఈశ్వరుడు ఇక్కడ ఈ రూపం ధరించాడు కాబట్టి ఏది మామూలుగా ఇక్కడ రూపం వాళ్ళకి తేజో రూపం ధరించి ఇదేంటిది అంచె ఈ లింగమే తేజోలింగం అగ్ని లింగం అంటారు. పంచభూతాలకి పంచలింగాలు ఉన్నాయి. అది ఇది తేజోలింగం అగ్నిలింగం. ఆయన ఎలా దర్శనమిచ్చాడు? ఇక్కడ జ్యోతి రూపంలోనే దర్శనమిచ్చాడు. ఎవరికి? జ్యోతి స్తంభ రూపంలో వాడికి ఇచ్చాడు కాబట్టి దాని గుర్తుగా ఈ రోజునే పైన దీపాలను ఇట్టి చేయడం జరుగుతుంది. ఇది 10 రోజులు వర్షం లేకపోతే 10 రోజులు కనిపిస్తుంది. ఈ రోజునే చూడాలని అక్కర్లేదు దీపం. మీరు 10 రోజుల్లో ఎప్పుడు వచ్చినా సరే దీప దర్శనం చేసుకోవచ్చు. దీపం వెలిగించిన తర్వాత 10 రోజులు కనపడతా ఉంటుంది పైన. అదేంటంటే పెద్ద అది ఒట్టి చేసి ఆవు నెయ్యి చోటు చేసి ఆ జ్యోతి వెలిగిస్తారు పైన. అది డబ్బాల కొలిది నెయ్యి వేస్తారు, అందులో ఆవు నెయ్యే వేస్తారు. అంచేది ఆ జ్యోతి 10 రోజులు కనిపిస్తుంది. ఆ జ్యోతి కానీ ఎప్పుడు చూసినా ఈవేళంతా చూస్తే ఈవేళంతా మంచిదా జ్యోతి దర్శనం చేయడం, రేపు దర్శనం చేసినా అంతే. కొంతమంది ఈ రోజున రాని వాళ్ళు ఇంకా 2 రోజులు నాకు వచ్చి దర్శనం చేసుకుని వెళతారు. ఈ జ్యోతి 10 రోజులు కనిపిస్తుంది, 10 కిలోమీటర్ల దూరం కనిపిస్తుంది. ఈ జ్యోతి 10 కిలోమీటర్ల దూరం దర్శనమిస్తుంది. అంచేది ఇది ఋగ్వేదంలో కూడా ఫ్రమ్ ఋగ్వేద టు రమణ మహర్షి. ఋగ్వేదంలో ఉన్నప్పుడు ఋగ్వేద కాలంలో ఋగ్వేదంలో దీన్ని ఎలా వర్ణించారు, తర్వాత రమణ మహర్షి దాకా ఈ లోపల మధ్యలో సిద్ధ పురుషులు దీన్ని ఎలా వర్ణించారో రాసిన పుస్తకాలు కూడా ఉన్నాయి తమిళ భాషలో. తమిళ భాష మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే తమిళ భాషను ఎక్కువ గౌరవిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం, మన తెలుగు వాళ్ళని గౌరవం తెలుగు భాషకి అంత విలువ లేదని. ఇది ఈ తమిళనికి తమిళ భాష అన్నా మురిగ అన్నా ఇష్టం. తమిళ్ 3 అక్షరాలు, మురిగ 3 అక్షరాలు. సాంస్క్రిట్ ఎంత ప్రాచీనమైన భాష, తమిళ భాష కూడా అంతే ప్రాచీనమైన భాష. తమిళలో ఉన్న సాహిత్యం కానీ తమిళ్లో ఉన్న బరువు కానీ తమిళ్లో ఉన్న తూకం కావని, తమిళ్లో ఉన్నటువంటి లిటరేచర్ కానీ, లేకపోతే పురాతనమైన తమిళనాడులో ఉన్నటువంటి జర్నలిస్టులు కానీ, తమిళనాడులో ఉన్నటువంటి కవులు కానీ, తమిళనాడులో ఉన్న రచయితలు కానీ తెలుగు భాషలో లేరు అసలు. ఆ తమిళ భాషను ఎంతో వికసింపజేశారు పూర్వం వాళ్ళు. ఆ తమిళ భాషని పూర్వం ఎంతో వికసింపజేశారు, అంటే అది జాతీయ భాషల్లో ఒకటిగా తమిళ భాషని ముందు కేంద్ర ప్రభుత్వం గుర్తించినప్పుడు ఆంధ్రులు చాలా కోపం తెచ్చుకున్నారు. మరి మా ఆంధ్ర భాషను గుర్తించలేదని ఆంధ్రాలో పెద్ద సాహిత్యం ఏముంది, హిందీలో కూడా తమిళ భాషకున్న పట్టు హిందీకి లేదు. హిందీలో తులసి రామాయణం తీసేస్తే పెద్ద పెద్ద కావ్యాలు ఏమి లేవు అక్కడ. అయితే ఇది యాన్సెంట్ యాది సాంస్క్రిట్, సాంస్క్రిట్ ఎంత పురాతనంచి ఉందో భాష, అంత పురాతనంచి తమిళ భాష ఉంది. అనేక మంది రచయితలు, అనేక మంది కవులు, అనేక మంది జర్నలిస్టులు తమిళ భాషను బాగా వికసింపజేశారు. తమిళ భాషని చాలా వికసింపజేశారు. తమిళ భాషకు ఉన్నంత పట్టుకనే ఆ గ్రామర్ కానీ సాహిత్యం కానీ తెలుగు భాషకు లేదు. అంటే తెలుగు భాషకు అసలు లేదని కాదు, అంటే తమిళ భాషతోటి పోల్చుకుని చూసుకున్నప్పుడు తమిళ భాషకు ఉన్నంత వైభవం తెలుగు భాషకు లేదు. అది గ్రహించగా ఆంధ్రులు కోపం చేసుకున్నారు. అది గ్రహింపలేకపోవటం వల్లే కోపం చేసుకున్నారు, అంతే దానికంటే కారణం ఏమి లేదు. అంటే తమిళకి మేము ఏమైనా తీసి తర్వాత ఈ తమిళ ఎన్సీ కూడా వాళ్ళు చాలా వాళ్ళకి తెలుసు. వాళ్ళు బాగుపట్టే విధానం ఏంటో వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు ఎలా ఆ తమిళనాడులో ఇంగ్లీషు కూడా అభివృద్ధి చేసుకున్నారు వాళ్ళు. తమిళంతో పాటు ఆంగ్ల భాష కూడా, మన ఆంధ్రుల కంటే ఆంగ్ల భాష తమిళేరుచికి బాగా వస్తున్నాం. వాళ్ళు తమిళతో పాటు ఇంగ్లీషు కూడా చాలా అభివృద్ధి చేసుకున్నారు. అంచేత భాషాపరంగా చూసినా తమిళ భాష ప్రాచీనమైనది, ఎంత ప్రాచీన సాంస్కృతితో సమానమైన ప్రాచీనమైనది. తర్వాత సాహిత్యంలో కూడా సాంస్కృతిక భాషకు ఏం తీసుకుపోదు, ఏది తమిళ భాష. అయితే ఈ భాషలో వైభవం ఉంది. రమణ మహర్షి గారికి తమిళ భాషలో కూడా కొంత పట్టు ఉంది. అంటే తమిళ భాషలో ఆయన పండితులు కాకపోయినా ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆ తమిళ భాష మీద ఇంట్రెస్ట్ ఉంది దానికి. తర్వాత ఈ మురుగునారి స్నేహం వల్ల కూడా ఆ తమిళ భాషలో ఆయన బాగా పరిచయం పెంచుకున్నారు. తర్వాత ఆయన చదువుకున్న 10వ తరగతి చదువుకున్నా ఆ చదువుకున్న రోజుల్లో కూడా తమిళ భాషలో బాగుండేవారు ఆయన. యాజ్ ఏ స్టూడెంట్గా కూడా ఆ తమిళ భాష పట్ల ఆయనకు అభిరుచి ఉంది. ఇక్కడ అక్షర మణమాలలో అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలింపు అరుణాచలం. అంటే కాశీలో మరణిస్తే ముక్తి అంటారు, కాశీలో మరణిస్తే ముక్తి. తర్వాత చిదంబరాన్ని దర్శిస్తే ముక్తి అంటారు, చిదంబరాన్ని దర్శి తిరువాయూరు తిరువారూరు ఏదో ఉంది అక్కడ జన్మిస్తే ముక్తి అంటారు, అక్కడ జన్మిస్తే ముక్తి అంటారు. అరుణాచలం విషయంలో అలా కాదు. అరుణాచలాన్ని ఇక్కడ చనిపోక్కర్లేదు, ఇక్కడ జన్మించక్కర్లేదు, ఊరికే స్మరిస్తే చాలండి. అరుణాచలం అరుణాచలం అరుణాచలం, దీని జ్ఞాన పంచాక్షరం అంటారు. మీరు అందరూ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటున్నారు అనుకోండి, కానీ ఇది అనుకున్నా సరిపోతుంది. అరుణాచలం 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 సరిపోతుంది దీన్ని. అంటే మీరు అలా పద్ధతిలో అనుకోండి, ఈ జ్ఞాన పంచాక్షి అంటారు. ఏమంటారు అదే నమశివ అనే పంచాక్షి అంటారు. ఈ అరుణాచలం 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 అనేది దీన్ని ఏమంటారు, జ్ఞాన పంచాక్షి అంటారు. ఇది మీరు స్మరించగా ఇప్పుడు ఇది మామూలుగా దీనికి రుజువులు సాక్ష్యాలు అక్కర్లేదు, ఇతరులను అడగక్కర్లేదు. ఈ భౌతికమైన స్పర్శ మీకు ఎలా తెలుస్తుందో అరుణాచలేశ్వరుడు అనుగ్రహం కూడా మీకు ఎలా తెలుస్తుంది. ఈ అరుణాచలాన్ని స్మరించగా మీకేమో పవిత్రులు అవుతారు. అది క్షేత్రాలు దర్శనించదు, ఎందుకంటే పరమ పవిత్రుడు కానీ ఈశ్వరుడు యొక్క పరమ పవిత్రుడు కానీ అసలు జ్ఞానం ఎవరికి వస్తుందంటే నాకు జ్ఞానం కావాలనుకున్నోడికి జ్ఞానం రాదు. జ్ఞానం చేత ఎవడైతే పరమాత్మ చేత పరమాత్మ జ్ఞాన స్వరూపుడు తేజో స్వరూపుడు అనుగ్రహ స్వరూపుడు పరమాత్మ ఎవడికి తెలియబడాలనుకున్నాడో వాడికే తెలియబడతాడు. కానీ నేను నాకు తెలియబడాలనుకుంటే నాకు తెలియబడ్డాను. నాకు తెలియబడాలని అనుకోకపోయినా, నాకు జ్ఞానం కావాలని అనుకోకపోయినా, నేను డిజర్వ్ అయితే, నేను ఫిట్ అయితే, నాకు యోగ్యత ఉంటే, నాకు అర్హత ఉంటే, పరమేశ్వరుడు ఆయన అంతటాన్ని తెలియపరిస్తే, తెలియబడితే మనం తెలుసుకోగలం. కానీ మన ఇంద్రియాలతోటి కానీ, మన మనస్సుతోటి కానీ, మన బుద్ధితోటి కానీ, మహామేధావులు అనుకున్న వాళ్ళకి కానీ ఆయన తెలియబడ్డం. ఎంత బుద్ధి వైభవమైనా ఏం చేద్దాం, బుద్ధికి ఆబ్జెక్ట్ కాదది. ఎక్కడైతే ఇంద్రియాలు అణిగిపోయినాయో, ఎక్కడైతే ఇంద్రియాలు అంతర్ముఖం అవుతుందో, ఎక్కడైతే మనస్సు అణిగిపోయిందో, ఎక్కడైతే మనస్సు అంతర్ముఖం అవుతుందో, ఎక్కడైతే బుద్ధి అణిగిపోయిందో, దాంట్లో ఉన్న చాపల్యం తగ్గిపోయి అంతర్ముఖం అవుతుందో, ఒకే చోట ఇంద్రియాలు, నీ తెలివి, నీ బుద్ధి, నీ మనస్సు లోపల ఎక్కడైతే ఆ సద్వస్తువు ఉందో, ఆ సత్య వస్తువు ఉందో, ఆ నిత్య వస్తువు ఉందో, ఆ మహావెలుగు ఎక్కడైతే ఉందో, అక్కడికి మొత్తం అన్నింటి చేత ఫోకస్ అక్కడ చేయబడినప్పుడు మాత్రమే అది నీకు తెలియబడుతుంది. కానీ అక్కడ మనం స్ప్లిట్ అయిపోతున్నాం. ఏంటది, మనం స్ప్లిట్ అయిపోతాం, అక్కడ ఫోకస్ చేయలేకపోతున్నాం మొత్తం. అలాగే నువ్వు అక్కడ మొత్తం అయితే నీ బుద్ధి చేత తెలియబడ్డాడు. బుద్ధి అనగాలి, బుద్ధికి ఒక ఆబ్జెక్ట్ కాదు. బుద్ధికి ఒక బుద్ధి చేత తెలియబడటానికి బుద్ధికి ఒక విషయం కాదు. ఆయన ఇంద్రియాల చేత ఇంద్రియాలు కనపడ్డం, ఏం చేత ఇంద్రియాలకి ఆయన ఆబ్జెక్ట్ కాదు. ఇంద్రియాలు పూర్తిగా అణగాలి, ఇంద్రియాలు పూర్తిగా అణగాలి. ఇంద్రియాలు అంటే దొంగల వాళ్ళు. ఏం చేయంత్రే, ఇంద్రియాలు అంటే దొంగల వాళ్ళు. అది వాళ్ళు వాళ్ళు పూర్తిగా అణగాలి, మనస్సు అణగాలి. ఈ ఇంద్రియాలు అసలు నిజమైన ఇంద్రియాలు ఇకా వీటిని గోళాలు అంటారు. మీ కన్ను ఉందా, అది ఆ కన్ను ఇంద్రియం అనుకుంటా, అది గోళం. అది మీకు ముక్కు ఉందా, ముక్కు గోళం. ఈ ఇంద్రియాలు మన శ్మశానంలో తీసుకెళ్ళి తగలబెట్టినప్పుడు ఇంద్రియాలు కాలం గోళాలు కాలిపోతాయి. మన కళ్ళు కాలిపోతాయి, మన ముక్కు ఎంత అందంగా ఉన్నా అందమైన ముక్కు కాలిపోతుంది. కొంతమంది ముక్కులు బాగానే ఉంటాయి, కొంతమందికి ముక్కులు చాలా అందమైన ముక్కులు ఉంటాయి. మరి ముక్కులు ఎంత బాగున్నా, కళ్ళు ఎంత బాగున్నప్పటికీ కొంతమంది కళ్ళు చాలా అందంగా ఉంటాయి. అది ఎంత అందమైన కళ్ళు అయినప్పటికీ ఇవన్నీ కూడా ఎక్కడ, ఇవన్నీ శ్మశానంలో కాలిపోతాయి. తర్వాత మన భౌతిక ఉదయం ఫిజికల్ హార్ట్ కూడా కాలిపోతుంది. కానీ స్పిరిచువల్ హార్ట్ అనేది మన శరీరంలో భాగం కాదు కాబట్టి అది కాలదు. శరీరంలో భాగం అంతా కాలిపోతాయి. ఈ కళ్ళు, ఈ చెవులు, ఇవన్నీ కూడా ఇవన్నీ గోళాలు. అంటే నీకు చూడాలనే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది, కంటిలోంచి రాదు, మనస్సులో ఉంటుంది ఆ తలంపు. ఆ సంస్కారం ఎక్కడుంటుంది, నీకు టీవీ చూడాలనే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది, మనస్సులో తలంపు పడుతుంది, అప్పుడు కన్ను చూస్తుంది. అంటే కన్నుకి సంబంధించిన ఇంద్రియం ఎక్కడ, మనస్సులో ఉంటాయి. ఇంద్రియాలన్నీ మనస్సులోనే ఉంటాయి. ఆ మనస్సు కాలే వరకు ఇంద్రియాలు నేను తరుముతానే ఉంటాయి. ఈ గోళాలు ఇంద్రియాలు కాలం. అప్పుడు మీరు శ్మశానంలో మన శరీరాలను తగలబెట్టినప్పుడు ఈ కళ్ళు గోళాలు కాలిపోతాయి, కానీ ఆ ఇంద్రియాలకు సంబంధించిన గోళం కాలిపోతుంది, కానీ ఆ ఇంద్రియాలు కాలం. అంటే ఇప్పుడు నీకు రోజు సినిమాలు చూడాలని, ఇప్పుడు నీకు సిగరెట్ కాల్చుకోవాలని అలవాటు ఉందనుకోండి, మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనుకోండి, సిగరెట్ దేనితో కాలుస్తారు, నోటితోటి కాలుస్తారు, ముక్కుతోటి ఇడిచిపెడతారు, అది ఆ గాలి అది ఇడిచిపెడతా ఉంటారు. మీకు అర్థమవుతుందా, ఈ సిగరెట్ కాల్చుకునే వాళ్ళు జేబులో డబ్బులు ఎక్కువ ఉంటే మామూలుగా అది మనమే ఇడిచిపెట్టేస్తారు పొగ. అది జేబులో డబ్బులు ఉండాలి, వాళ్ళు జేబులో సిగరెట్ కాల్చుకున్న వాళ్ళు జేబులో డబ్బులు ఉన్నట్టు గుర్తు ఏంటంటే వాళ్ళు పొగ మన మీద ఊదేస్తారు. మన పక్కన కూర్చుంటే డబ్బులు లేవనుకుంటున్నారు. తర్వాత ముక్కుపొడి పీల్చుకున్న వాళ్ళకి అసలు మొగ మాట సిగ్గనేది ఉండదు. మీ దగ్గర ముక్కుపొడి ఉందనుకోండి, కొంచెం ఎలా ఇవ్వండి అడిగేస్తాడు. అలా ముక్కుపొడి అలవాటు ఉన్నాడు, సిగ్గు వదులుకుంటాడు. పక్కన ఎంత దూరమైనా నాకు ముక్కుపొడి ఇవ్వండి అని అడిగేస్తాడు, అది అలవాటు వచ్చేస్తుంది. కొంతమంది ముక్కుపొడి మాలేద్దామని సిగరెట్లు నేర్చుకుని, సిగరెట్లు నేర్చుకున్నాక మళ్ళీ ముక్కుపొడి కూడా మొదలు పెట్టేస్తారు. అంటే మీకు ఎందుకు చెబుతున్నానంటే ఒక చిన్న బలహీనతలోంచి, చిన్న రాంగ్ థింకింగ్ లోంచి, చిన్న రాంగ్ హ్యాబిట్స్ లోంచి మానవుడు విడుదల పొందాలంటే ఈశ్వరుడు దయ లేకుండా విడుదల పొందలేడు. స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కటాక్షం. మీరు చేసే ప్రయత్నంలో సిన్సియారిటీ ఉండాలి, డెడికేషన్ ఉండాలి. ఏంటి డెడికేషన్ ఉండాలి, అందులో సిన్సియారిటీ ఉండాలి. భగవంతుడు మీరు మాట్లాడే మాట వినడు. ఆ మాట్లాడి ఏ తలంపుతోటి ఏ ప్రేరణ వల్ల మాట మీరు మాట్లాడుతున్నారో ఆ ప్రేరణకి సాక్షిగా ఉంటాడు. అంచేత మనం లోకాన్ని మోసం చేయగలం కానీ అంతర్యామిగా ఉన్న పరమేశ్వరుని మోసం చేయలేం, మోసం చేయలేం. ఎంచేత మన తలంపుకి మన తలంపు, మనకు తలంపు వచ్చాక మనకు తెలుస్తుంది. మనకి తలంపు రాకముందే మనకి ఏ తలంపు ఉందో ఆయనకి తెలుస్తుంది. ఎవరికి? ఈశ్వరుడికి తెలుస్తుంది. ఆయన లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అయితే మనం ఏమనుకుంటున్నామంటే ఆయన మనకి దేహబుద్ధి ఉన్న వల్లనే అంతటా ఉన్న పరమేశ్వరుడు మనకు అనుభవంలో రావటం లేదు. కారణం ఏంటి? దేహబుద్ధి కారణం. దేహబు అటు నుంచి మీరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా దేహబుద్ధి నశించకుండా ఆత్మబుద్ధి కలగదు. ఏంటది? దేహబుద్ధి నశించకుండా, శవబుద్ధి నశించకుండా మీకు ఆత్మబుద్ధి కలగదు, మీకు ఆత్మబుద్ధి కలగదు. అంచేత మీ దేహబుద్ధి పోగొట్టుకోవడానికి జపాలు తపాలు. ఓ రామా, ఓ దశరథ రామ, ఓ రఘురామ, దశరథ, ఓ రఘురామ, దశరథ రామ, ఓ రామ. ఏమన్నాడండి త్యాగరాజు? తనువు తాను కాదని తెలిసిన వాడికి జపమేలా, తపమేలా, పూజలేలా? ఇప్పుడు మన అస్తిత్వం దేహానికి పరిమితమై ఉంటుంది. దేహం పుట్టినప్పుడు పుట్టామనుకుంటున్నాం, దేహం చనిపోయినప్పుడు చనిపోయామనుకుంటున్నాం, దేహం చనిపోయినప్పుడు చనిపోయామనుకుంటున్నాం. అంటే మన అస్తిత్వం దేనికి పరిమితం అయిపోయింది? దేహమాత్తుడినే అనుకుంటున్నాం మనం, దేహమాత్తుడినే అనుకున్నాం అనుకుంటున్నాం. కానీ గాఢ నిద్రలో ఎంతో ప్రతి వాడికి వాడి దేహం అంటే వాడికి బాగా ఇష్టం, వాడి దేహం అంటే వాడికి బాగా ఇష్టం వాడు. కానీ దేహం పోతే మనం ఉండమని అనుకుంటున్నాం, ఉంటాడు. దేహం పోయినా కానీ వాడు ఉంటాడు. అడే ఉంటామని తెలియకపోవడం తలంపులు వాడికి దుఃఖం వస్తుంది వాడికి. ఇప్పుడు గాఢ నిద్రలో మీకు దేహం లేదు, దేవుని లేడు, ప్రపంచం లేదు, పూర్వజన్మలు లేదు, పునర్జన్మలు లేవు, పెళ్ళిళ్ళు లేవు, సెక్స్ లేదు, నాన్ సెన్స్ లేదు, గాఢ నిద్రలో ఏమీ లేదు. బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్, ప్రాపర్టీ లెస్, ఎవ్రీథింగ్ ఇస్ లెస్. ఇన్ డీప్ స్లీప్ ఎవ్రీథింగ్ ఇస్ లెస్. కానీ మీరు ఉన్నారా లేదా? మీరు ఉన్నారు. అప్పుడు సుఖంగా ఉన్నారా? మీరు దుఃఖంగా ఉన్నా మీ మన శరీరం అంటే మనకు ఎంత ఇష్టమైనా గాఢ నిద్రలో దేహానికి తాలూకు తలంపు లేకపోయినా మనం సుఖంగా ఉన్నావా దుఃఖంగా ఉన్నావా? మరి దేహం నువ్వైతే దేహాన్ని విడిచిపెట్టి ఎందుకుంటున్నావు నువ్వు గాఢ నిద్రలో? దేహం లేనప్పుడు నువ్వు దుఃఖంగా ఉన్నావా సుఖంగా ఉన్నావా? అయితే నిద్రపోవడానికి ఎవడో భయపడ్డో చనిపోవడం అంటే అందరూ భయపడతారు. నిద్రపోయినా ఒకటే, చనిపోయినా ఒకటే, రెండు సమానమే. నిద్రపోయిన వాడికి దేహం కనపడదు, చనిపోయిన వాడికి దేహం కనపడదు, రెండు సమానమే. అయితే నిద్రపోయేవాడికి రేపు లభిస్తామని రేపు మెలకు వచ్చేస్తుంది కదా, రేపు మళ్ళీ మన దేహం మనకు ఉంటుంది అనుకోవటం వల్ల వాడికి భయం వేయదు. చనిపోయేవాడికి ఇంక దేహం కనపడదని ఉద్దేశం మీద వాడికి భయం వేస్తుంది. ఈ రెండాటికి తలంపులే కారణం. ఈ రెండాటికి దేహం నిద్రపోయినప్పుడు కూడా నువ్వు ఎలా ఉంటావు, దేహం చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఉంటావు. కానీ ఉంటావని నీకు తెలియదు, ఉండవని అనుకుంటావు. ఆ తలంపు వల్ల నిన్ను అశాంతి వెంటాడుతుంది, అంచేత మరణ భయం వస్తుంది అక్కడి నుంచి. అది గాఢ నిద్రలో నాకు దేహం ఉందని నీకు తలంపు ఉందా? గాఢ నిద్రలో నాకు దేహం ఉందని దేహంతో నీకు ఎట్టి సంబంధం ఉందా? ఏమి లేదు. కానీ నువ్వు శాంతిగా ఉన్నావు, కానీ నువ్వు శాంతిగా ఉన్నావు. మరి దేహమే కనుక నువ్వైతే దేహం తాలూకు తలంపు కూడా అక్కడ విడిచిపెట్టకూడదు. నిన్ను అక్కడ నేను విడిచిపెట్టి దేహంతో సంబంధం లేకుండా చెగిపోతుంది కదా, నీకు దేహంతో సంబంధం లేకుండా చెగిపోతుంది కదా. నిద్దట్లో ఒక నేను ఉంది, నిద్దట్లో ఒక నేను ఉంది, దానికి దేహం ఉందా లేదా? దేహం లేదు, ఇంక చచ్చిపోవడం ఉంది. దేహం ఉన్నవాడు చనిపోతాడు కానీ దేహం లేని వాడికి చావేంటి? ఇప్పుడు దేహం ఉన్నవాడు చనిపోతాడు అంతే కదా, అసలు దేహమే లేనివాడికి చావేంటి? ఇప్పుడు గాఢ నిద్రలో మీకు నేను ఉందా కదా, ఆ నేను నాకు దేహం ఉందనుకుంటుందా? అనుకుంటుంది అది మీకు, దానికి దేహం లేదు కదా, అది బాడీ లేస్తుంది. కానీ దానికి దేహం, అసలు దేహమే లేనప్పుడు ఇంకా దానికి చావేంటి? అక్కడికి మీరు జాగ్రత్త అవస్థలో మిమ్మల్ని మేల్కొలపడానికి అరుణాచలేశ్వరుడు చేసే పని. మీరు డీప్ స్లీప్లో ఏ స్టేట్లో ఉన్నారు, జాగ్రత్త అవస్థలో కూడా మిమ్మల్ని ఆ స్టేట్లోకి తీసుకురావడానికి అరుణాచలేశ్వరుడు ఆ పని మిమ్మల్ని మీకు రహస్యంగా చేస్తున్నాడు. అయితే మనకున్న వాసనలు, మనకున్న సంస్కారాలు, మనకున్న పాడు ఆలోచనలు, మనకున్న రాంగ్ థింకింగ్, రాంగ్ హ్యాబిట్స్, రాంగ్ బిహేవియర్లోంచి ముందు విడుదల చేయాలి. ముందు రోగం ఉండగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే బలానికి మందు ఇవ్వడు, రోగాలు తగ్గాక ముందు తర్వాత బలానికి మందు ఇస్తాడు. మీకు ముందు ఆ బ్యాడ్ హ్యాబిట్స్, రాంగ్ థింకింగ్ ఉన్నప్పుడు ఆయన అనుగ్రహం ఉన్నా మీకు తెలియదు. ఆ రాంగ్ థింకింగ్లోంచి విడుదల పొందిన తర్వాత ఈ రాంగ్ థింకింగ్ కూడా ఆయన దయవల్ల ఇది పోయింది, ఈ సెపరేట్నెస్, నేను వేరు భగవంతుడు వేరనే బుద్ధి కూడా ఈ రాంగ్ థింకింగ్ వల్ల వస్తుంది, ఈ భేద బుద్ధి కూడా అక్కడి నుంచే వస్తుంది అనేటువంటిది. నీకు ఈ భేద బుద్ధిని పోగొట్ట, రాంగ్ బిహేవియర్ పోగొట్టడానికి, నీ బిహేవియర్ని సవరించడానికి అంటే ఇక్కడ ఏదో ఒక శ్లోకంలో చెబుతాడు. ఏమి చెబుతాడంటే ఒక శ్లోకంలో ఏదో చెబుతాడు, గురి రూపమై వెలుగు అనిడాచల ఏంటమ్మది, కుట్ర అంతయు కోసి ఏంటది, కుట్ర అంతయు కోసి. ఇప్పుడు గురువు అంటే ఎవడో చెబుతున్నాడు, గురువు అంటే మనకు పాఠాలు నేర్పేవాడు కాడు, గురువు అంటే ఏదో భాష నేర్పేవాడు కాదు, గురువు అంటే, గురువు అంటే ఇక్కడ నిర్వచనం చెబుతున్నాడు, కుట్ర అంతయు కోసి గుణముగా పాలించు గురు రూపమై వెలుగు అరుణాచల. అరుణాచలేశ్వరుడా, నువ్వే దేవుడు నాకు, నువ్వే గురువు, నువ్వే డాక్టరు, నువ్వే మందువు నాకు, అన్నీ కూడా నువ్వే, అన్నీ కూడా డాక్టర్ నువ్వే, మందు నువ్వే. అందుచేత నువ్వు కుట్ర అంతయు కోసి అంటే నీ యొక్క దర్శనానికి నువ్వేరు నేను వేరనే భేద బుద్ధి నశింపజేయటానికి ఏ ఫారెన్ మ్యాటర్ అయితే నాలో ఉందో అది నాకు తెలియకపోవచ్చు, ఉందని నాకు తెలియకపోవచ్చు. అంటే మనకి లోపల ఉన్న కుట్ర తలంపు రూపంలోకి వచ్చే వరకు మనకి తెలియలేదనుకుంటాం. అందరూ బుద్ధిమంతులే, అందరూ వైష్ణవులే, బుట్టలో ఉన్న రైలు కనపట్టలేదని. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా శ్రీ వైష్ణవులే, మామూలు వైష్ణవులు కాదు ఎవరు, కానీ బొట్టలో రైలు కనపట్టలేదు. అలాగే ఎవరి మట్టుకాళ్ళు మేము బుద్ధిమంతులు అని మీరు మీకు సర్టిఫికెట్లు ఇచ్చేసుకుంటే అలాగా నీకు ఇంకా సర్టిఫికెట్ ఎవడిస్తాడో, నీకు మీరే ఇచ్చేసుకోండి సర్టిఫికెట్. కొంతమంది మా వంశం ఎంత గొప్పదని, మీ వంశీ ముఖ్యం కాదు ఇక్కడ గుణం ముఖ్యం. మీరు వంశం మా వంశం ఎంత గొప్పదో అంత, ఇక్కడ వంశం కాదు కావలసింది అరుణాచలేశ్వరుడు. నువ్వు ఏ కులంలో పుట్టావు, నువ్వు ఏ వంశంలో పుట్టావు కాదు, నీ గుణం చూస్తాడు, నీ కులం కాదు. అరుణాచలేశ్వరుడు చూసింది నీ కులం కాదు, నీ గుణం చూస్తాడు. ఏం చేద్దంటే కళ్యాణ గుణాలు గుణం జ్ఞానం కాకపోయినా, గుణం ఆత్మ కాకపోయినా, ఆత్మ సాక్షాత్కారం పొందటానికి, ఆత్మదర్శనం పొందటానికి గుణం సహకరిస్తుంది, గుణం సహకరిస్తుంది. గుణం అనేది మనస్సు యొక్క పరిధిలోనే ఉంది, మనస్సు దాడిచే ఇంకా గుణాలు లేవు. గాఢ నిద్రలో ఉన్నాడికి గుణాలు ఏంటి, వాడికి మంచి చెడ్డ లేదు, వాడికి అచేతం, పూర్వజన్మలు లేవు, పరజన్మలు లేవు, అసలు వాడికి బాడీయే లేదు కదా, ఇంకా వాడికి ఆ జన్మ లేదు, ఈ జన్మ లేదు. అయితే ఈ గుణాలు సద్గుణాలు చూడ నేను అలంకరించాను చెప్పడం ఏంటంటే అది ట్రూత్ని రియలైజ్ చేయడానికి గుణం సహకరిస్తుంది. కాబట్టి కులం కంటే గుణం గొప్పది, గుణాన్ని నువ్వు ఏ కులంలో పుట్టినా గుణాన్ని పోషించుకుంటే రమ్మని అని చేత కుట్ర అంతయు కోసి. నాకు తెలిసినంత కొంత ఉండొచ్చు, నాకు తెలియని కూడా ఫారెన్ మ్యాటర్ కొంత వచ్చింది. మన శరీరంలో కూడా ఫారెన్ మ్యాటర్ ప్రవేశించాక రోగాలు ప్రారంభమవుతాయి. ఫారెన్ మ్యాటర్ రాకపోతే రోగం కూడా రాదు శరీరంలో. మనకు మందులు ఇచ్చి తొలగించేది కూడా ఆ ఫారెన్ మ్యాటరే. తెల్ల కణాలు ఎక్కువ ఉంటే ఫారెన్ మ్యాటర్తో పోరాడతాయి. తెల్ల కణాల బలం తగ్గిపోతే ఫారెన్ మ్యాటర్ ఓడించేస్తుంది. వాడి శరీరాన్ని రోగం ఆక్రమించుకుంటుంది. అందుచేత ఇక్కడ నాలో ఏదన్నా ఫారెన్ మ్యాటర్ ఉంటే అవి తొలగించవయ్యా అరుణాచలేశ్వరుడా, కుట్ర అంతా కోసి నాలో ఉన్నా కుట్ర అంతా కుయుక్తులు కుతంత్రాలు కుచేష్టలు మీకు అర్థమవుతుందా? కొంతమంది కుయుక్తులు కూడా తెలివితేటలు అనుకుంటారు. వాళ్ళు కుతంత్రంగా మాట్లాడతారు, కపటంగా మాట్లాడతారు. కొంతమంది నవ్వులో వెటకారం ఉంటుంది. అన్నీ అరుణాచలేశ్వరుడు చూస్తూ ఉంటాడు. కళ్ళు లేక చూసే నిన్ను చూడగలిగిన వాడు ఎవడున్నాడో చూడు అరుణాచలేశ్వరుడా. నీకు కళ్ళు లేవు, నీకు కళ్ళు లేకపోయినా మమ్మల్ని అందరినీ మా మనసులో మా హృదయంలో ఏముందో నువ్వు చూస్తున్నావు. నీకు కళ్ళు ఏమి లేవు, నీకు మాకు కళ్ళు లేకపోతే ఏది చూడలేము మేము. మాకు కళ్ళు లేకపోతే మేమేది చూడలేదు. నీకు కళ్ళు లేకుండా మమ్మల్ని అందరినీ చూస్తున్నావు. లోకంలో ఎక్కడ ఏది జరిగినా అది కళ్ళు ముయ్యడం, కళ్ళు లేకుండా చూస్తున్నాడు. మన లోపలేముంది, బయట ఏముంది, లోకంలో ఎక్కడేది జరుగుతుంది, ఏ మనిషి ఏ హృదయంలో ఏముంది, ఆ జీవకోటిని కర్మను అనుసరించి ఎలా ఆడించాలి, ఆ దేహాన్ని ప్రారంధాన్ని అనుసరించి ఎలా ఆడించాలి. నీకు కళ్ళు లేకపోయినా మమ్మల్ని అందరినీ చూస్తున్నావు. కళ్ళు లేకుండా చూసే నిన్ను చూడగలిగిన వాళ్ళని చూడగలవా? నువ్వు చూస్తున్నావు కళ్ళు లేకుండా, కళ్ళు లేకుండా చూసే నిన్ను చూడగలిగిన వాడు ఈ లోకంలో ఎవడైనా ఉన్నాడేమో చూడు అరుణాచలేశ్వరుడా. ఓ అరుణాచలేశ్వరుడా, కళ్ళు లేకుండా చూసే నిన్ను, కళ్ళు లేకుండా చూసే నిన్ను, నిన్ను చూడగలిగిన వాడు, నిన్ను చూడగలిగిన వాడు ఈ లోకంలో ఎవడన్నా ఉన్నాడా? వాడిని చూడాలన్నా ఒక జ్ఞాని తప్పించి, ఒక బ్రాహ్మణ స్థితి పొందిన వాడిని తప్పించి వాడిని చూడటానికి ఎవడో సరిపోడు. ఒక బ్రాహ్మణ స్థితిని పొందిన వాడిని తప్పించి వాడిని దర్శనం, వాడి బ్రహ్మముతో వాడికి ఒక బ్రాహ్మణ స్థితి పొందిన వాడికి అరుణాచలేశ్వరుడు వైభవం తెలుస్తుంది. కానీ మనకు తెలియదు మనకు అది. బ్రాహ్మణ స్థితి పొందిన వాడు కుట్ర అంతే కోసి గుణముగా నాలో ఏదైనా పాడు గుణాలు ఉంటే అది నీకు పాడు గుణాలు ఉన్నాయని బయటికి పొమ్మనకుండా ఆ పాడు గుణాలు సరిచేసి ఏంటది ఆ పాడు గుణాలు తొలగింది అనుగ్రహంతో నీ దయతో. అంటే భగవంతుడు దయ లేకుండా ఒక చెడ్డ గుణంలోంచి మానవుడు రాలేడు. ఒక సిగరెట్ కాల్చుకుని అలవాటులోంచి కూడా బయటకు రాలేడు. మీకు చెబుతున్నాను కదా, చిరగట్టు దేనితో కాలుస్తారు? నోటితో కాలుస్తారు. కానీ తలంపు ఎక్కడొస్తుంది సిగరెట్ కాల్చాలనే? మనస్సు వస్తుంది. ఇప్పుడు ఇంద్రియ ఎక్కడుంది? మనస్సులో ఉంది. మనస్సులోంచి ఆ తలంపు రాబోతే నోరు సిగరెట్ కాల్చదు. ఆ మనస్సులో ఉన్న తలంపు మటుకి శ్మశానంలో కాలదు. అది నీ నోరు కాలిపోతుంది. ఇది ఇంద్రియాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు మనస్సులో ఉన్నాయి ఈ గోళాలు. ఈ నోరు ఏంటి గోళం? సిగరెట్ కాల్చాలనే తలంపు నీకు ఎక్కడి నుంచి వస్తుంది? బ్రెయిన్లో నుంచి వస్తుంది. మైండ్, బ్రెయిన్ ఈజ్ ది సీట్ ఆఫ్ మైండ్. మైండ్కి సీట్ ఎవరు? బ్రెయిన్. అక్కడి నుంచి నీకు ఆ తలంపు ఎక్కడుంది? బ్రెయిన్లో ఉంది. బ్రెయిన్లోంచి ఆ తలంపు రాకుండా నీ నోరు సిగరెట్ ముట్టుకోదు అసలు. అంటే ఇప్పుడు ఈ ఇంద్రియ ఎక్కడుంది? ఆ ఆరిజిన్ అక్కడ ఉంది. ఇదికే కాలుస్తుంది అంత ఏది. అంటే ఈ నోరు గోళమే కానీ ఇంద్రియ నీ బ్రెయిన్లో ఉంది, మనస్సులో ఉంది. అది కారణం. అది భౌతికమైన అగ్నికి కారణం. అంచేత ఆ సిగరెట్ కాల్చుకునే చిన్న అలవాటు కూడా ఈశ్వరుడి అనుగ్రహం లేకుండా నువ్వు బయటకు రాలేవు. అంచేత నువ్వు సాధన చేస్తూ ఉండాలి. ఫలితం కోసం ఎదురు చూడకూడదు, కాలం కలిసి రావాలి. ఏంటది కాలం కలిసి రావాలి? తర్వాత ఈశ్వరుని అనుగ్రహం ఉండాలి. ఏమిటి ఈశ్వర? దేర్ ఈజ్ నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దేర్ ఈజ్ ఈశ్వర. మీలో చాలామందికి ఒక విషయం తెలియదు, నాస్తికులు కూడా ఈ కొండ చుట్టూరు తిరుగుతారు. భగవంతుడు లేడు అని చెప్పేవాళ్ళు కూడా ఈ కొండ చుట్టూరు తిరిగేవాళ్ళు ఉన్నారు. ఏదో శాంతి కోసం. వాళ్ళకు కూడా శాంతి కావాలి కదా. గిరివలయం చేస్తే ఏదో శాంతి వస్తుందో మనకని వాళ్ళకి తెలియకుండా వాళ్ళు యతీష్ఠులు కూడా కొండ చుట్టూరు తిరిగేవాళ్ళు ఉన్నారు. యతీష్ఠులు కూడా కొండ చుట్టూరు తిరిగేవాళ్ళు ఉన్నారు. తర్వాత మీరు కూడా మీకు వైబ్రేషన్స్ పని చేస్తూ ఉంటాయి, కొన్ని వైబ్రేషన్స్ పని చేస్తూ ఉంటాయి. అంచేత మీరు ఇక్కడ 4 రోజులు ఉండి ఈ దీపదర్శనం చేసి అయితే మీరు ఇక్కడ అరుణాచలంలో ఉన్నంతకాలం సాధ్యమంతరకు కొండను చూస్తూ కూర్చోవాలి. ఆ కొండను మీరు పెద్ద కష్టపడిపోక్కర్లేదు, మీరు పెద్ద కష్టపడి అక్కర్లేదు, పెద్ద ఎక్కువ సఫరింగ్ అక్కర్లేదు. మీరు బిగబెట్టుకోక్కర్లేదు, శరీరాన్ని బిగబెట్టేయకండి. మీరు మామూలుగా సుఖంగా కూర్చుని ఆ కొండను చూస్తూ ఉన్నాను. ఏదో ధ్యానం చేసినట్టు చేయకండి, ధ్యానం చేసినట్టు పెద్ద ఏదో చేసేయకండి. అరుణాచలేశ్వరుడు మీకు జ్ఞానం ఇవ్వటానికి దొమ్మర విద్యలు అక్కర్లేదు, దొమ్మర విద్యలు అక్కడ దొమ్మర విద్యలు ఏమి లేవు, జ్ఞాన మార్గం ఇది. అంచేది మీరు ఒగ్గబెట్టద్దు, మామూలుగా న్యాచురల్గా అలా కొండంక చూస్తూ ఉండండి. తర్వాత దాన్ని మీరు కళ్ళు మూసుకున్నప్పుడు ఆ కొండను ధ్యానం రూపాన్ని ధ్యానం చేయండి. ఆ చేసి పని అది చేసుకు వెళ్ళిపోతుంది. అందుకని పది ఏదో కష్టపడిపోయినట్టు ఉండక్కర్లేదు. మీరు కష్టపడిపోయినట్టు నేను మీ అంక చూస్తున్నాను, ఇందులో స్ట్రెయిన్ ఏముంది, మీరు నా వంక చూస్తున్నారు, ఇందులో స్ట్రెయిన్ ఏముంది, అలాగే చూడండి సరిపోతుంది. మీరు పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు, ఉరికాల మామూలుగా చూడండి. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రూపాన్ని గుర్తు తెచ్చుకుంటా ఉండండి, ఆ నామాన్ని స్మరించుకుంటా ఉండండి. కుట్ర అంతయు కోసి గుణముగా పాలన. ఇప్పుడు రామచంద్రమూర్తిని ఇంత అన్ని ఎన్నో కళ్యాణ గుణాలు ఉన్నమరానే కదా. రామచంద్రమూర్తిని ఆరాధించేవాళ్ళందరూ, శ్రీరాముని ఆరాధించేవాళ్ళందరూ కూడా ఎన్నో కళ్యాణ గుణాలు ఉన్నాయి. ఏంటి ఎన్నో కళ్యాణ గుణాలు ఉన్నాయి కదా. ఆ జటాయు చనిపోయినప్పుడు ఆ జటాయు రావణాసుడితో పోరాడి చనిపోయింది. జటాయు రావణాసుడితో ఆడు రెక్కలు నరికేశాడు, అప్పుడు కింద పడిపోయింది, కింద పడిపోయింది. ఆడు రావణాసుడు తీసుకుపోయాడని వార్త జటాయు చెప్పింది రాముడికి. జటాయు అక్క ఉంది సంపాతి, అది ఏమో లంకలో పెట్టాడు తీసుకెళ్ళి అది చెప్పింది. ఈ చెడులు ఏం చేసింది, ఈ చెడులు ఏమో ఇన్ఫర్మేషన్ అంటే రావణాసుడు లంకలోకి తీసుకెళ్ళిపోయాడని ఇన్ఫర్మేషన్ జటాయు చెప్పి చచ్చిపోయింది. ఆ చెప్పడానికి అది బతుకున్నంత బాధపడి కూడా రాముడికి చెప్పడానికి. తర్వాత వీడు అక్క సంపాద ఉంది, సంపాది ఈ సంపాది వాళ్ళకి ఆ హనుమంతుడికి వాళ్ళకి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎవరు, రావణాసుడు ఎత్తుకుపోయాడని తెలుసు కానీ లంకలో పెట్టాడని వీళ్ళకి తెలియదు. ఎవరికి, వీళ్ళకి వానర సైన్యానికి తెలియదు. దాన్ని లంకలో అశోక వనంలో జాగ్రత్త పెట్టి ఉంచాడని అక్క చెప్పింది, రావణాసుడు తీసుకుపోయాడని జటాయు చెప్పింది. ఓ లక్ష్మణ, అయ్యి కళ్యాణ గుణాలు లక్ష్మణ, దశరథుడు చనిపోయాడనే వార్త విన్నాం. సీతని రావణాసుడు ఎవడో రాక్షసు, రావణాసుడు ఎవడో రాక్షసుడు అపహరించాడనే వార్త మనం విన్నాం. కానీ నాకు ఇంత దుఃఖం, జటాయు చనిపోతా అంటే ఇంత దుఃఖం నాకు ఎప్పుడు కలగలేదు. లక్ష్మణ, లక్ష్మణుడు ముఖం తిప్పుతాడు రాముడు. రెండు మరణ వార్తలు విన్నాం మనం. కీర్తనలు ఎవడో రాక్షసు అపహరించాడని విన్నాం, అప్పుడు కూడా దుఃఖపడ్డాం. కానీ ఇంత దుఃఖం లేదు, ఎంత ఈ జటాయు మరణం మన గురించి. ఇప్పుడు దశరథుడు మనకు శరీరాన్ని ఇచ్చాడు కానీ మనకేమి త్యాగం చేయలేదు వాడు. దశరథుడు తండ్రే కానీ శరీరాన్ని ఇచ్చాడు కానీ మనకేమి వాడు ప్రాణం ఏమి త్యాగం చేయలేదు. ఇక్కడ ప్రాణం త్యాగం చేశాడు మన కోసం ఎవడు, జటాయు. లక్ష్మణ, దశరథుడు మరణ వార్త మనం విన్నప్పుడు కానీ, సీతమ్మను ఎవడో రాక్షసు అపహరించాడనప్పుడు మనం ఆ విషయం తెలిసినా కానీ, ఇప్పుడు వచ్చినటువంటి జటాయు మరణం చూస్తే మనకి ఇంత దుఃఖం అప్పుడు రాలేదే మనకి. ఓ జటాయు యువర్ మై సెకండ్ ఫాదర్. ఈ మహర్షులు యోగులు మహాత్ములు నిద్రాహారాలు లేకుండా తపస్సులు చేసిన వాళ్ళు, ఓ జటాయు వాళ్ళందరూ ఏ పుణ్యలోకాలకు వెళుతున్నారు, అది నువ్వు కూడా పుణ్యలోకాలకు వెళ్ళి జటాయు ఇది రామాజ్ఞ. ఎంత మెరిసి మెరిసి పెర్సానిఫికేషన్. ఎవడెవడు రాముడు, ఎవడో రాముడికి శివకేశవ భేదం లేదు, మెరిసి పెర్సానిఫికేషన్. యు ఆర్ మై సెకండ్ ఫాదర్, యు ఆర్ మై ఫాదర్. అక్కడ పొలలో లక్ష్మణ తేమలు ఆయన చేతితో ఆయన పొలలు తీసుకుని ఆయన శవపేటకి పేర్చి ఎవరికైనా లక్ష్మణ రాముడు ఆయన చోటు జటాయి కొలిచి దశరథుడిని ఈయన దహనం చేయలేదు, భరతుడు చేశాడు. ఎవరు ఈయన ఎవరు చేశారు? రాముడు ఆయన చేతితో దహనం చేసింది జటాయువుని. ఎవరిని? ఆయన చేతితో శవపేటికని అక్కడ అక్కడ పొలాలు పెట్టి పేల్చాడు. ఆయన చేతితో దహనం చేస్తూ అన్నాడు. ఇది మహర్షులు యోగులు ఎక్కడికెడితే ఏ పుణ్యలోకాలకు పెడుతున్నారో, నువ్వు కూడా అక్కడికి వెళ్ళు జటాయువు. ఇక్కడ అంటాడు, ఓ జటావు ఎవరు మా సెకండ్ పోనారు. దశరథుడు శరీరం ఇచ్చాడు, నువ్వు నాకు ప్రాణం ఇచ్చావు కదా అనుభవం. అది నాకు ఫాదర్ దశరథుడు శరీరం మాత్రమే ఇచ్చాడు, కానీ నా కోసం ప్రాణం ఇచ్చావు. ఎవరు మా సెకండ్ ఫాదర్. వీళ్ళకి ఈ సుగ్రీవుడి సైన్యానికి రావణాసుడు ఎక్కడ పెట్టాడో తెలియదు. ఎవరికి సీతమ్మ ఈ ఇది వీడు అక్క సంపాతి. ఎవరక్క పేరు? అక్క అక్క చంపరమే. ఇదేమో రావణాసుడు తీసుకెళ్ళాడని ఇది చెప్పింది. రావణాసుడు లంకలో అశోకవనంలో చెప్పాడని వాడి సంపాతి ఇన్ఫర్మేషన్. ఈ అక్క చెల్లెలు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. ఎవరికి? సుగ్రీవుడి సైన్యానికి ఇచ్చిన, రామచంద్రమూర్తికి ఇచ్చిన. యు ఆర్ మై సెకండ్ ఫాదర్ జటాయువు. ఏమిటి లక్ష్మణ, ఎప్పుడు మనకింత దుఃఖం కలగలేదు, ఇప్పుడు దుఃఖానికి గురవుతున్నాం. అటువంటి రామచంద్రమూర్తి యొక్క అటువంటి అనుగ్రహానికి జటాయువు పొందింది. ఓ అరుణాచలేశ్వరుడా, లోకంలో తల్లి ప్రేమ చూసిన వాళ్ళు చాలా ఉన్నారు, తండ్రి ప్రేమ చూసిన వాళ్ళు ఉన్నారు. భౌతికమైన ప్రేమల్లో అందరి ప్రేమ కంటే తల్లి ప్రేమ ఎక్కువ. మామూలుగా భౌతికంగా చెడ్డ కొడుకు ఉంటాడు, కానీ చెడ్డ తల్లి ఉండదని. చెడ్డ కుమారులు ఉంటారు. ఏంటది? చెడ్డ కుమారులు ఉంటారు కానీ చెడ్డ తల్లి ఉండదు. మీరు అందరూ ఆడు చెడ్డవాడు అనుకున్నా మా అబ్బాయి మంచివాడనే చెబుతుంది. ఎవరు? తల్లి. తల్లి పైగా ఆడి మీద ఎక్కువ తప్పిపోయిన గొర్రెలంటే నాకు బాగా ఇష్టం. యేసుక్రీస్తు ఏమన్నాడు? తప్పిపోయిన గొర్రెలంటే నాకు బాగా ఇష్టం. అంటే పిల్లలు, నలుగురు పిల్లలు ఉంటే అందులో ఎవడన్నా పాడైపోతే తల్లి వాడి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంటే మార్గం మోక్షానికి వెళ్ళి మార్గం ఎవడైతే తప్పిపోయాడో మళ్ళీ వాడిని పట్టుకుని వాడిని సరిచేసి మరి మార్గంలో పెట్టాలని చూస్తానని చెప్పడానికి యేసుక్రీస్తు చెప్పాడు. తప్పిపోయిన గొర్రెలంటే నాకు అపమార్గంలోకి వెళ్ళిన వాళ్ళని మళ్ళీ తీసుకెళ్లి రాంగ్ పాత్రలో ఉన్న వాళ్ళని రైట్ పాత్రలో పెట్టాలని చెప్పాడు. అంచేది తల్లి మీకు అందరికాడు చెడ్డవాడు అనుకున్నా వాడిని సరైన ఉరికే మీరు విమర్శించి వదిలేస్తారు అంతేకాదు, తల్లి వాడిని మంచి మార్గంలో పెట్టడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తుంది. అరుణాచలేశ్వరుడు తల్లి కనిన జననీ కన్నా, అంటే నువ్వు తల్లిదండ్రుల కంటే తల్లి ప్రేమ చూశారు, తండ్రి ప్రేమ చూశారు. భౌతికమైన ప్రేమల్లో అందరి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పది. అటువంటి తల్లి ప్రేమ కూడా నీ ముందు ఏ పాటిది అరుణాచలేశ్వరుడా? నన్ను జ్ఞానంతో అలంకరించావు, నన్ను జ్ఞానంతో తల్లి ప్రేమ గొప్పదే మామూలుగా భౌతికంగా ఆలోచిస్తే. కానీ నీ ముందు, నీ ఆప్యాయత ముందు, నీ కంపాషన్ ముందు, నీ మెర్సీ ముందు తల్లి ప్రేమ ఏ పాటిది అరుణాచలేశ్వరుడా? తల్లికి దయ ఉంటుంది తల్లికి, కానీ నీతోటి పోల్చినప్పుడు తల్లి దయ ఏ పాటిది? ఏ పాటిది? నీతోటి పోల్చవచ్చు తల్లి ప్రేమ, కానీ నీ నీ యొక్క దయ అటువంటిది, నీ యొక్క అనుగ్రహం అటువంటిది. నువ్వు నీకు నాకున్న భేద బుద్ధి తీసేసి నన్ను నీలో ఐక్యం చేసుకున్నావు. నీవు భేద బుద్ధి ఐక్యం చేసుకున్నావు. ఓ అరుణాచలేశ్వరుడా, నేను నీ కోసం లోకాన్ని వదులుకున్నాను. నేను నీ కోసం లోక బుద్ధి వదులుకున్నాను. నాకు ఎంతో కొంత లోకం అంటే పిచ్చుంది, మనం అందరం పెచ్చోళ్ళమే కదా. ఇది పెచ్చోళ్ళ సంత. ఈ పెచ్చోళ్ళందరూ నన్ను ఆక్షేపిస్తున్నారని రాధకృష్ణ పరమహంస అనువాడు. ఇది పిచ్చోళ్ళ మార్కెట్టే. అంటే మనం ఇంకా మెంటల్ హాస్పిటల్ పెట్టే స్టేజ్కి రాలేదులేండి. ప్రతి మనిషికి ఎంతో కొంత పిచ్చ ఉంటుంది. అయితే హాస్పిటల్లో పెట్టి పిచ్చలేదులేండి, ఇంకా మనకు అంత మటుకు ముదరలేదు. చాలామంది కలకత్తా టౌన్లో టౌన్ టాక్ నన్ను పిచ్చోడని చెప్పుకుంటున్నారు. ఆళ్ళు పిచ్చోళ్ళని నాకు దేవుడి మీద పిచ్చగలిగింది. అది టౌన్లో ఆ టౌన్ వాళ్ళ ఆ టౌన్లో ఉన్న వాళ్ళందరికీ, ఆ పట్టణ వాసులందరికీ లోకం పిచ్చుంది. ఆడి పిచ్చోళ్ళని నేనే పిచ్చోడినే. వాళ్ళకేమో లోకం అంటే పిచ్చ, గౌరవాలు అంటే పిచ్చ వాళ్ళకి. నాకేమో దేవుడి మీద పిచ్చ. అలాగని చెప్పండి, నన్ను ఒక్కడినే పిచ్చోడు అంటున్నారు, ఆడు పిచ్చోడు అని చెప్పండి. ఈ పిచ్చ హాస్పిటల్లో లోకం అంటే అంటే మన పిచ్చ ముదరలేదు కాబట్టి ఇంకా మన హాస్పిటల్కి తోలికెళ్ళటలేదు. అంతే తేడా. ఇంకా కొట్టడం ఇవి చేయటం లేదు ఇంకా మనం ఇంట్లో వాళ్ళని బయట వెళ్ళి కొట్టడం మొదట్లేదు. ఇంకా అయితే లోకం మీద పిచ్చి నాకు ఉంది. అరుణాచల్ సార్, పిచ్చిని పోగొట్టావు నువ్వు. ఆ పిచ్చి అంతవరకు బాగుంది, ఇప్పుడు నీ మీద పిచ్చి పట్టుకుంది నాకు. నేను విడిచిపెట్టి నేను ఉండలేకపోతున్నాను. నేను విడిచిపెట్టి అంటే అరుణా భగవానికి అరుణాచలేశ్వరు అంటే ఎంత ఇష్టం అంటే, ఈ దేశంలో జన్మించిన మహాత్ములు, మహర్షులు, యోగులు కాశీక్షేత్రం దర్శించకుండా ఎవరు లేరు. ఇతను సిక్కు మతం వాళ్ళు, మన హిందూ మతం వాళ్ళు అనంటే మహమ్మదీ మతం, అన్ని మతాల్లోని మహాత్ములు ఉన్నారు. మన భారతదేశంలో జన్మించిన అన్ని అంతమంది మహాత్ములు కాశీపట్నాన్ని దర్శించారు. కాశీ అంటే వెలుతురే, కాశీ అంటే ప్రకాశం. ఆ కాశీనే ఇప్పుడు వారణాసి అని పిలుస్తున్నారు. మహాత్ములు అందరూ దర్శించారు. కానీ రమణ మహర్షి గారి మటుకు ఈ అరుణాచలం విడిచిపెట్టి ఎప్పుడు ఏ క్షేత్రాన్ని దర్శించలేదు. ఏంటి అరుణాచలం అంటే ఎంత ప్రీతమే కానీ చెబుతున్నాను ఒక్క మాటలో, ఈ అరుణాచలం విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోయారు, ఏదైనా పుణ్యక్షేత్రం చూసి రావాలనే తలంపు కూడా ఎప్పుడు నాకు ఎరైజు కాలేదు. తలంపు వచ్చాక నిగ్రహించుకోవడం కాదు, మనకి తలంపులు వచ్చాక నిగ్రహించుకోవచ్చు, అది వేరే విషయం. ఇక్కడ కంట్రోల్ కాదు అసలు. ఈ అరుణాచలం విడిచిపెట్టి ఎక్కడైనా ఏదైనా క్షేత్రం దర్శించి వద్దామని నా జీవితంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ అరుణాచలం భూమి మీద 50 సంవత్సరములు అటు ఇటు నడిస్తే, అటు ఇటు సంచారం చేస్తే, ఈ అరుణాచలాన్ని విడిచిపెట్టి ఇంకో క్షేత్రం దర్శించి వద్దామని కనీసం తలంపు కూడా ఎప్పుడూ రాలేదు. అంటే అరుణాచలేశ్వరుడే కాళ్ళు చేతులు ధరించి భూమి మీద సంచారం చేశాడు. మళ్ళీ అరుణాచలంలోనే అరుణాచలేశ్వరుడే తిరుచీడులో జన్మించి మళ్ళీ అరుణాచలం వచ్చి అరుణాచలంలో ఐక్యమైపోయాడు. అంటే ఆయన కదిలాడు, ఆయన మెదిలాడు, మనతోడు మాట్లాడాడు, మనతోటి సంచరించాడు. ఆ కొండ మనతోడు మాట్లాడటం లేదు, మాట్లాడటానికి ఏదో నోరు కావాలి. అరుణాచలేశ్వరుడు రమణ రూపం ధరించి వచ్చాడు. అయితే వీడు తిరిగాడు, వాడు తిరగలేదు. వీడు మాట్లాడాడు, వాడు మాట్లాడలేదు. వీడు నడిచాడు, వాడు నడవలేదు. వాడు స్థిరం, వీడు చరం. వాడు స్థిరం, వీడు చరం. అంచేది అటు ఇటు కదిలాడు కాబట్టి అంచేది అరుణాచలేశ్వరుడు మరొక రూపమే, రమణ రూపం. అంచేది మాట్లాడటానికి ఏదో నోరు ఉండాలి కాబట్టి అది ఆ రూపంలో వచ్చి మనకి ఆత్మజ్ఞానం గురించి చెప్పాడు. అంటే ఇప్పుడు చాలామంది పండితులు ఏమనుకుంటున్నారంటే ఆ పాండిత్యం జ్ఞానం అనుకుంటున్నారు. మహాప్రమాదం ఇది. వాళ్ళు ఏదో ఉపనిషత్తులో వేదం ఏదో చదువుతారు. పాండిత్యానికి జ్ఞానానికి ఏమి సంబంధం లేదు. డబ్బుకి జ్ఞానానికి ఏమి సంబంధం లేదు. మీకు 10,000 కోట్లు ఉండొచ్చు, మీకున్న గౌరవానికి జ్ఞానానికి సంబంధం లేదు. మీ శరీరంతో కానీ, మీ మనస్సుతోటి కానీ, మీ బుద్ధితో కానీ జ్ఞానానికి ఏమీ సంబంధం లేదు. మీ పాండిత్యం అనేది లోకానికి సంబంధించిన విషయం. తర్వాత మీ ధనం అనేది లౌకిక విషయం. అదేంటది లౌకిక విషయం? వయసు వచ్చినప్పటికీ అంత పండితులున్నాడు, పాండిత్యంతో మర్చిపోతాడు. అది నిజం కాదు కదా, ఎక్వైరీ. అది పాండిత్యం అనేది మనస్సుతో ఎక్వైరీ చేసిందే కానీ నిజం కాదు. తర్వాత డబ్బు కూడా నువ్వు సంపాదించిందే కానీ అది నిజం కాదు. నిజం కాదు కాబట్టి మళ్ళీ సంపాదించినంత ఏదో తరంలో పోతుంది. మూడో తరం వచ్చేవాడికి సర్వసాధారణంగా మొఘలాయ సామ్రాజ్యం అంతరించిపోయింది, ఆంగ్ల సామ్రాజ్యం అంతరించిపోయింది, మన భారతదేశంలో అనేక సామ్రాజ్యాలు వచ్చినాయి, అనేక అంతరించిపోయినాయి. ఏళ్ళ నీకు ధనం ఉన్నా రెండు తరాలు మారేటప్పటికి మూడో తరంలో ధనం అంతా పోగొట్టేస్తుంది. ధనం సంపాదించినప్పుడు ఎప్పుడు పోవాలో కూడా భగవంతుడు నిర్ణయిస్తాడు. అది నీకు అర్థమవుతుందా? ధనం ఎవడైతే సంపాదిస్తున్నాడో ఆ సంపాదించే టైంలో అది ఎప్పుడు పోవాలో కూడా ముహూర్తం పెడతాడు వాడు. అయితే మీరు ఇప్పుడు ఎంత పాండిత్యం సంపాదించినా వయసు వచ్చేవాడికి అంతా మర్చిపోతారు. ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు, కొంత వయసు వచ్చాక మందుల పేర్లు మర్చిపోతున్నామని ప్రాక్టీస్ మానేసా ఉంటారు. అంటే మీరు నేర్చుకునేది సంపాదించింది ఎప్పటికప్పుడు పోతుంది, మీరు నేర్చుకునే విద్య అంతా ఏదో మర్చిపోయి తీరాలి మీరు. అది చట్టం. ఏంటది అది? నిజం కాదు, ఉరికే ఎక్వైర్డ్. మీ ఇంద్రియాలను ఉపయోగించి మీ బుద్ధిని ఉపయోగించి అది ఎక్వైర్ చేశారు, కానీ అది నిజం కాదు. అంటే యాక్సెప్ట్ ట్రూత్, యాక్సెప్ట్ బ్రహ్మం, యాక్సెప్ట్ రియాలిటీ. ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ది మైండ్. ఇప్పుడు ధనం మీరు 10,000 కోట్లు సంపాదించండి, మూడో తరం వచ్చేటప్పుడు పోతుంది. ఇప్పుడు సచిన్ కంప్యూటర్స్ ఆంధ్రాలో ధనవంతులు, ఇండియాలో 10 కోట్లు టాప్ 10 టాప్ ఏముంది? ఇప్పుడు సచిన్ కంప్యూటర్స్ కదా, అలా చాలా మంది ఉన్నారు. అసలు ఎప్పుడు కూడా ఏదైనా సంస్థ నడవాలంటే ఈ ధనవంతుల మీద ఎవడో మామూలుగా మధ్యతరగతి కుటుంబాలే సక్సెస్ చేస్తాయి. ఏ సంస్థ అయినా సరే ఏదైనా మీరు మంచి పని తలపెట్టారనుకోండి, మధ్యతరగతి కుటుంబాల్లో నుంచి వచ్చే సహాయం ధనవంతులు ఎవడో చేయడు, ఊరికి అనిపిస్తుంది. ఆ ధనవంతుడు కూడా తిరిగితే వాళ్ళ గుణాలు మనకు వస్తాయి, కానీ వాళ్ళ డబ్బు మనకు రాదు. ఈ పిచ్చోళ్ళు కొంతమంది వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు, అది ఏదో వచ్చి మీద పడిపోదు, ఏముండదు చివరికి. మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్న పవిత్రత, ప్యూరిటీ అక్కడ ఉండదు. ఇల్యూజన్ ఆఫ్ ది మైండ్, మనీ ఇట్స్ ఇల్యూజన్ ఆఫ్ ది వరల్డ్. అంటే వాళ్ళు మీకేం చెప్పాడంటే ప్రపంచంలో ఉన్న మాయనంతా పోజేసి ధనం రూపంలో పెట్టాడని వాళ్ళు మీకు చెప్పాడు. ఇది ప్రపంచంలో ఉన్న మాయనంతా ఒక చోట తీసుకొచ్చి ధన రూపం, ఇంట్లో వాళ్ళు దాని గురించే పేచీలు, అక్క చెల్లెళ్ళు పేచీలు, అన్నదమ్ముల పేచీలు. ఈ డబ్బు వల్ల మానవతా సంబంధాలు చెడిపోతున్నాయి. ఈ డబ్బు వల్ల ఏమవుతుంది చివరికి? ఇప్పుడు భార్యాభర్తలు కూడా పూర్వం ఉన్నంత ప్రేమ లేవు, ఎవరు లెక్క ఉంటే ఆళ్ళయే. ఈ కుటుంబ సభ్యులు కూడా ఎవరు లెక్క ఉంటే ఆళ్ళదే, కుటుంబ సభ్యులు కూడా ఎవరు లెక్క ఉంటా. ఇప్పుడు మనీ సెంటర్డ్ వరల్డ్ వాళ్ళు అవ్వడం వల్ల మానవ సంబంధాలు తగ్గినీయకుంది. ఎవరి జాగ్రత్తలో ఆళ్ళే ఉంటున్నారు ఇప్పుడు తెలివిగల వాళ్ళు. పూర్వం ఆళ్ళ మీద ఇళ్ళ మీద ఆధారపడి ఉండేవాళ్ళు, వాళ్ళు మమ్మల్ని చూడటాలు ఎలా అనుకోకుండా ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉంటున్నారు. అంచేది ఇప్పుడు వాళ్ళు ఒక రకంగా మంచిదే ఉండొచ్చు. ఇప్పుడు ఈ కలియుగాన్ని బట్టి మంచిదే ఉండొచ్చు. ఇప్పుడు మీకు ఫలానా బ్యాంకులో అకౌంట్ ఉందని మీ ఆయనకి తెలిస్తే మీరు బ్యాంకు మార్చేస్తారు. తర్వాత మీ ఆయనకు కూడా తెలియని ఒకండి, తెలిస్తే అకౌంట్లో చూస్తాడు. ఏజెంట్లు చూపించకూడదు, ఏదైనా అడిగితే చూపిస్తే మీరు ఆ బ్యాంక్ మారి ఆ ఏజెంట్గా అడిగి చూపించే గుణం ఉంటే బ్యాంక్ మార్చేయండి. మీరు వాళ్ళు అకౌంటే మార్చేయండి, అక్కడ అకౌంట్ క్లోజ్ చేసి ఇంకో బ్యాంకులోకి మార్చేయండి. మనీ సెంటర్డ్ వరల్డ్ ఏంటది? మనీ సెంటర్డ్ వరల్డ్ మనీ ఈజ్ ఇల్యూజన్ ఆఫ్ ది వరల్డ్. ఇది వాల్మీకి మహర్షి చెప్పాడు. ఏంటది? వాల్మీకి మహర్షి చెప్పాడు ప్రపంచంలో ఉన్న మాయనంతా కూడా ధన రూపంలో పెట్టాడు. ఎక్కడ ఉంది? ధన రూపంలో పెట్టాడు. అంచేది ఇక్కడ మనం ఇప్పుడు ఏం సబ్జెక్ట్ చెప్పుకుంటున్నాం? అరుణాచలమును చూసి స్మరించు వారల అహము నిర్మూలింపు అరుణాచల. మనం నిప్పు కాలుతుందని తెలిసినా తెలియకపోయినా నిప్పు ముట్టుకుంటే కాలుతుంది. మనకు తెలియక ముట్టుకున్నాం అనుకోండి, మనం తెలియక ముట్టుకున్నా కాలుతుంది. అది ఇదేంటి రయ్యా, నన్ను ఎందుకు కావలిస్తున్నావు? నీ మీద చెయ్యేస్తే నాకు కావలసిందని తెలియదు, అంచేది నీ మీద చెయ్యేసానన్నా అది కాల్చడం మానవం, దాని స్వభావం అది. అలాగే అరుణాచలేశ్వరుడు యొక్క అవును వచ్చి మీకు తెలియకపోయినా దాని గొప్పతనం మీకు తెలియకపోయినా, అందులోన్న దైవీ సంపద మీకు తెలియకపోయినా, ఆ జ్ఞానగిరి యొక్క వైభవం మీకు తెలియకపోయినా, మీకు తెలియకపోయినా అరుణాచలం అరుణాచలం అనుకుంటూ ఆ రూపాన్ని ధ్యానం చేసుకుంటూ నామాన్ని స్మరించుకున్నా అది చేయవలసిన పని చేసి విడిచిపెట్టేస్తుంది. అంటే నిప్పు మీద మనం చెయ్యేస్తే మనం తెలియపోయిన ఎలా కాల్ చేస్తుందో మనల్ని. అలాగే అరుణాచలేశ్వరుడు వైభవం నా నోడితోటి మీరు వినక్కర్లేదు. ఒకవేళ నాడు మీరు నేను చెప్పేదంతా మీరు శ్రవణం చేయకపోయినా ఆ రూపాన్ని ధ్యానం చేసుకుంటూ ఆ నామాన్ని స్మరించుకుంటూ ఉంటే మీరు మీకు ఏ తలంపు వచ్చినా, ఏ సంకల్పం వచ్చినా, ఏ ఆలోచన వచ్చినా, చేతితో ఏ పని చేస్తున్నప్పటికీ, నోటితో ఏ మాట మాట్లాడుకుంటున్నప్పటికీ దీని అరుణాచలేశ్వరుడు చూస్తున్నాడనే భావన మాటకి ఇడిచిపెట్టకండి. అక్కడ లార్డ్స్ ప్రెజెన్స్ గాడ్స్ ప్రెజెన్స్ ఉంది. ఏంటి అక్కడ గాడ్స్ ప్రెజెన్స్ ఉంది, ఆ మాట వింటున్నాడు. మాట మీరు మాట మీకు వచ్చిన సంకల్పం ఏముందో నాకు తెలియదు. ఆయన అంతర్యామిగా ఉన్నాడు కాబట్టి మీ సంకల్పాన్ని కూడా చూస్తాడు, సంకల్పానికి కూడా మార్కులు ఇస్తాడు. సంకల్పానికి కూడా మన అందరికీ సహాయం చేయకపోయినా ఎవరికైనా పావర్టీ ఉంటే వాళ్ళని చూసి బాధపడితే మీరు మానసికంగా మీకు కూడా కొన్ని మార్కులు ఇస్తాడు, మీకు కూడా కొన్ని మార్కులు ఇస్తాడు. ఇది పట్టుకోమ్మా. వెరీ మై టవల్ ఈ పట్టుకెళ్ళి షీఈ్ మై స్పిరిచువల్ చైల్డ్. రమణావతారం ఇక్కడికి వచ్చినటువంటి విషయం ఎందుకంటే అసలు చాలామంది ఉపనిషత్తులు చదువుకుని వేదాలు చదువుకుని దానికి రాసిన శంకరాచార్య వారు రాసిన కామెంటరీ చదువుకుని ఆ పాండిత్యం మాటలు చెబుతూ ఆ పాండిత్యం మాటలన్నీ చెబుతూ చివరికి ఇది ఈ యుగం ఎక్కడికి వచ్చిందంటే పాండిత్యమే ఆత్మజ్ఞానం అని అనుకునే భావనలో కలియుగం ప్రవేశించింది. ఇప్పుడు ఈ మధ్యన అమెరికా నుంచి ఒకడు వచ్చాడు, అతను స్వగ్రామం నరసాపురం. ఎందుకు వచ్చాయంటో నెల్లాళ్ళు సెలవు పెట్టి వచ్చాను, బ్రహ్మజ్ఞానం సంపాదించడానికి వచ్చా అన్నాడు. మరి ఏం చేస్తామంటే సంస్కృతం నేర్చుకుంటా అన్నాడు. సంస్కృతం నేర్చుకో నువ్వు మంచిదే, ఓ నెల్లాళ్ళు ఏమి రాదు, పోనీ ఎంతవరకు ఆ భగవద్గీత శ్లోకాలు తప్పులు లేకుండా చదివిలా నేర్చుకో సరిపోతుంది. కానీ సంస్కృత భాషకి బ్రహ్మజ్ఞానానికి సంబంధం లేదు. మన ప్రాచీన సాహిత్యం సంస్కృతంలో ఉంది. అయితే అవి చదువుకోవచ్చు నువ్వు. బ్రహ్మజ్ఞానం సంస్కృత పండితుడికి బ్రహ్మజ్ఞానం తెలుస్తుందని అలా అనుకోకు. నీకు నేర్చుకోవాలంటే సాంస్క్రిట్ నేర్చుకో. ఎంతవరకు నేర్చుకుంటావంటే వర్కింగ్ నాలెడ్జ్ సరిపోతుంది. నువ్వు ఎక్కడో అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నావు, ఇక్కడ నువ్వు సాంస్క్రిట్ లెక్చరర్ ఏం చెయ్యక్కర్లేదు కదా. అవి నెల్లాళ్ళు కొంచెం భగవద్గీత ఫాల్ట్లెస్గా చదవటం నేర్చుకుని మళ్ళీ అమెరికా వెళ్ళిపో. సాంస్క్రిట్ నేర్చుకోవడం వల్ల నీకు బ్రహ్మజ్ఞానం అనేది వస్తుందంటే నీకు రాంగ్ అండర్స్టాండింగ్ అదే. అలాగే ఇంగ్లీష్ లాగా తెలుగులాగా అది ఒక భాష, అది ప్రాచీనమైన భాష. అంటే రమణావతారం ఎందుకు వచ్చిందంటే ఇంకా పాండిత్యమే ఆత్మజ్ఞానం అనుకునే రోజులు వచ్చినాయి. ఏంటే అది కండెంత పాండిత్యానికి ఆత్మజ్ఞానానికి సంబంధం లేదని చెప్పి ఆత్మజ్ఞానానికి రోడ్డు ఓపెన్ చేయడానికి వచ్చిన అవతారమే రమణ అవతారం. పాండిత్యం వేరు, రామకృష్ణ పరమహంస గారు పెన్సిల్ పెన్సిల్ అనేవారు, ఆయన లోకానికి గురివయ్యాడు. ఎవరు లోకానికి గురివయ్యాడు రామకృష్ణ పరమహంస గారు. ఎంత ధనవంతులు వచ్చినా ఈశ్వర చంద్రశేఖర్ లాంటి వాడు పెద్ద పెద్ద పండితులు ఆయన దగ్గరికి వచ్చినా, అదే బంకించంద్ర చటర్జీ లాంటి కవులు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు రూపల హృదయంలో వాళ్ళకి పాండిత్యం ఉంది, ధనం ఉంది, కలకత్తాలో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కానీ అలా లోపల వాళ్ళ హృదయంలో ఏదో ఆరాధిస్తున్నారు వాళ్ళు, కళ్ళలోకి చూసేవాడు కాదు, వాళ్ళ హృదయంలోకి చూసేవాడు ఎవరు? రామకృష్ణుడు. మీ ముఖాలంకు చూసేవాడు కాదు, మీ హృదయంలో దూరి చూసేవాడు. మీ హృదయాంతరాళంలో ఏముంది? మీరు ధనవంతులే పండితులే, కానీ హృదయంలో దేన్ని ఆరాధిస్తున్నారు? మీరు హృదయంలో కామిని కాంచినాల నుంచి బయటకు వచ్చారా? మీరు హృదయంలో లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన లేకుండా ఉన్నారా అని హృదయం ఇంకా చూసేవాడు. తీసేసిన కొబ్బరికాయలు అందరూ తీసేసిన కొబ్బరికాయలు లేక అక్కడికి 1,000 కోట్లు వస్తున్నాడు పంపేసేవాడు వాడు రామకృష్ణుడు. నువ్వు హృదయంలో ఎలా ఉన్నావన్నా? నీకు 1,000 కోట్లు ఆస్తి ఉందవయ్యా, ఉండని దాచుకో, నువ్వు 1,000 కోట్లు దాచుకో. నువ్వు హృదయంలో దేన్ని ఆరాధిస్తున్నావు? హృదయంలో నువ్వు కామిని కాంచినాలను ఆరాధిస్తున్నావు లేదని బాబు. నీకు హృదయం ఎక్కడ ఉంది? కాదువయ్యా, వచ్చావు నువ్వు రైటే, నువ్వు ఏదో ఉపనిషత్తులు నేర్చుకున్నావు, నీ హృదయం ఎక్కడుంది? నీకేమైనా తోక తెగిందా? అంటే తోక అంటే దేహాభిమానం కానీ దేహబుద్ధి కానీ నీకేమైనా తెగిందా? అది ఎంత ఎటువంటి వాడిని అని వెళ్ళిరా అని పంపేసేవాడు. ఎందుకయ్యా నీకు తోక తగ్గినప్పుడు? నీకు డబ్బు ఉన్నమాట నిజమే, పాండిత్యం ఉన్నమాట నిజమే, నువ్వు కలకత్తాకు మేలు చేస్తున్నావు. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఉరికే పైన ఉన్నటువంటి మేరిపోలు. ఇవన్నీ ఏంటి? దీనికి జ్ఞానానికి సంబంధం ఏంటి? ఇవన్నిటితోటి, నీ డబ్బుతోటి, నీ యొక్క చదువుతోటి, నీకున్న గౌరవాలతోటి, నీకున్న స్టేటస్ తోటి, నీకున్న అధికారం తోటి నీ అహంకారాన్ని అలంకరించుకుంటున్నావు, కానీ నీ ముఖం, నీ మనస్సు అంతర్ముఖమై నీ మనస్సు అసలు జ్ఞానం వైపు తిరిగిందా లేదా? అది రామకృష్ణుని ప్రశ్న. నీ జీవితంలో కనీసం ఎవరికైనా ఒక్కడికైనా సహాయ సహకారాలు అందించావా లేదా? ఎవడ ముఖం ఆడ హృదయంలో ఏముంది? ఆడ హృదయంలో స్కానింగ్ లాగా ఎట్లా ఆడేసేవాడు. ఇప్పుడు మీకు శరీరం డాక్టర్ గారు అడుగుతారు మీకు శరీరంలో ఏం రోగం ఉందని, అడగొచ్చి మాకేం లేదని వచ్చాం, మీరు స్కానింగ్లో దొరికేస్తారు. మీకు క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ అని తెలిసిపోతుంది, టీబీ ఉంటే టీబీ అని తెలిసిపోతుంది, ఎర్లీ స్టేజ్లో ఒకవేళ క్యాన్సర్ ఉన్న స్కానింగ్లో తెలిసిపోతుంది. అలా రామకృష్ణుడు స్కానింగ్ లోపల చూసేవాడు శరీరం. మీ శరీరం వంక చూసేవాడు కాదు. లోకంలో ఎంత సారీ భౌతికమైన సౌందర్యం ఎంత గొప్పగా ఉన్నాను ఎప్పుడు ఆకర్షించబడలేదు వాడు రామకృష్ణుడు. షేక్స్పియర్ బాగా అందమైన వాళ్ళని, బాగా అందమైన వాళ్ళ గురించి షేక్స్పియర్ ఏమంటాడంటే, బ్యూటీ వాక్స్ ఆన్ ది ఎర్త్. సౌందర్యం ఇచ్చి భూమి మీద నడుస్తానని చెప్తాడు. అటువంటి వాళ్ళని కూడా ఇప్పుడు అటువంటి వాళ్ళు కూడా రామకృష్ణుడు ఎప్పుడు ఆకర్షించబడలేదు. అవుట అన్ని ఫ్లెష్ అండ్ బ్లడ్ సంబంధించింది. ఏంటది అన్ని ఫ్లెష్ అండ్ ఇవాళ నీకు సౌందర్యం ఉంటే రేపు ఎండిపోవచ్చు. నీకు ఓల్డ్ ఏజ్ వచ్చాక సౌందర్యం ఏంటి? ఇంకా నువ్వో భేదవాడ. ఈ అరుణాచలేశ్వరులో గొప్పతనం ఏంటంటే, వాడు ప్యూర్ మ్యాన్ అయినా రిచ్ మ్యాన్ అయినా వాడు సమానంగా అనుగ్రహిస్తాడు. వాడి మీద డివోషన్ ఉంటుంది. వాడు రిచ్ మ్యాన్ అవ్వచ్చు, పూర్ మ్యాన్ అవ్వచ్చు, వాడికి సమాజంలో గుర్తింపు ఉండొచ్చు, సమాజంలో గుర్తింపు లేకపోవచ్చు వాడికి, కానీ ఆయన సమానంగా అనుగ్రహిస్తాడు. అందులో లోకానికి సంబంధించినటువంటి అప్స్ డౌన్స్ కానీ అంతస్తులు ఏమి ఆయన దృష్టిలో పెట్టుకోడు. అంచేది నువ్వు ఎటు ఆడు నీ హృదయం అంక చూసి చూడు ఎవరు రామకృష్ణుడు, నీకు తోక తేగలేదు, జాగ్రత్త దేహాభిమానం పోలేదు, నీకు చదువు అన్న మాట నిజమే, డబ్బు అన్న మాట నిజమే, నీ శరీరం ఎంత నిజమో, నీ మనస్సు ఎంత నిజమో, ఆ డబ్బు అంత నిజమో, ఆ చదువు అంతే నిజం, నీకు అర్థం అవుతుందా? కానీ నీకు తోక తెగిందా? తోక అంటే ఆయన ఉద్దేశం చెప్పమంటారా? ఈ దేహం నీకు దేహానికి పరిమితమైన బుద్ధి, బాడీ ఇజాయి, ఏంటది బాడీ ఇజాయి బుద్ధిని, నాకు శరీరం ఉందనుకోవటం వేరు, నేను శరీరాన్ని అనుకోవటం వేరు, నాకు ఒక శరీరం ఉందనుకోవటం వేరు, నేను శరీరాన్ని అనుకోవటం వేరు, బాడీ ఇజాయి అనేది ఎవరికైతే ఉందో వాడికి తోక తెగలేదు అని ఆ పరిభాషలో రామకృష్ణుడు చెప్పేవాడు. ఈ బయట గొడవలు అక్కర్లేదు దానికి, ఏంటి ఎక్స్టర్నల్ గొడవలు అక్కర్లేదు, లోపల హృదయంలో వచ్చాను, హృదయంలో నువ్వు దొరికిపోతావు కదా, నువ్వు హృదయంలో ఎవరిని ఆరాధిస్తున్నావు, నువ్వు కామినీ కాంతిలో నుంచి బయటకు వచ్చావు లేదు, అసలు నీకు ఆ టెండెన్సీ ఉందా లేదా లోపల, లేదా ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావు అనుభవం, నీ మాటలు నువ్వు లోపల హృదయంలో కామినీ కాంతిలను ఆరాధిస్తూ నువ్వు ఎవరికి ఏం బోధిస్తావు, నీకు నీకు అధికారం ఇచ్చినోడెవడం, నువ్వు అసలు హృదయంలో ఎలా ఉన్నావు? ఏ మ్యాన్స్ వాల్యూ డజ్ నాట్ డిపెండ్ ఆన్ వాట్కి లెర్న్ సార్ ఈజ్ పొజిషన్ బట్ వాట్కి ఈజ్ ఇన్ ది హార్ట్. నువ్వు బయటికి ఎలా ఉన్నావు, నువ్వు అందంగా ఉన్నావా, డబ్బు ఉందా, నీకు చదువు ఉందా, అది కాదు, నువ్వు హృదయంలో ఎలా ఉన్నావు అది నాకు కావాల్సింది. నీ హృదయంలో ఉన్న దాన్ని బట్టి నేను కొలుస్తాను, కానీ నీ రంగుని బట్టి, నువ్వు కట్టుకున్న బట్టలను బట్టి నేను కొలవను. నీకు ఇంటికాడ ఏముందో, బ్యాంకులో ఏముందో దాన్ని బట్టి నేను కొలవ, నాకు కొలిసి అలవాటు లేదు, ఆ కొలత వద్ద నాకు లేదు. నువ్వు ఎలా ఉన్నావు, వాట్ యు ఆర్ ఇన్ అవర్ ఇన్ అవర్ హార్ట్ ఇన్ ది హార్ట్, హృదయంలో ఎలా ఉన్నావు? నువ్వు ఎంత లెర్నడ్ మ్యాన్ అని కాదు, ఈ చదువుకున్నవాడు ఆత్మజ్ఞానం లేకుండా కేవలం చదువున్న వాళ్ళ గురించి రమణ మహర్షి పేరు పెట్టాడు చదువుకున్న మూర్ఖులని. ఏంటది చదువుకున్న మూర్ఖులు? ఈ తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, చాలామంది మా అబ్బాయి అక్కడ చదువుకున్నాడు ఇక్కడ వాడు బాగా చూస్తే, చెవుడు చదువు లేని వాళ్ళు బాగా చూస్తారు తల్లిదండ్రులు, అమెరికా వెళ్ళిపోయాడు మా అబ్బాయి ఆడో చూస్తాడు, మంచం పడితే ఆడు చూడడం, చదువు లేని పిల్లలే చూస్తారు చివరకు, ఏదో చూస్తారని హోప్ అంతే వాళ్ళు. చదువు మూర్ఖులు, చదువు లేని మూర్ఖులు అంటే నీకు లోపల రియలైజేషన్ లేనప్పుడు నువ్వు చదువుకున్నా నీకు అదనంగా చదువుకుంటుంది, కానీ లోపల మూర్ఖత్వంలో నీ బయటికి రావు. ఈ భారతదేశాన్ని పాడు చేసే వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే, కామన్ మ్యాన్ ఎవడో పాడు చేయటం లేదు, చదువు లేని వాడు ఎవడో దేశాన్ని పాడు చేయటం లేదు, చదువుకున్న వాళ్ళే ఈ దేశాన్ని పాడు చేస్తున్నారు. ఈ దేశాన్ని పాడు చేసేవాళ్ళు ఈ చదువుకున్న వాళ్ళు పొలిటీషియన్స్, ప్రజలు ఏమి దేశాన్ని కామన్ మ్యాన్ ఎవడో పాడు చేయటం లేదు. అంటే నువ్వు ఎంత చదువుకున్నా లోపల మూర్ఖత్వం ఉంటుంది నీకు, చదువుకోవటం అనేది మెల్లో గొలుసు లాంటిది, మెల్లో ఆభరణాలు లాంటి అయ్యకి చదువులు డబ్బులు ఇవ్వని, దానికి ఆధ్యాత్మికానికి ఏమి సంబంధం లేదు, అది నేకెడ్ ట్రూత్. అది ఏంటది, గాడ్ కెనాట్ బి డిస్ట్రిబ్యూట్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్. ఒకసారి గురునానక్ గారు తూర్పు వైపు తిరిగి ధ్యానం చేసుకుంటున్నారు, సిక్కులకు ముగ్గురు మత గురువు ధ్యానం చేసుకుంటారంటే, సర్వసాధారణంగా ధనవంతులకు గర్వం ఉంటుంది, పై కనిపించకపోయినా లోపల కొంత ఉంటుంది వాళ్ళకి. అందుకే యేసుక్రీస్తు ఏమని చెప్పాడంటే, సూది బెద్దంలోంచి ఒంటిని బయటకు లాగొచ్చాం కానీ ఏ ధనవంతుని స్వర్గలోకంలోకి పంపలేమని. అంటే అందులో కూడా 10% మంచి వాళ్ళు ఉంటారు, సర్వసాధారణంగా ధనం పెరిగితే మదం పెరుగుతుందని, జనరల్ అది. కానీ ధనవంతుల్లో కూడా తల వినయవంతులు ఉంటారు, అది అది కాదని కాదు, మొత్తం మీద జనరల్ అది. జనరల్ ఇచ్చే చెప్పిన మాట కానీ ఎవరు వ్యక్తిగతంగా తీసుకోక్కర్లేదు ఈ మాటలు. ఆ గురునానక్ ధ్యానం చేసుకుంటా అంటే ఒక పెద్ద ధనవంతుడు వచ్చాడు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో ధనవంతుడు అది. వాడు పెద్దలు ఎదురకుండా, మనకు దేవుడు ఎదురకుండా ఉంచున్నప్పుడు, పెరిమాళ్ళు ఎదురకుండా ఉంచినప్పుడు, పెద్దలు ఎదురకుండా ఉంచినప్పుడు ముఖం మీద ముఖం పెట్టి మాట్లాడకూడదు. మరి ఎవడైనా పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాం అనుకోండి, మనం వాడి ముఖం మీద ముఖం పక్కకు నిలబడి మాట్లాడాలి. మీరు గుళ్ళోకి వెళ్ళారనుకోండి, దేవుడు ఎదురకుండా మూడు నుంచోకూడదు, పక్కన నుంచోవాలి. మీరు గుళ్ళోకి వెళుతున్నారు కదా, గుళ్ళోకి వెళితే ఆ పెరిమాళ్ళు ఎదురకుండా పక్కన నిలబడాలి కదా. నాడు ఎదురకుండా నిలబడకూడదు, నువ్వు నేను సమానం అని. కొంతమంది ఎదురుగుండా నిలబెడతారు, ఎదురుగుండా నిలబెడకూడదు, పక్కన నిలబడి చూడాలి. తర్వాత పెద్దలతో మాట్లాడేటప్పుడు కూడా పక్కన నిలబడే మాట్లాడగలం, ముఖం మీద ముఖం పెట్టి మాట్లాడకూడదు. ఇప్పుడు మనం ఏది కాంటాక్ట్ చేసి చెబుతున్నాం ఇక్కడ, ఆ గురునానక్ వాడు ఎదురుగుండా నిలబడ్డాడు. ఏడే ఆ గురునానక్ ఆడు ముఖం, వాడు ముఖం మీద ముఖం అంటే నేను ధనవంతుడనే భావన ఉంది. వాడు ఎదురుగుండా నిలబడి ముఖంలో ముఖం పెట్టి చూస్తున్నాడు. ఎవడో గురునానక్ ఆయన కళ్ళు తెరిచాడు. ఎవరో గురునానక్ కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచిన వెంటనే ఈయన ఏమన్నా అంటే ధనవంతుడు మరి ఉందో లేదో వాడికి, లేదా సోకాలు ఇచ్చో మనకు తెలియదు, వాడికి ధనవంతుడికి చలామణి అయిపోతున్నాడు. చాలామంది పేదవాళ్ళు కూడా ధనవంతుడికి చలామణి అయిపోతున్నారు ఇప్పుడు. అయితే వాళ్ళ వాళ్ళకు లాభం ఉంది, డబ్బు పడుతుంది, తర్వాత ఇవ్వకపోయినా పర్వాలేదు. మనకి డబ్బు లేకపోయినా సమాజంలో డబ్బు కింద ఉండరు, చలామణి అయిపోతే పర్లేదు, బాకీలు బాగా పడతాయి, అప్పు పడుతుంది కదా. ముందు అప్పు చేసి పప్పు కూడా తినమను కదా. అంటే నీకు ఎవరికైనా డబ్బు లేకపోయినా ఉందనుకుంటే లేదని చెప్పకండి. కొన్ని వాళ్ళు ఉందనుకుంటే నీకు లాభమే, ఒక 10 రూపాయలు అడిగి చేస్తారు. అవును, ఈ గురునానక్ ఇలా నుంచున్నాడు. సరే ఆయన కళ్ళు తెరిచాడు. ఎవరు గురునానక్ కళ్ళు తెరిచాడు నుంచున్నాడు. నీకేం కావాలన్నాడు నిర్లక్ష్యంగా రజోగుణం. ఏంటది అలా అడగకూడదు, నీకేం కావాలని అడిగితే అలా రజోగుణం. అది ఏంటది రజోగుణం? అది అలా పెద్దలు నీకేం కావాలని అలా అడగకూడదు. అది నీకేం కావాలన్నాడు ఆయన. ఏమన్నాడు తెలుసా, నేను ఇప్పుడు శీతాకాలం, సూర్యరశ్మి ఎదురుగుండా పట్టడానికి నేను ఇక్కడ ఎండలో కూర్చున్నాను. మార్నింగ్ సన్ ఆ రేస్ నా మీద పట్టడానికి ఇక్కడ కూర్చున్నాను నేను. నువ్వు నాకు ఎండ తగలకుండా అడ్డు నిలబడ్డావు, నువ్వు నాకేం అక్కర్లేదు, సూర్యకిరణాలు నా మీద పడకుండా అడ్డు నిలబడ్డావు కాబట్టి పక్కకు పో అన్నాడు. నువ్వేమి నాకు ఇవ్వక్కర్లేదు పమ్మన్నాడు, గో అవుట్ అన్నాడు. నువ్వు నాకు ఉపకారం చెయ్యాలి. ఏంటి ఉపకారం? ఏంటంటే సూర్యకిరణాలు నా మీద పడకుండా నువ్వు అడ్డు నిలబడ్డావు కాబట్టి అడ్డు తప్పుకో, అదే నువ్వు నాకు చేయవలసిన సహాయం. భౌతికంగా నువ్వేం చేయక్కర్లేదు, ఇవి గో అవుట్ అని చెప్పాడు. అలా ఎదురుగుండా నిలబడకూడదు. అది అవినయానికి గుర్తుంది. ఏంటది అవినయానికి గుర్తుంది? అది ఎప్పుడు కూడా ఆచార్యుల వారు విష్ణువు మీద, మహావిష్ణువు మీద, పెరుమాళ్ళ మీద స్తోత్రం రాస్తూ ఒక మాట చెప్పాడు. ముందు వారిన ఓ మహావిష్ణువు, ఓ మహావిష్ణువు ఈశ్వరా, నాకు నా మనస్సులో కానీ నా ముఖంలో కానీ ముందు నాకు చేయవలసిన ఉపకారం ఏంటంటే అవినయం లేకుండా చూపుడు. కొంతమంది మాటలో కూడా అవినయం తెలిసిపోతూ ఉంటుంది మనకి. మాటలో కూడా వాళ్ళు అవినయం తెలుస్తూ ఉంటుంది. ఓ పరమేశ్వరుడా, వైష్ణవుడు మహావిష్ణువుని పెరుమాళ్ళని పిలుస్తారంటే పెద్దవారని. అంటే ఆచార్యుల వారు మహావిష్ణువు గురించి స్తోత్రం రాస్తూ ముందు రాసిన చరణంలో ఏమన్నారంటే, నువ్వు నా మనస్సులో కానీ నా ముఖంలో కానీ అవినయం లేకుండా చూడు. కొంతమందికి వినయం ఉందో అవినయం ఉందో ముఖం చెప్పేస్తుంది. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. మన కోర్టులో శ్రీలక్ష్మి సీనియర్ అయ్యేస్తూ ఏడుస్తుంది, నేను పెద్ద మనిషి పెద్ద కుటుంబంలో పుట్టాను అయ్యా అంటుంది వాళ్ళతో. పెద్ద కుటుంబంలో పుడితే ఏడిపెందుకు ఏడుస్తుంది, ఏడుస్తుంది చివరికే నేనేమో పెద్ద కుటుంబంలో పుట్టానంటుంది. ఆ సిఐడి ఇలా అంటున్నారు, ఏమంటే మీ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడం ఏడిచేస్తాను బాబు, వదిలేను బాబు, మాకు దీన్ని గొడవ వదులుతుందన్నారు. ఏదైనా అడిగితే ఏడుస్తుంది అంటారు. పెద్ద కుటుంబంలో పుట్టాను అండి, పెద్ద కుటుంబంలో అంటే ఇంకెవళ్ళు అడిగినా దే అంటుంది. నువ్వు నాకు డబ్బు ఇవ్వాలి కదంటే బే అంటాను. ఇంకా ఇదే మాట, నేను పెద్ద కుటుంబంలో పుట్టానంటాం, తర్వాత రెండో ప్రశ్నకి యాడ్ అవటం. ఆ ఏడు పిల్లలు లేక వదిలేశారు కదా పోలీసు వదిలేశారు ఆవిడ. తర్వాత నేను ఐఏఎస్కి వెళ్ళినప్పుడు ఇండియాకి ఫస్ట్ వచ్చాను, ఆ రెండు చెప్పినప్పుడు ఏడవటలేదు. నేను ఐఏఎస్కి వెళ్ళినప్పుడు 84లో ఇప్పుడు ఇండియాకి టాపర్, నేను ఇండియాకి టాపర్ను. మా ఆయన కూడా మంచి ఉద్యోగంలో ఉన్నాడు. మా తండ్రి ఏమో రైల్వే సేఫ్టీ ఆఫీసర్ చేశాడు. నేను చాలా బిగ్ ఫ్యామిలీలో పెట్టా. అది చెప్పేసి మిగతా విషయాలు ఏడుస్తాను. మిగతా విషయాలు మేజిస్ట్రేట్ అడిగినా పోలీసు వాళ్ళు అడిగినా బే అంటుంది. వీళ్ళు భరించలా ఏడు భరించలాగా వదిలేశారు. ఇంకా ఏది అడిగినా ఏడుస్తుంది. దాన్ని ఏం చేస్తారు, వెళ్ళిపోమన్నారు, ఇంటికి వెళ్ళిపోమన్నారు. మేజిస్ట్రేట్కే కోర్టుకే ఏం చేయాలో తెలియలేదు. నేను ఇండియాకి టాపర్ని ఐఏఎస్కి వెళ్ళినప్పుడు. మిగతా నెట్లకి బే. నేనేం చేస్తాను, మినిస్టర్ పంపేది నా సంగతి. మనం చదువుకోవాలి కదా. ఆ మినిస్టర్ అమాయకుడు అనుకో, ఏమంటారు ఇక ఇలా ఉండకూడదని నువ్వు రిఫర్ చేసావు. ఎప్పుడైనా మినిస్టర్కి మీకు రాసింది సరిగ్గా లేదు. మినిస్టర్ రాసింది దాన్ని ప్రతిదానికి నువ్వు సంతకం పెట్టక్కర్లేదు. మినిస్టర్కి ఏమో అడ్మినిస్ట్రేషన్ అని తెలియదు. మినిస్టర్ నువ్వు కరెక్ట్ చేయాలి. నువ్వు ఆ డిపార్ట్మెంట్కి ఎడ్డవు. మినిస్టర్ తెలియపోవటం. మినిస్టర్లు అంటే వాళ్ళు అడ్మినిస్ట్రేటర్స్ కాదు, పొలిటీషియన్స్. మీరు చెప్పింది ఫైల్ మళ్ళీ తిరిగి పంపేసి, మీరు చెప్పి మీరు రాసింది మీ రిటర్న్ ఎక్స్ప్రెషన్ కరెక్ట్ కాదు, ఇది ఇలా ఉండకూడదని. ఎప్పుడు నువ్వు ఫైల్ అందిన వెంటనే నువ్వు సంతకం పెట్టేశావు, కానీ మళ్ళీ తిరిగి ఎప్పుడన్నా మినిస్టర్కి పంపావు అనుకో. ఎందుకు పంపలేదు? నువ్వు అయ్యేస్తాను, నువ్వే చెబుతున్నావు కదా నేను టాపర్నని. అలా అంటే మళ్ళీ ఏడుస్తుంది. మరి అలా ఇండియాకి టాపర్నని చెప్పేటప్పుడు ఆడదు. మొత్తం ఏడిసి బయటకు వచ్చేసింది, ఏ గొడవ లేకుండా. అది ఏడుపు కూడా పనిచేసింది కదా. మీరు కూడా అదే మంది. ఇంకా మినిస్టర్ పంపేటాన్ని సంతకం పెట్టాను, రైట్ అని సంతకం పెట్టామమ్మా. అది మినిస్టర్కి, మినిస్టర్ నువ్వు కరెక్ట్ చేయాలి. మినిస్టర్ అంటే ఎవడో పొలిటీషియన్, వాడు అడ్మినిస్ట్రేటర్ కాదు. ఇప్పుడు కంపెనీలకి మేనేజర్లు ఉంటారు, వాళ్ళు వేరు, వాళ్ళు అడ్మినిస్ట్రేటర్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఐఏఎస్ అడ్మినిస్ట్రేటర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలిసినా తెలియదే వాళ్ళకి. వాళ్ళే అడ్మినిస్ట్రేటర్స్. వాళ్ళకి కంపెనీలకి ఐఏఎస్లు కదా, వాళ్ళు వేరు స్పెషల్గా మేనేజర్లు ఉంటారు. వాళ్ళకి మేనేజర్లు ఉంటారు. ఇప్పుడు మనకి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉన్నాయంటే ఆయన ఐఏఎస్ఏ. ఆయనకి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఎందుకు ఇచ్చాయంటే అమెరికా వెళ్ళి ఫైనాన్స్లో పిహెచ్డీ తీసుకుని వచ్చాడు. ఆయన మంచి ఫిట్ పర్సన్కి ఇచ్చారు. చాలామంది ఆయన భర్త ప్రైమ్ మినిస్టర్కి తెలియపోతే ఫోన్లు తెచ్చి చెప్పారు. ఇప్పుడు ఇండియాలో మీకు ఫైనాన్స్ బాగా నడపగలిగినాడు అతను. అతను స్వగ్రామం ఏలూరే. అతను ఫైనాన్స్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉండదగిన వాడు. ఇప్పుడు ప్రస్తుతం ఫైనాన్స్ సెక్రటరీగా ఉంటున్నాడు. ఫైనాన్స్లో పిహెచ్డీ చేసి వచ్చాడు. ఎక్కడికి అలా అంచేత ఆయన ఉండదగిన వాడిని ప్రైమ్ మినిస్టర్కి చెప్తే వేశారు. మీరు పాత బట్టలు కట్టుకుని వెళ్ళి ఇంటికి రాగానే ఇడిచేయాలి. మొత్తం తడిపేస్తాడు బట్టలు. నేను ప్రత్యేక నాకు ఎందుకు ఆశ్చర్యం వేస్తే అంటే లా బుక్స్లోనే స్పిట్టింగ్ లాయర్ అని రాశారు ఆయన గురించి. ఊసేస్తాడు అంటే ఆయన మంచి నీళ్ళు ఎక్కువ తాగుతున్నాడని కాదు. అసలు మామూలుగా లాలాజనం ఎక్కువ పడదు, ఏదో అనారోగ్యం. అది మీ బట్టలని తడిపేసి పంపేస్తాడు. చలగాలి, మంచి చలగాలని చెప్తాడు. ఇక ఎక్కడున్నావు మనం? ఊరూరు తిరిగాక, ఊరూరు తిరిగాక, ఊరూరు తిరిగాక ఉల్లము నేను గని అనగా. ఇప్పుడు ఆయన నీ వైభవం నాకు చూపిస్తే మనసు అక్కడ అణిగిపోతుంది. మన లోపల ఉన్నటువంటి ఆత్మానుభవం మీ హృదయంలో. సముద్రంలో ఎంత నీరుందో మీ హృదయంలో అంత సుఖం ఉంది, మీ హృదయంలో అంత శాంతి ఉంది, మీ హృదయంలో అంత ఆనందం ఉంది. అంత ఆనందం నిజంగా ఉంది. అది భౌతికంగా కాదు, అది నిజంగా ఉంది. అది అరవింద్ ఘోష్ గారి భాషలో రాయాలంటే ది కామ్, మీ హృదయంలో ఉన్న ది కామ్, ది లైట్, ది పవర్, ది బ్లిస్, ది ఫ్రీడమ్, ది వైడ్నెస్, ది హైట్స్ ఆఫ్ నాలెడ్జ్, ఆఫ్ ది సీస్ ఆఫ్ ఆనంద. ది లైట్ మీ హృదయంలో ఉన్నది అంటే మీ హృదయం ఓపెన్ అవ్వలేదు, మూసుకుపోయింది. అది ఓపెన్ అవ్వలేదు కాబట్టి మీకు తెలియటం లేదు. ఉంది ది లైట్, ది పవర్, ది బ్లిస్, ది ఫ్రీడమ్, ది వైడ్నెస్, ది హైట్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ది సీస్ ఆఫ్ ఆనంద. అంటే అరేబియా సముద్రం, బంగాళాఖాతం సముద్రం, ఈ సముద్రాలంతా నీరు ఎంత ఉందంత మహానందం మీరు మీలో ఉంది. అయితే దాన్ని మేలుకొలపాలి. అదేంటది మేలుకొలపాలి? అది ఈశ్వరుడు అనుగ్రహం లేకుండా, గురువు అనుగ్రహం లేకుండా అది మేలుకోదు, అది మేలుకోదు. అది ఆనందం, లోపల ఆనందం. నదికి వరద వచ్చినప్పుడు ఎంత వేగంగా వస్తుందో ఆ హృదయంలో ఉన్నట్టు ఆనందం ఎప్పుడో మీకు మేలుకునే పరిస్థితి వచ్చినప్పుడు వచ్చి మీ సహస్రాలను ముంచేస్తుంది. ముంచేసినప్పుడు మీ మాట పడిపోతుంది. అదేంటది? మీ మాట పడిపోతుంది, మీ సహస్రాలంతో ఆనందంతో, శాంతితో, కాంతితో నిండిపోతుంది. మీరు గిరి ప్రదక్షిణ వచ్చి మీరు గిరి ప్రదక్షిణ చేసినప్పుడు శాంతి తరంగాలు, కాంతి తరంగాలు, జ్ఞాన తరంగాలు మిమ్మల్ని తాగుతూ ఉంటాయి. కానీ మీ కళ్ళకు కనపడదు, మీ చెవులకు వినపడదు. ఆ తరంగాలు మిమ్మల్ని తాగుతూ ఉంటాయి. అవి భౌతికంగా, భౌతిక నేత్రాలు చూస్తూ మనకు జ్ఞాన నేత్రం లేదు. ఆయన జ్ఞానస్వరూపుడు, మనకు జ్ఞాననేత్రం లేదు కాబట్టి ఆ వచ్చి తరంగాలు కానీ, ఆ శాంతి తరంగాలు కానీ, ఆ కాంతి తరంగాలు కానీ నిద్రపోతున్నాం. అజ్ఞానంలో నిద్రపోతున్నాం, మనల్ని వచ్చి తాగుతూ ఉంటాయి. అది తాగటం ప్రారంభించింది. ఇప్పుడు అజ్ఞానానికి నిప్పు పెట్టాడు, అది అంటుకోవడానికి కొంచెం టైం పడుతుంది. మీకు అందరికీ నిప్పు పెట్టేశాడు అప్పుడే, అప్పుడే మీకు నిప్పు పెట్టేశాడు. పెట్టలేదు అనుకోకండి, అది కాల్టానికి కొంచెం టైం పడుతుంది. లోపల అజ్ఞానం కొంచెం కాల్టానికి కొంచెం అజ్ఞానం. మీకు అరుణాచలేశ్వరుడు వచ్చారు, అరుణాచలేశ్వరుడు మీద ప్రేమ వదులుకుందామన్నా వదులుకోనివ్వడం, అది ప్రేమ కలగటే ప్రమాదం. తర్వాత వదిలేద్దాం అనుకున్నా ఆయన వదలనివ్వడు, ఆయన హండ వేటాడుతాడు. ఆయన ఏంటి? ఆయన వెంటాడుతాడు. ఏమిటి వెంట? ఆయన స్వరూపం మీకు ఇచ్చే వరకు ఈ శరీరం చనిపోయి మళ్ళీ కొత్త శరీరాల్లోకి వెళ్ళినా ఆయన స్వరూపం మీకు ఇచ్చే వరకు, మీరు ఎవరో మీరు తెలుసుకునే వరకు, నిజమైన నేను మీకు అనుభవంలోకి వచ్చే వరకు ప్రతి జన్మలోనే మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాడు వాడు గురువు. ఇప్పుడు గురువు అంటే అర్థమైందే, గుణముగా పాలించేవాడు గురువు. నిజమైన స్నేహితులు ఎవడో, నువ్వు అపమార్గంలో వెళ్తా అంటే, నువ్వు రాంగ్ పాత్రలో వెళ్తా అంటే నీకు జాగ్రత్తగా నేను కన్విన్స్ చేసి నేను రైట్ పాత్రలోకి తిప్పుకోవడం, ఈజ్ ఎ ట్రూ ఫ్రెండ్, ఈజ్ ఎ లాయల్ ఫ్రెండ్, ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ ఫ్రెండ్. అంతేకాని ఊరికే మొగస్తు చేసేవాడు నీ స్నేహితుడు కాదు. నువ్వు రాంగ్ పాత్రలో వెళుతున్నావు అనుకో, నిన్ను మళ్ళించి రైట్ పాత్రలో పెట్టి నీకు రైట్ అండర్స్టాండింగ్ తీసుకొచ్చేవాడే నీకు నిజమైన స్నేహితుడు. ఏ ఫ్రెండ్ ఈ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ అని, ఏ ఫ్రెండ్ ఈ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్. అది నువ్వు నువ్వు అపసవ్యం అపమార్గంలో ఉన్నప్పుడు సవ్యమైన మార్గంలోకి నేను ఎవడైతే మళ్ళిస్తున్నాడో వాడే నిజమైన నిజమైన స్నేహితుడు, వాడే నిజమైన నిజమైన ఫ్రెండు, వాడే నీకు ట్రూ ఫ్రెండ్, వాడే ఈజ్ ఎ ట్రూ ఫ్రెండ్. అది ఆ పని అరుణాచలేశ్వరుడు మనకు చేస్తున్నాడు, అరుణాచలేశ్వరుడు మనకు చేస్తున్నాడు. అంచేది నీకు ఆయన అవునచ్చు నీకు చూపిస్తే నీ మనస్సు అణిగిపోతుంది, నీ ఇంద్రియాలు అణిగిపోతాయి. ఏది అప్పుడు ఊరూరు తిరగడం మానేస్తావు నువ్వు, నీ మనస్సు అణిగిపోతుంది, నీ ఇంద్రియాలు అణిగిపోతాయి. ఎప్పుడైతే అణిగిపోయినా నీ మనసుకి చాపల్యం పోతుంది, బుద్ధికి వాండరింగ్ పోతుంది. ఇప్పుడు మనసుకి వాండరింగ్ ఉంది మనకి, ఆ మనసుకి వాండరింగ్ పోతుంది. ఇప్పుడు ఆయన వైభవం మనకు చూపించాలి కదా, ఆయన వైభవం మనకు ఎరుకలోకి వచ్చినప్పుడు మనసు వెంటనే అణిగిపోతుంది, ఇంద్రియాలు వెంటనే అణిగిపోతాయి. దీనికి సాధన కోసం కొంత టైం పడుతుంది, కానీ ఆయన అనుగ్రహించడం కొన్ని క్షణాల్లో నీకు అనుగ్రహం వచ్చేస్తుంది. కొన్ని గంటలు కాదు, కొన్ని రోజులు కాదు, మీరు స్నానం చేసినప్పుడు వస్తుందో, మీరు నిద్రపోతున్నప్పుడు, స్వప్నంలో వస్తుందో, లేకపోతే జాగ్రత్త అవస్థలప్పుడు వస్తుందో, మీరు కూర్చున్నప్పుడు వస్తుందో, మీరు నుంచున్నప్పుడు వస్తుందో, నేను టైం చెప్పలే కానీ ఎప్పుడో టైం వస్తుంది మిమ్మల్ని అనుగ్రహంతో ముంచేస్తాడు. పైగా అప్పుడు ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు మీకు సుఖం లేదనుకుంటుంది, సుఖం లేదని మీరు అనుకుంటున్నారు, ఇప్పుడు శాంతి లేదని మీరు అనుకుంటున్నారు. ఆ శాంతి మీకు తెలిసినప్పుడు, ఆ సుఖం మీకు అనిపించినప్పుడు, ఆ సుఖం మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు లేదనుకోని ఇది భరించలేకపోతున్నాం, ఇది ఎలాగాని అంటే అప్పుడు మీకు సర్ఫలెస్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? సర్ఫలెస్ అయిపోతుంది. అప్పుడు అప్పుడు చిట్టి అంటే భరించలేకప్పుడు, అంటే హ్యాపీనెస్ భరించలేరు. భరించలేనప్పుడు మీకు స్పీడ్ తగ్గిస్తాడు, మళ్ళీ భరించే శక్తిని ఇస్తాడు మిమ్మల్ని హ్యాపీనెస్ చేసే. మీరు హ్యాపీనెస్ అనిపించడం కాదు, మీరే హ్యాపీనెస్ అయిపోతారు. అయితే ఇక్కడ ద్వైతానికి అద్వైతానికి ఇక్కడ పేచ ఉంది. పేచ అంటే మరి జీవుడు వేరుగా ఉండాలి కదండి, ఆ హ్యాపీనెస్ని ఆ పీస్ని ఎంజాయ్ చేయాలంటే జీవ లక్షణాలు ఉండాలి కదా, జీవుడు వేరుగా ఉండాలి కదా, అది ఎంజాయ్ చేయాలంటే ఆ పీస్ అని ద్వైతులు చెప్తూ ఉంటారు. నీకు అది నీకు ఆ హ్యాపీనెస్ వచ్చినప్పుడు నువ్వు ఏరుగా సెపరేట్గా ఉండక్కర్లేదు, దాని అంతా అదే నీకు ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. దాని ఏది నీకున్నదే, నీకు ఏదైతే రెండు లేదు కదా, నీకేనైతే దాన్ని అదే ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటుంది. ఏదంటే దానికి ద్వితీయం అక్కర్లేదు, నీకు అప్పుడు హ్యాపీనెస్ ఉండదు అనుకోకు, దానికి అదే ఎక్స్పీరియన్స్. నీవు నేనైనా తేడా లేను అంటే భగవంతుని వేరు మన వేరు అనుకున్నప్పుడు ఏదో అడగాలనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఎవరిని భగవంతు వేరు బుద్ధి లేదు. నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా చితి కరుణింపము అది నా చర. నేను అణిగిపోతాను, నువ్వు అణిగిపోతావు. నువ్వు అనుకున్నది నువ్వు వేసుకున్నది వేషమే, నేను అనుకున్నది వేషమే. నీ వేషం నువ్వు తీసేయి, నా వేషం నేను తీసేస్తాం, ఇద్దరు బాగా అయిపోతాను. వేషాలు తీసేద్దాం. ఏంటి నీవేమో దేవుడు వేషం వేసావు, నేను జీవుడు వేషం వేశాను, కానీ ఉన్నది ఒకటే. ఈ దేవుడికి జీవుడికి ఆధారంగా ఉన్నది ఒకటే. నీ వేషం నువ్వు తీసేయి, నా వేషం నేను తీసేస్తాను. తీసేసేప్పుడు ఏంటి ఉన్నది, ఉన్నది ఒకటంటే ఒకటన్న సంగతి. వేషాలు తీసేస్తే ఉన్నది ఒకటంటే ఒకటి అని భూమిలోకి వస్తుంది. నీవు నేను అనగా నువ్వు అణిగిపో, నేను అణిగి నేను ఎలాగ అణిగిపోతాను, నువ్వు కూడా అణిగిపో. నీవు నేను అనగా అప్పుడు బ్లిస్ట్ అనేది అప్పుడు నీకు వేరు బుద్ధిలో సెపరేట్నెస్లో నీకు బ్లిస్ట్ లేదు. నీకు వేరు బుద్ధిలో సెపరేట్నెస్లో వన్నెస్లో ఉంచే నీకు పీస్ వస్తుంది, బ్లిస్ట్ వస్తుంది. సెపరేట్నెస్లో ఉంచి రాదు. నువ్వు వేరు నేను వేరని భేద బుద్ధి ఉన్నప్పుడు ఇంకో ప్రమాదం ఉంది, ఏదో ఒకటి అడగాలనిపిస్తూ ఉంటుంది. ఏంటది ఏదో నువ్వు ఒకటే వన్నెస్లో ఉంచి ఇంకా అడిగి లేదు కడిగి లేదు అంచేది. నీవు నేను అనగా నిత్య అంటే ఏంటి, ఈ సెపరేట్నెస్ ఎప్పుడైతే పోయిందో వరలతోటి దేవుడితోటి నీకు సెపరేట్నెస్ ఎప్పుడైతే కంప్లీట్గా పోయిందో అప్పుడు రియల్ బ్లిస్ పొంగుతుంది లోపల నుంచి. ఏంటది అది స్వతంత్రమైనది. అదే మనుషుల మీద కానీ ప్రపంచం మీద కానీ చావు పుట్టుకల మీద కానీ బాహ్యమైన సంపదల మీద కానీ ఆధారపడింది కాదు. ఏది అది ఇండిపెండెంట్ హ్యాపీనెస్, డిపెండెంట్ ఇండిపెండెంట్ పీస్, ఇండిపెండెంట్ హ్యాపీనెస్. దానికి డెత్కి సంబంధం లేదు. దానికి శరీరం చనిపోయినా ఆ హ్యాపీనెస్ కంటిన్యూ అయిపోతుంది, ఆ పీస్ కంటిన్యూ అయిపోతుంది. ఉన్నది అవ్వన్నది ఏదేమన్నా ఏనయ్యే ఉన్నాను బైబిల్. ఏది బైబిల్ ఉన్నది, ఏదో ఉన్నది ఏదో ఉంది, లేనిదేదో లేదు, ఆ ఉన్నది ఏదో నేనై ఉన్నాను. ఆ ఉన్నది మళ్ళీ పరాయి వాళ్ళు కాదు, బైబిల్లో నేను ఉన్నాను. ఏంటి ఆ ఉన్నాను, ఆ ఉన్నది ఏది ఎవరో కాదు, ఆ ఉన్నది నేనై ఉన్నాను. అది ట్రూ అయి అది ఏంటది అది ట్రూ అయి నేను యెహోవా లేనప్పుడు కూడా ఉన్నాను, దేవుడు లేనప్పుడు కూడా నేను ఉన్నాను. కుమారుడు లేకుండా తండ్రి లేకుండా కుమారుడు ముందు ఎలా ఉంటాడు, యెహోవా తండ్రి ఈయనేమో కుమారుడు. ఈయనేమంటున్నాడు, నా తండ్రి లేనప్పుడు కూడా నేను ఉన్నాను, ఈ సృష్టి లేనప్పుడు కూడా నేను ఉన్నాను, నేను ఉన్నాను. ఆ ఉన్నదేదో తండ్రి లేనప్పుడు సృష్టి లేనప్పుడు కూడా ఉంది, అది నేనై ఉన్నాను. అదేంటది అది నేనై ఉన్నాను. యెహోవా లేనప్పుడు కూడా నేను ఉన్నాను, ప్రపంచం లేనప్పుడు కూడా నేను ఉన్నాను. అది ఏంటది బాడీలెస్ మైండ్లెస్ వరల్డ్స్ ఎవ్రీథింగ్ ఇస్ లెస్. అది లేదంటే అది ఉంది, దాన్ని అదే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. దాన్ని ఎంజాయ్ చేయడానికి నువ్వేది మిగిల్చుకోకు, నువ్వు నువ్వేది మిగిల్చుకో అక్కర్లేదు. ఎంజాయ్ అక్కర్లేదు నీకు, ప్రత్యేకంగా ఎంజాయ్ అని పెట్టుకోకు నువ్వు. అది నేనై ఉన్నాను, యెహోవా లేనప్పుడు ప్రపంచం లేనప్పుడు దేవుడు లేనప్పుడు కూడా నేను ఉన్నాను. ఉన్నది ఏదో నేనై ఉన్నాను, ఉన్నదేదో నేనై ఉన్నాను. ఉన్నాను ఏంటి మళ్ళీ ఉన్నారన్నది ఏమని చెప్పాడు, మళ్ళీ ఉన్నదేదో నేనై ఉన్నాను. అది ట్రూత్. అది భగవాన్ ఆ వాక్యాన్ని ఆశ్చర్యపోయాడు బైబుల్లో, ఎంత కరెక్ట్గా చెప్పాడు యేసు అని. అంటే బుద్ధిమంతులు ఏంటంటే, నువ్వు ఏ కులంలో పుట్టినా ఏ మతంలో ఉన్నా ఒక మంచి వాక్యం నీ మూటంటో వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తాడు, కానీ ఆ ఎంజాయ్ చేయబోతాడు బుద్ధిమంతుడు కాదు, ఆల్బర్ట్ మనవాడు కాదు. ఒకవేళ మనం ఎంజాయ్ చేస్తున్నాం కదా, ఆల్బర్ట్ని ఎంజాయ్ చేస్తున్నాం కదా, జగిలిపల్లి కృష్ణశాస్త్రి గారు, నాకు కవిత్వం ఎలా వచ్చిందంటే పాములు వంచి పొట్టు వచ్చిన పొట్టలు వంచి పాము వచ్చినట్టు వచ్చింది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అన్నారు, నాకు కవిత్వం వచ్చింది, కవిత్వం పొట్టలోంచి పాము వచ్చినట్టు వచ్చింది, చొట్టం వచ్చి తలుపు తట్టినట్టు వచ్చింది. చొట్టం వచ్చేలా తలుపు తడతాడు ఎవరంటే మీ మేనత్తన ఏదో చెబుతాడు కదా, ఎవరో ఏదో చెబుతాడు కదా. చొట్టం వచ్చి తలుపు చొట్టం వచ్చి తలుపు కొట్టినట్టు పొట్టలోంచి పాము వచ్చినట్టు నాకు కవిత్వం వచ్చింది. అలాగంత సహజంగా మీకు కూడా జ్ఞానం రావాలి. అది అరుణాచలేశ్వరుడు అనుగ్రహం ఉంటే సాధ్యమే. అరుణాచలేశ్వరుడు అనుగ్రహం ఉంటే అంత అంటే కృష్ణశాస్త్రి గారి కవిత్వం ఎంత సహజంగా వచ్చిందో అలాగే ఆత్మజ్ఞానం కూడా అంత సహజంగా మిమ్మల్ని వరించాలి, అంత సహజంగా మిమ్మల్ని వరించాలి. ఊరూరు తిరగక ఊరూరు తిరగక ఉల్లం ఉల్లమంటే అక్కడ మనస్సు, ఊరూరు తిరగక ఉల్లము నిన్ను గని అనగా అంటే మనస్సు ఇంద్రియాలు ఎప్పుడు అణిగిపోతాయి, ఆయన యొక్క వైభవాన్ని మనకు చూపించినప్పుడు, మన మనస్సుకి ఆయన వైభవాన్ని చూపించినప్పుడు వాటిలంతలో అణగవు. ఆయన యొక్క గ్రేట్నెస్ని ఆయన ఔన్నత్యాన్ని చూపించినప్పుడు మనస్సు ఇంద్రియాలు అణిగిపోతాయి, అంతే కదా. ఇప్పుడు మీ చేతిలో రూపాయి ఉంటే నాకు ఇమ్మంటే ఇస్తాం, ఎవరు నేను 10 రూపాయలు ఇస్తాను రూపాయి ఇచ్చేయమంటే ఇచ్చేస్తారు. అలాగే మీ బుద్ధికి మీ మనస్సుకి ఇంద్రియాలకు అచేతమైన శక్తి మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పడిపోతాయి. ఏంటి ఆటోమేటిక్గా పడిపోతాయి, ఊరూరు తిరగక అప్పుడు మనసుకి వాండరింగ్ ఆగిపోతుంది. ఊరు ఊరు తిరగటం అంటే ఏంటి, మనసుకి వాండరింగ్, వాండరింగ్ ఆగిపోదు. మైండ్కి వాండరింగ్ ఉంటుంది, ఇంద్రియాలకు వాండరింగ్ ఉంటుంది, అప్పుడు నీకు వాండరింగ్ ఆగిపోదు. ఒకడవో నిన్ను మాయ మనవరించి వచ్చేవారు ఎవరు, ఇది జాలము వారి నాచల ఉన్నది ఒకటంటే ఒకటే. ఈ భేద బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ సమాజం ఎక్కడి నుంచి వస్తుంది, జీవకోటి ఎక్కడి నుంచి వస్తుంది. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, రెండనేది లేదు, రెండనేది లేదు. మరి ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది, ఇదంతా నీ మాయ. ఏంటది ఇదంతా ఇల్యూజన్, ఇదంతా నీ మాయ. ఉన్నది ఒకటంటే ఒకటే, కానీ నువ్వు వేరు నేను వేరు, ప్రపంచం వేరు నేను వేరు, దేవుడు వేరు నేను వేరు, నేనేమో లోపల ఉన్నాను, నా బయట ప్రపంచం ఉంది, ఎక్కడో కైలాసంలో శివుడు ఉన్నాడు, వైకుంఠంలో నారాయణుడు ఉన్నాడు అని మనిషికి మనిషికి భేద బుద్ధి. ఒక ఇంట్లో 4 ఉంటే 4 పార్టీలు, ఒక ఇంట్లో 4 ఉంటే 4 పార్టీలు. మాట ఈ భేద బుద్ధి అంతా ఎక్కడి నుంచి వస్తుంది, ఇదంతా నీ మాయ. ఇదేంటది ఇదంతా నువ్వు కల్పించావు, నీకు నువ్వు కల్పించిందిలో దాంట్లో మేము బయటకు వచ్చేస్తే నువ్వు నన్ను లభ్యం అవుతావు. నువ్వు ఏదైతే కల్పించావో ఇప్పుడు వల్లలోంచి చేప బయటకు వస్తే దానికి ఫ్రీడమ్ వచ్చేసినట్టు కదా. నీ కల్పితంలోంచి మేము బయట, ఇదంతా కల్పితం అని నీ కల్పితంలోంచి మేము బయటకు వచ్చినప్పుడు నో మోర్ రీబర్త్, నో మోర్ సారో, నో మోర్ రీబర్త్, నో మోర్ సారో, నో మోర్ రిగ్రెట్స్, ఫ్రీడమ్ ఫ్రమ్ రీబర్త్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నాన్ సెన్స్. ఉన్నది ఒకటంటే ఒకటే, రెండోది అంతా ఆ ద్వితీయ అంతా ఇల్యూజన్. అది ఏదేంటది మాయ అంటే అది నిజంగా ఉండదు, ఉన్నట్టు కనిపిస్తుంది. డ్రీమ్ స్టప్, వీఆర్ సచ్ స్టప్ డ్రీమ్స్ ఆర్ మేడ్ ఆన్ ఇది ట్రాజడీ, ట్రాజడీలో కానీ కామెడీ కామెడీ కాదు, ట్రాజడీలో ఎక్కడో చెప్తాడు. వీఆర్ సచ్ స్టప్ డ్రీమ్స్ ఆర్ మేడ్ ఆన్ our little life is rounded with a sleep. That is Shakespeare. Professor Julius Caesar lane akada chebutadu, we are such a step as dreams are made on, our little life is rounded with a sleep. ఇప్పుడు మనం చనిపోయిన మన శరీరం చనిపోతుంది కదా, శరీరం అది కూడా అబద్ధమే, నిజం కాదు. శరీరం నిజం అనే కనిపిస్తుంది, శరీరం చనిపోవటం నిజం, శరీరం చనిపోవటం అబద్ధమే. మళ్ళీ శరీరం ఆ జీవుడు శరీరం ఇంకో శరీరం ధరిస్తాడు, అదే అబద్ధమే. ఇదెంత అబద్ధం? ఇదంతా అబద్ధమే. అది ఇది మహామాయ. ఏంటది ఇది? ఈశ్వరుని ఈ మాయకి అధిపతి అయినటువంటి పాము నోట్లో ఉన్న విషయం పామును ఏమి చేయదు, అలాగే భగవంతుడిలో ఉన్న మాయ భగవంతుని ఏమి చేయదు, మనల్ని చేస్తుంది. అయితే ఆయన భగవంతుడి అనుగ్రహం లేకుండా, భగవంతుడి దయ లేకుండా ఆయన మాయ మనకు దారి ఇవ్వదు. ఆయన మానే, ఆయన మాయ ఆయన భగవంతుడి అనుగ్రహం ఉంటే, ఆయన దయ ఉంటే, ఆయన కంపాషన్ ఉంటే మనకు ఆయన మాయ దారి ఇస్తుంది, ఆయనలో ఐక్యం అవుతాం. కానీ లేకపోతే ఆయన మాయ మనకి దారి ఇవ్వదు. దేవుని అనుగ్రహం లేకుండా దేవుని యొక్క మాయ, ఆయన అనుగ్రహం సంపాదించాలి, అదే నిజమైన ఆస్తి. దేవుని దయ సంపాదించడమే నిజం. మన మాటలో, చేతలో, మనకు ఆలోచనలో దేవుని దయ సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. దేవుని దయ, ఆ గ్రేస్ ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఎవ్రీథింగ్, ప్రతిదీ గ్రేస్. తర్వాత మీకు ఏదన్నా భగవంతుడు ఇచ్చినా అది మీ సొంతం అనుకోవద్దు. భగవంతుడు ఇచ్చిన వరాలు అనుకోండి, మీకు కొంతమంది చదువు క్విక్ గ్రాస్పింగ్ ఉంటుంది, తొందరగా గ్రహిస్తారు, రెండోసారి చెప్పక్కర్లేదు. ఓసారి అది కూడా భగవంతుడు ఇచ్చిన గిఫ్టే మీకు. అదేంటది? భగవంతుడు ఇచ్చిన వరమే. మన సొంతం అంటే ఏమీ లేదు. మనకు ఏదైనా భగవంతుడు ఇస్తేనే వస్తుంది, లేకపోతే ఏమీ రాదు. కానీ అది భగవంతుడు ఇచ్చింది మనం సొంతం అనుకుంటున్నాం. అక్కడ భగవంతుడు ఇచ్చింది మన సొంతం అనుకుంటున్నాం. మన సొంతం అంటే ఈ సృష్టిలో ఏమీ లేదు. ఆయన ఇచ్చిందే, ఆయన ఇచ్చిందే ఆయన ఇచ్చాడు అనుకోకుండా మన సొంతం అని మనకు అనిపిస్తుంది. అదేంటో మనకు సొంతం, మనకు సొంతం అని అనిపిస్తుంది. గిరిరూపమైనట్టు కరుణా సముద్రమా, కృప చేసి నన్ను ఏలు మరుణాచల. నువ్వు కొండలా కనిపిస్తున్నావు, నువ్వు దయా సముద్రుడు, నువ్వు ద కరుణా సముద్రుడు. నువ్వు గ్రేసి రూపం ధరించింది. ఏంటది? భగవంతుడు శివుడి యొక్క అనుగ్రహం ఈ రూపం ధరించింది. శివుడు కాదు, శివుడిలో ఉన్న అనుగ్రహమే, దయ యొక్క అనుగ్రహమే ఈ రూపం ధరించింది. ఏ రూపం ధరించింది అంటే మీకున్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం వైపు మీ కళ్ళు తెరిపించడం కోసం, మిమ్మల్ని సత్యం వైపు మేల్కొదపడం కోసం వచ్చినటువంటిది. ఇది మిమ్మల్ని రక్షించేదే కానీ శిక్షించేదే కాదు. ఇదేంటది? మిమ్మల్ని అనుగ్రహ స్వరూపం. కొండెవరు మీకు రాళ్ల గుట్ట కింద కనిపిస్తుంది, గిరి రూపంలో ధరిస్తుంది, గిరి రూపంలో ఊరికే కనిపిస్తుంది. గిరి రూపమైన నువ్వు గిరి రూపంలో కనిపిస్తున్నావు, కానీ ఖయాలు కరుణా సముద్రమే. నువ్వేంటది? కరుణా సముద్రుడు. నువ్వు దయా సముద్రుడవే. నువ్వేంటి? దయా సముద్రుడవే, కరుణా సముద్రుడవే. అంటే ఉనికే కొండ రూపంలో కనిపిస్తున్నావు. నువ్వు జ్ఞానగిరివి. నువ్వు జ్ఞాన సముద్రుడు, దయా సముద్రుడు, కరుణా సముద్రం అని ఎంతమందికి తెలుసు? ఉనికి నేను కొండ కొండ అనుకుంటున్నారు. ఏంటది? కొండ కొండ అనుకుంటున్నారు. కానీ నీ లోపల దగ్గర నుంచి వచ్చే దయ తరంగాలు. కానీ ఆయన అనుగ్రహం మీకు వచ్చినప్పుడు తెలుస్తుంది, ఆయన అనుగ్రహం అని మీకు అది తెలుస్తూ ఉంటుంది. అప్పుడు ఇప్పుడు మీకు ఏదైనా వచ్చినప్పుడు ఇది ఆయన దయ వల్ల వచ్చింది, మనం సంపాదించడం రాలేదని మీ అనుభవంలోకి వస్తుంది. అది మీకు అది టచ్. మీరు ఇది ఊహ గానాల మీద ఆధారపడి, కవిత్వాల మీద ఆధారపడి అక్కర్లేదు. ఫిజికల్గా ఒక చెయ్యి ఇంకో చెయ్యి ముట్టుకున్నప్పుడు ఎంత ఎలా తెలుస్తుందో మీకు ఏదైనా అంటే, మీ మనస్సు అంతర్ముఖమైనప్పుడు అప్పుడు వచ్చే ఆనందం, అది మనస్సు అంతర్ముఖం అవటం కూడా. ఇదంతా నా సాధన వల్ల జరగటం లేదు, ఆయన దయ వల్లే జరుగుతుందని మీకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. రుజువులు సాక్ష్యాలు అక్కర్లేదు. మీకు ఫిజికల్గా కూడా తెలుస్తుంది, దీనికి రుజువులు సాక్ష్యాలు అక్కర్లేదు. భౌతికంగా కూడా మీకు అది తెలుస్తూ ఉంటుంది. అది అనుగ్రహం వల్లే మనకి ఈ జ్ఞానం కలిగింది, అది దయవల్లి జ్ఞానం కలిగింది అని. మనం మట్టి ముద్దలు లాంటి వాళ్ళం, మన బంగారం చేశాడు, మనం మట్టి లాంటి వాళ్ళని బంగారం చేశాడని సంగతి అని అని ఆయన అనుగ్రహం వల్లే ఆయన దయవల్లి ఇదంతా కలిగిందని మీకు తెలుస్తూ, భౌతికంగా కూడా తెలుస్తూ ఉంటుంది. అదేంటది? భౌతికంగా కూడా మీకు తెలుస్తుంది. గిరి రూపమైనట్టి కరుణా సముద్రమా, కృప చేసి నన్ను ఏరుము అరుణాచల. నన్ను ఏరుము అరుణాచల. అరుణాచలేశ్వరుడు నువ్వు నాకు యజమానుడు. ఏంటది? నువ్వు నాకు యజమానుడు అంటే నువ్వే నన్ను రూల్ చేయి, నన్ను చూచు. అడిగకిచ్చడు నీదు అకళంకం ఒక నీదు అకళంకం ఒక కీర్తి హాని చేయక బ్రోహము అరుణాచల. ఒకవేళ నాకు ఏదైనా అవసరాలు ఉన్నాయనుకో, నా చేత అడిగించుకునివ్వకు. నా చేత బుద్ధుడి దగ్గర ఆడు చవితమ్ముడు ఉండేవాడు కూడా ఆనంద్ ఆడి పేరు. ఏంటి బుద్ధుడికి మంచినీళ్ళు కావాలని బుద్ధుడు నాకు మంచినీళ్ళు కావాలని చెప్పక్క ఆడికి తెలిసిపోయాను. ఇప్పుడు బుద్ధుడికి మంచినీళ్ళు కావాలనుకోండి, ఆనంద్ నాకు మంచినీళ్ళు కావాలని అడిగాడు కదా, నీకు మంచినీళ్ళు అవసరం ఇక్కడికి తెలిసిపోయింది ఎవరికి అంటే ఎక్స్ట్రీమ్ లవ్. లిమిట్ లెస్ అంటే శరీరం ఒకటే లోపల ఉరికే మనుషులు ఇద్దరుగా కనిపిస్తున్నారు కానీ శరీరం ఒకటే. మీకు దాహం వేసినప్పుడు మీకు తెలుస్తుందా లేదా? అలాగే వాడికి కూడా బుద్ధుడి శరీరానికి దాహం వేసినప్పుడు వీడికి తెలిసిపోయేది అంటే శరీరం ఒకటిగానే ఉండేది. అయితే నా అవసరాలు ఏంటో నా చేత అడిగించుకోకు. నా అవసరాలు అంటే అరుణాచలేశ్వరుడు నీకు తెలుస్తూ ఉంటుంది కదా, నీకు ఎవరు అవసరాలు ఏంటో నీకు బాగా తెలుసు. మాకు ఏది మంచో మాకంటే నీకు బాగా తెలుసు, అది నిజమే. మనం ఏదో తెలియ కోరుకుంటాం కానీ మనకు ఏది మంచిదో మనకంటే భగవంతుడికి ఎక్కువ తెలుసు అని తెలిసిన వాళ్ళు ధన్యులు. అని తెలిసిన వాళ్ళు మనకు ఏది మంచిదో మనకంటే భగవంతుడికి ఎక్కువ తెలుసు అని తెలిసి మనకు తెలియాలి కదా, తెలిసిన వాళ్ళు ధన్యులు. అందుచేత నువ్వు ఇక్కడ ఇక్కడ ఏమంటున్నాడంటే అంచేది నువ్వు అడుగకిచ్చుడు నీది, నీకు ప్రపంచంలో ఒక గౌరవం ఉంది, ప్రపంచంలో ఒక గౌరవం ఉంది. ఎవరు ఎవరి చేత అడిగించుకోకుండా ఇచ్చే స్వభావం నీదని టైం చూసుకుంటా ఉండండి. ముగించేద్దాం, ఆరింటికి లిట్టి చేయాలి, వచ్చిన పని అది మర్చిపోకూడదు. అలాగే భూమి మీదకి వచ్చిన మనం బ్రహ్మజ్ఞానం సంపాదించడానికి ఈ భూమి మీదకి వచ్చాం, ఆ పని మర్చిపోకూడదు. మీ పనులు మీరు చేసుకుంటున్నా వచ్చిన లిట్టి చేయాలి కదా, లిట్టి చేయాలి కదా. ఇప్పుడు ఆరు ఆరు గంటలకి ఆరు వస్తాం, ఆరు టైం వస్తుంది. కాల ప్రవాహం ఎవరి కోసం ఆగదు. నేను కాలరూపంలో ఉన్నాను. భగవంతుడు ఏం చెప్పాడు? మీరు కాలాన్ని గౌరవించండి, కాలాన్ని గౌరవిస్తే నన్ను గౌరవించినట్టే. టైం వేస్ట్ చేసుకోకండి, ఎనర్జీ వేస్ట్ చేసుకోకండి. మన ఇండియన్స్కి సరసంగా టైం సెన్స్ తక్కువ, అంటే టైం సెన్స్ తోటి ఉండండి. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ఉన్నాడు అడుగకిచ్చి నీకు ప్రపంచంలో గౌరవం ఉంది. ఎవరి చేత ఏమి అడిగించుకోకుండా ఎవరికి ఏది అవసరం ఇస్తామనే గౌరవం నీకు ఉంది. ఇప్పుడు నా విషయంలో నువ్వు అలా చేయమనుకో, నాకు నష్టం ఏంటి, నీ గౌరవానికే భంగం. ఇప్పుడు నా విషయంలో నువ్వు నాకు ఏది అవసరమో చూసుకుని ఇవ్వమనుకో, నాకు నష్టం ఏంటి, నీ గౌరవానికే భంగం, నీ గౌరవానికే భంగం. అందరి చేత అడిగించుకోకుండా ఇస్తున్నాడు, నా చేత అడిగించుకుని ఇస్తున్నాడు అనేటువంటి గౌరవం నువ్వే పొందుతావు. ఏంటిది, నాకు అసలు గౌరవం ఉంటే కదా పోవటానికి. నీకేదో గౌరవం ఉంది, నీకేదో గౌరవం, అది పోతుంది చివరికి. నా చేత నువ్వు అడిగించుకుని ఇవ్వకపోతే అహంకారానికి గౌరవం ఏంటండి? అహంకారానికి గౌరవం ఏంటో, అహంకారానికి గౌరవం ఉంటుంది నిజమా, అగౌరవం ఉంటుంది నిజమా? అహంకారానికి గౌరవం ఏంటండి అసలు? మరి అబద్ధానికి గౌరవం ఏంటంటే ఊరికి అది అలంకరించుకుంటుంది అన్నలాగా. ఏంటది అలంకరించుకుంటుంది అంచేత నాకు నష్టం ఏమి లేదు, నాకు నష్టం ఏమి లేదు, నీకే నష్టం. అందరి చేత అడిగించుకోకుండా ఇచ్చాడు కానీ రమణ మహర్షి చేత అడిగించుకుని ఇచ్చాడు అనేటువంటి గౌరవం నీకు పోతుంది. నీ గౌరవం నువ్వు కాపాడుకున్నావు. ఇప్పుడు నాకేమి నష్టం లేదు, నాకు ఇందులో పోయి ఏమి లేదు. ఏమి ఉంటే కదా ఏదైనా పోవడానికి. ఇప్పుడు గాజులు ఉన్న చెయ్యి, గాజులు లేని చెయ్యి దెబ్బలాడుకుంటుంది అనుకోండి. గాజులు లేని చెయ్యికి నష్టం ఏంటి, గాజులు ఉన్న చేతికి నష్టం. ఇప్పుడు నువ్వు నేను దెబ్బలాడుకుంటే నీకు నష్టం కానీ నాకు నష్టం. గాజులు ఉంటే కదా చేతులకి. నువ్వు గాజులు ఉన్న చెయ్యి, గాజులు లేని చెయ్యి దెబ్బలాడుకుంటానుకోండి, గాజులు లేని చెయ్యికి నష్టం ఏంటి? అసలు గాజు ఉంటే కదా పోవటానికి. ఒకవేళ నీతో దెబ్బలాడిచ్చినా నీకు నష్టం కానీ నాకేమి నష్టం లేదు, పోయేది లేదు. గాంధీ గారికి ఒకసారి పొరపాటు ఆలోచన వచ్చింది. ఎవరికి? కొంచెం మార్గం తప్పపోయాడు ఆయన, మహాత్ముడు అయ్యాక కూడా. మాయ చెప్పలేము, మాయ చెప్పలేము. అప్పుడు కస్తూరిబాయి ఏం చేసిందంటే, కస్తూరిబాయి చెప్తే ఎంత ఆయన ఆయన మరి అందరూ పూజిస్తున్నారు. ఆయన రాజా దగ్గర రహస్యంగా లెటర్ రాసింది. ఎవరు బా? ఎవరు బా? బా అంటే బా కస్తూరి బా పేరు. కస్తూరి బా అని అందరూ బా అని పిలుస్తారు. ఏంటది బా? ఆ బా ఎప్పుడైనా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండేది, మధ్య మధ్యలో తప్పులు మాట్లాడేది. రాజగోపాలాచారి అన్నాడు తప్పులు అనకుండా బా ఇంగ్లీష్ అనుకోడు. ఆవిడే ఇంగ్లీష్, ఆవిడకి ఇంగ్లీష్ రాదు కానీ మాట్లాడేసేది, మాట్లాడేస్తే ఇదేం ఇంగ్లీష్ అని ఒక రాజగోపాలాచారి, అది తప్పులు కాదేమయ్యా బా ఇంగ్లీష్. దానికి పేరు పెట్టాడు దానికి. ఏంటది బా? బా రాసింది వీడికెవరికి రాజాజీకి. వీడేలా తప్పుడు మార్గంతో తప్పుడు ఆలోచన వస్తుంది వీడికని. తప్పుడు ఆలోచన వస్తుందంటే సీక్రెట్ లెటర్ ఈ మధ్యన మనవడు బయట ఇచ్చాడు, దాని మీద గొడవలు వచ్చినాయి. ఇప్పుడు రాజగోపాలాచారి దాని మీద గాంధీకి లెటర్, అది మన ఇండియాలో ప్రకటన లేకుండా చేశారు, ఇంగ్లాండ్లో ప్రకటించాడు. ఆడ మనవడు రాశాడు, గాంధీ మనవడు. ఇటువంటి పుస్తకాలు నువ్వు ఎప్పుడైనా రాస్తే నేను జైల్లో పడేస్తామని మన ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు అండి. నాకు తప్పే అన్నాడు. ఆ లెటర్ కాన్ఫిడెన్షియల్ లెటర్. అది ఏంటది కాన్ఫిడెన్షియల్ లెటర్స్ బయట పెట్టకూడదు. అది ఆడు మనవడు ఇంగ్లాండ్, ఆ బుక్ మన ఇండియాలో ప్రకటించిన లేదని ప్రైమ్ మినిస్టర్. అప్పుడు రాజాజీ వాడికి లెటర్ రాశాడు. ఏమండి రాజాజీ, ఇప్పుడు మేము తప్పులు చేయొచ్చాం, నువ్వు మహాత్ముడు అంటున్నారు, నేనేమంటున్నారు కంచి చేను మేస్తే ఎలాగా? ఇప్పుడు చేను మీద మేయొచ్చాం, మేము గొర్రెలు మేకలు ఉన్నాయి కానీ కంచి మేయకూడదు కదా. ఇప్పుడు ఏదైనా తప్పుడు ఆలోచన వస్తే మాకు రావచ్చు కానీ నీకు రాకూడదు కదా. నేనేమంటున్నారు అందరూనే మహాత్ముడు అంటున్నారు. నీకు అసలు ఆలోచనలో కూడా నీకు ఆ చెడ్డ సంకల్పం అసలు యాక్షన్లో, ఇప్పుడు యాక్షన్లో లేదది కానీ నీకు చెడ్డ సంకల్పం వస్తుంది. ఏంటది నీకు మహాత్ముడు, నీకు ఆ చెడ్డ సంకల్పం వస్తే నువ్వు మహాత్ముడు ఎలా అనిపించుకుంటావు? నువ్వు మహాత్ముడు అనిపించు కాన్ఫిడెన్షియల్గా రాశాడు అది. ఇది మనవడు ప్రకటించాడు అది. అప్పుడు వాడు ఏమో అప్పుడు ఏమన్నాడంటే, అప్పుడు మళ్ళీ తిరిగి కృతజ్ఞతాపూర్వకంగా లెటర్ రాశాడు. ఎవరు? యూఆర్ కేపర్ ఆఫ్ మై కాన్షియస్నెస్. నేను రాంగ్ థింకింగ్లోకి వెళ్ళిన మాట నిజమే. నా బ్రెయిన్ రైట్ డైరెక్షన్లో పెట్టావు నువ్వు, నా బ్రెయిన్ మంచి డైరెక్షన్లో పెట్టావు, నాకు మంచి సలహాలు చెప్పావు. మిస్టర్ రాజాజీ ఈజ్ కేపర్ ఆఫ్ మై కాన్షియస్నెస్. అంటే నేను తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా, నాకు తప్పుడు ఆలోచన మాట నిజం, యాక్షన్ లేదు తప్పుడు ఆలోచన. కానీ తప్పుడు ఆలోచన కూడా రాకూడదు కదా, అది కూడా లోపల బలహీనత ఉన్నట్టే కదా. అంచేత ఇక్కడ రాజాజీ ఏమన్నాడంటే, నన్ను సరి చేసావు నువ్వు, నన్ను నువ్వు సరి చేసావు నువ్వు, నీ లెటర్ అందింది నాకు. యూఆర్ కేపర్ ఆఫ్ మై కాన్షియస్నెస్. కానీ సరోజన్ గారిని పెట్టకండి, మెడ్రాస్ ఫాక్స్ అన్నది. ఈజ్ మెడ్రాస్ ఫాక్స్ అంటే మెడ్రాస్ అని అక్కను. అంటే వాడు రాజగోపాలాచారి దగ్గర ప్రమాదం ఏంటంటే, మన హృదయంలో ఏముందో చూసేస్తాడో, హృదయంలో మనకు తెలియని వాడు. రాజగోపాలాచారి దగ్గర ప్రమాదం ఏంటంటే మన మనసులో ఏముందో లాగేస్తాడు, ఆడ మనసులో ఉందో మనకు తెలియని వాడు. అది కేపర్ ఆఫ్ మై కాన్షియస్నెస్ అంటే నీకు యాక్షన్ లేదనా, బ్రెయిన్లలో తలంపు వచ్చింది కదా, ఆ తలంపు కూడా ఎప్పుడైనా భగవంతుడికి సమాధానం చెప్పాలి. ఆ నీకు వచ్చిన తలంపు కూడా సమాధానం చెప్పాలి. ఇప్పుడు నిన్ను లోకం ప్రజలందరూ ఏమంటున్నారు? మహాత్ముడు అంటున్నారు. నువ్వు ఒకటి ఆలోచించు, నువ్వు తప్పు చేస్తే దేశం 40 కోట్ల మంది ప్రజలు తప్పు చేసినట్టే. నువ్వు పొరపాటు చేస్తావునుకో, అది నీకు ఒకటికే పరిమితం కాదు, దేశంలో 40 కోట్ల మంది ప్రజలు మేము తప్పు చేసామనే వాళ్ళు అనుకుంటారు. దేశం నీతోటి తాదాత్మ్యం పొందుతుంది, దేశం నీతోటి వన్నెస్ పెంచుతుంది. 3 పేజీలు రాశాడు, ఇక డీటెయిల్గా రాశాడు. ఎవడో రాజాజీ కరెక్ట్గా థింక్ చేస్తాడు ఏదైనా విషయం. నువ్వు ఇంకో 100 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో చెప్పగలడు. ఎంబీ కృష్ణరావు గారు అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశాడు ఆయన దగ్గర. ఒకసారి స్వయంగా ఎంబీ కృష్ణరావు గారు చెప్పారు నాకు, అది మంత్రి పదవి పోయాక. ఏంటి ఆంధ్ర రాష్ట్రం అంటున్నావు, 53లో గొడవది, నీకు ఆంధ్ర రాష్ట్రం వస్తే నీకు ఫ్యూచర్ ఉండదని చెప్పా అంటావు. అయితే ఆయన మనసులో ఏముందో మనకు తెలియనివ్వడం. ఇంకో 100 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో చూడగలడు. కానీ నిప్పమ్మ వాడు ఇప్పుడు గాంధీ కంటే పవిత్రుడు. గాంధీకి ఎమోషన్ ఉంది. ఎవరికి? గాంధీకి కొంచెం ఉద్రేకం ఉంది, వీడికి ఉద్రేకం లేదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే కొన్ని విషయాలు నమ్మరు. సెక్రటరియట్లో ఆయన చీఫ్ మినిస్టర్గా చేసినప్పుడు అక్కడ ఏదైనా గవర్నమెంట్ పని చేయాలనుకోండి గవర్నమెంట్ సిరాతో రాసేవాడు డ్రాఫ్ట్. ఇంటికాడ ఆయన ఎవరికైనా ఉత్తరం రాయాలనుకోండి ఇంటికాడ సిరా వేరు. ఇంటికాడి పన్ను అక్కడ పట్టుకెళ్ళడం, గవర్నమెంట్ పెన్ను ఎక్కడ తాడు, ఇంటికాడి పెన్ను ఆఫీస్ అక్కడ సెక్రటరియట్కి పట్టుకెళ్ళడం, సెక్రటరియట్లో ఉన్న పెన్ను ఇక్కడికి రాడు, ఇక్కడ పెన్ను చోటు ఇక్కడే రాస్తాడు, అక్కడ పెన్ను చోటు అక్కడే రాస్తాడు. దట్ ఈస్ రాజ్యాంగ. వైజర్ జనహాల్స్ మెడ్రాస్ నేను విన్నాను బీచ్లో మీటింగ్లో. మిస్టర్ ఆచార్య మిస్టర్ రాజాజీ నెహ్రూ అన్న మాటలు, మిస్టర్ రాజాజీ నాట్ ఓన్లీ ఓల్డర్ దాన్ బిట్ వైజర్ దాన్ ఆల్సో, నాట్ ఓన్లీ ఓల్డర్ బట్ ఇది వైజర్ దాన్ ఆల్సో. అంటే వాడు బాగా తర్వాత ఏం జరుగుతుందో 100 సంవత్సరాల తర్వాత చూస్తాడు. అంటే 100 సంవత్సరాలు 100 సంవత్సరాల తర్వాత జరిగేది ఇప్పుడు చూడగలడు. కానీ ఎమోషన్ గురవడం, మీరు ఏదైనా గౌక్యాన్ని విమర్శించినా తిట్టినా అంటే మన మీరు తిట్టారని ఆయన తిట్టాడు, మీరు చేసిన తప్ప నేను చేయటం ఎందుకంటాడు. మీరు విమర్శించారని తిరిగి సడన్గా మిమ్మల్ని విమర్శించడు ఏమంటారంటే మీరు పొరపాటు చేస్తున్నారని అనుకుంటున్నాను కదా, మీరు చేసిన పొరపాటు మళ్ళీ నేను ఎందుకు చేయాలని. మిస్టర్ రాజా ఈజ్ కేపర్ ఆఫ్ మై కాన్షియస్నెస్. అంటే నీకు మెంటల్ లెవెల్లో కూడా ఆ థాట్ రాకూడదు. అంటే 40 కోట్లు జనం, 40 కోట్లు జనం అంటే ఎన్ని కళ్ళు ఉంటాయి, 80 కోట్లు కళ్ళు ఉంటాయి, 80 కోట్ల కళ్ళు నీ వంక చూస్తున్నాయి, అది మర్చిపోకు. 40 మనిషికి ఎన్ని కళ్ళు ఉంటాయి, 2 కళ్ళు. 40 కోట్లు అంటే 80 కోట్ల కళ్ళు నీ వంక చూస్తున్నాయి, అది మర్చిపోకు నువ్వు. అంటే వాడికి అయిపోయింది, అది ఊడిపోయింది, ఆ రాంగ్ థాట్ ఊడిపోయింది వాడికి, అది వదిలేదు. ఇక్కడ మనం అక్షరమడమాల్లో ఉన్నాం. అంచేత ఇక్కడ ఏమంటున్నాడు, నా చేత ఒక్కడి చేత అందరి చేత ఎవరి చేత అడిగించుకోకుండా ఇచ్చావు, నా దగ్గరికి వచ్చేటప్పుడు అడిగించుకునివ్వకు అడగకుండానే ఇచ్చాయి. నాకు ఇచ్చేది ఏంటో, నా కోట ఏంటో, నా కూడా భౌతికంగా నా చేత అడిగించుకుని, నా చేత కూడా నువ్వు అడిగించకుండానే ఇయ్యి, నా చేత అడిగించుకుని కానీ ఇవ్వకపోతే నీ గౌరవానికే భంగం. నీ నాకు గౌరవం ఏంటి, నీ గౌరవానికే భంగం. ముగించేద్దాం, టైం అవుతుంది. ఇక్కడ లిట్టి చేయాలి కదా, ఇదంతా లిట్టి చేయాలి. ఇక్కడ ఉందమ్మా, ఓ సుఖ సముద్రము పొంగ వాంగ్మనంగుముల అడంగ ఓరక అమరమందు అరుణాచల. అంటే నువ్వు నాలో ఎలా ఉండాలంటే ముద్దులా ఉండకూడదు. నాలో ఉన్న శాంతి సముద్రం, నాలో ఉన్న సుఖ సముద్రం పొంగి సహస్రాలను ముంచేయాలి. ఏంటది నాలో ఉండి నువ్వేం చేయాలంటే, నీ ముక్కు వంకరని చెబితే సరిపోదు, ముక్కు సరి చేయాలి. ముక్కు వంకర ఇల్లురా అంటే సరిపోదు కదా, ముక్కు సరి చేయాలి. నాలో ఉన్న సముద్రం, నాలో ఉన్న సుఖ సముద్రం, శాంతి సముద్రం అంటే కృష్ణుడు చెప్పాడు గీతలో, ఏ సుఖాన్ని పొందిన తర్వాత, ఏ శాంతిని పొందిన తర్వాత దానికి సమానమైన సుఖం కానీ, దానికి సమానమైన శాంతి లేదు కానీ తెలుస్తుందో, నీకు తెలుస్తుంది అటువంటి సుఖం, అటువంటి సుఖం వైపుకి కళ్ళు తెరవ అర్జున అని. నువ్వు అటువంటి సుఖం వైపుకి అంటే నువ్వు ఆ సుఖం అనుభవిస్తే నీ మనసును కదలమంటే కదలదు. ఇప్పుడు ఆగమంటే అది ఆగటం లేదు. అప్పుడు ఆ సుఖం నీ అనుభవంలోకి వచ్చిన తర్వాత, ఆ శాంతి నీకు అనుభవంలోకి వచ్చాక నీ మనసును కదలమని అడిగితే అది కదలదు. దానికి నెస్థితి లేదు. సుఖ సముద్రము పొంగ, అది నా హృదయంలో ఉన్న సుఖ సముద్రం ఉంది, అది అది నిద్రపోతుంది, అదేంటి అణిగి ఉంది, అది పొంగాల నాకు. అది ఎప్పుడైతే పొంగిందో మనస్సు వాక్కు ఇంద్రియాలన్నీ అణిగిపోతాయి. ఏంటది మనస్సు అణిగిపోతుంది, వాక్కు అణిగిపోతుంది. ఇప్పుడు మీరు మనస్సు అనసడం కోసం ప్రాణాయామాలు చేస్తున్నారు, సత్సంగాలు చేస్తున్నారు, ఇంకేదో హోలీ బుక్స్ చదువుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఏది మనస్సు అణగటం కోసం, అదేం అక్కర్లేదు. ఈ హృదయంలో ఉన్న సుఖం పొంగినప్పుడు, శాంతి పొందినప్పుడు, సత్యం శివం ఆనందం ఏదేంటిది లోపనటంటే అది ఆనందం పొంగినప్పుడు, ఏదైతే సత్యమో, ఏదైతే సత్యమో అదే జ్ఞానం, ఏదైతే జ్ఞానమో అదే ఉండటం, ఏదైతే ఉండటమో అదే 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 ఆనందం. అంటే సత్యము శివం సుందరం ఇలా అన్ని చెప్తారు ఉపనిషత్తుల ఆటలో. ఉన్నది ఒకటే, ఆ సత్యమే ఆనందము, సత్యమే సుఖము, సత్యమే శాంతి. సత్యం అంటేనే అక్కడ ఉండటం అని. ఏంటది మీకు అందరికీ చనిపోవాలనుందా, ఉండాలనుందా? ఉండాలనుంది. ఆ ఉండటం అనేది మీకు ఇంకా అనుభవంలోకి రావటం రావటం లేదు. ఆ అనుభవంలోకి రావటానికే ఆయన దయ అవసరం మనకు. ఆయన దయ లేకుండా మన అంత మన తెలివితేటల వల్ల అది సాధించింది కాదు. ఆయన గ్రేస్ అవసరం, ఆయన గ్రేస్ అవసరం. రమణ మహర్షి గారు రహస్యం చెప్పారు, గ్రేస్ మనం అడుగుతాం ఎవరినే, మీరు అడగక్కర్లేదు. మీరు నడుస్తుంటే అది నడుస్తుంది గ్రేస్. మీరు కూర్చుంటే గ్రేస్ కూర్చుంటుంది, మీరు నిద్రపోతుంటే అది కూడా మీరు నిద్రను చూస్తూ ఉంటుంది, మీరు ఎక్కడైనా ఊరికెళ్తే మీకు కూడా వస్తూ ఉంటుంది, మీకు మీకు అనుగ్రహం మీకు కూడా వస్తుంది. మీరు ఎవరిని మీరు అనుగ్రహం మీకు కూడా వస్తుంది. మీరు నుంచుంటే నుంచుంటుంది, కూర్చుంటే కూర్చుంటుంది, నడిస్తే నడుస్తుంది. కానీ అది మీకు రివ్యూలు అవ్వదు, కానీ మీకు రివ్యూలు అవ్వదు. మీకు ఎప్పుడైతే రైప్నెస్, ఎప్పుడైతే ముగ్గారు మామిడి పండు ముగ్గిన వెంటనే చెట్టుని చెట్టు నుంచి ఎలా రాలిపోతుందో, అలాగే మీరు పక్వానికి వచ్చినప్పుడు, బాగా మెచ్యూరిటీకి వచ్చినప్పుడు మీకు కూడానే ఉంటుంది. అది మీకు కూడానే ఉంటుంది కదా, కానీ మీకు రివీల్ అవ్వదు. మీకు మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఒక క్షణం కూడా అది వెయిట్ చేయకుండా మీకు రివీల్ అవుతుంది. అది మీకు కడసారి జన్మ, అది మీకు కడసారి జన్మ. మళ్ళీ మీరు శవాలను మొయ్యక్కర్లేదు. ఇది ఫైనల్, దిస్ ఈజ్ ఫైనల్, దిస్ ఈజ్ అల్టిమేట్. ఇదేంటిది మీకు అర్థమైనా అర్థం కాకపోయినా, దిస్ ఈజ్ అల్టిమేట్, దిస్ ఈజ్ ఫైనల్, దిస్ ఈజ్ లాస్ట్ వర్డ్. అమెరికన్ ప్రొఫెసర్స్ కొంతమంది ఎకనమిక్ చెబుతున్నారనుకోండి, వాళ్ళు ఎలా చెప్తారంటే దిస్ ఈజ్ లాస్ట్ వర్డ్. ఇంకా మీరు అంద ప్రపంచంలో ఏ యూనివర్సిటీకి వెళ్ళినా దానికి తిరిగి ఉండకూడదు. తిరిగి ఉంటే వాళ్ళకి వాళ్ళ యొక్క నాలెడ్జ్ భంగం. దిస్ ఈజ్ ఫైనల్ వర్డ్. ఏమని చెప్తారంటే దిస్ ఈజ్ లాస్ట్ వర్డ్. అరుణాచలం ఇది ఫైనల్, ఇట్ ఇస్ అల్టిమేట్, ఇట్ ఇస్ నేకెడ్ ట్రూత్. లాస్ట్ వర్డ్ ఇందులో ఉన్నదంతా పొల్లే ఉన్నది అంత ఎస్సెన్స్. ఇదేంటది నేను చెప్పాను కదా, మాట శివుడి యొక్క మూడో నేత్రం ఈ రూపంలో వచ్చింది జ్ఞాన జ్ఞానగిరి. ఇదేంటది మూడో నేత్రం ఏంటది? జ్ఞానమే. ఆ జ్ఞానమే ఈ రూపంలో వచ్చింది. అది ముందు మీ దోషాలను మీ బుద్ధిలో అరుణాచలంలో మీరు ఐక్యం అవ్వటానికి ఏ బలహీనతలు ఉన్నాయో మీకు తెలియకపోయినా దానికి తెలుస్తూ ఉంటుంది. ఆ బలహీనతలను కాల్చి బూడిచ్చేస్తుంది వాడు, కాల్చి బూడిచ్చేస్తాడు. తర్వాత వాడి మీద ప్రేమ మీకు కలగదు. ఈ శుద్ధలకు కలుగుతుందా? ఈ ముద్దులకు కలుగుతుంది. ఈ ముద్దులు గోళ్ళకైనా చదివి వస్తున్నాం కానీ మనకు రాదు కదా, మనకి కలుగుతుందా? ఆయన మీద ప్రేమ కలుగుతుందా? ఆయన మీద ప్రేమ కలిగేటట్టు ఆయనే చేసుకుంటాడు. మనకెక్కడ కలుగుతుంది? మనం బుద్ధి తక్కువ వాళ్ళం. మనం ఏమళ్ళం? బుద్ధి తక్కువ, అసలు బుద్ధి లేదని అనకూడదులండి. బుద్ధి తక్కువ వాళ్ళం, బుద్ధి తక్కువ వాళ్ళం కంటే ఆయన మీద ప్రేమ మనకెక్కడ కలుగుతుంది? కలగదు. ఆయన మీద ప్రేమ కలిగేటట్టు ఆయనే చేసుకుంటాడు. మళ్ళీ ఆయన అనుగ్రహిస్తాడు. ఏంటది? ఆయన అనుగ్రహిస్తాడు. మళ్ళీ మనకేదో సాధన చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. సాధన కూడా ఆయనే చేస్తాడు. సాధన కూడా ఆయన. మనం ఎంత వాళ్ళం, ఏం సాధన చేస్తాం మనం? మనం సాధన చేయడానికి ఆయనే సాధన చేసి మనం సాధన చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఆయనే సాధన చేస్తాడు, మనం సాధన చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మన మనసుకి. అంచేది మీకు అరుణాచలంలో గొప్ప రహస్యం ఏంటంటే, మీకు పెద్ద సఫరింగ్ లేకుండా. మీకేంటది? సఫరింగ్ లేకుండా. ఒకవేళ సఫరింగ్ ఉన్నా మీకు తెలియకుండా మత్తు పెట్టి ఇంజక్షన్ చేసినప్పుడు, మత్తు ఇంజక్షన్ చేసినప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు బాధ ఉండదు. మీకు బాధ తెలియకుండా ఉండటం కోసమే వాడు మత్తు ఇంజక్షన్ పెడతాడు. అలాగే మనకు మత్తు పెట్టి సఫరింగ్ తెలియకుండా మన గమ్యానికి వచ్చే వరకు గమ్యానికి వచ్చామని తెలియకుండా ఆ రకంగా మిమ్మల్ని డెస్టినేషన్కి తీసుకెళ్తాడు. అంటే సఫరింగ్ సాధన పేరు మీద మీకు అరుణాచలేశ్వరుడు ఎక్కువ సఫరింగ్కు గురి చేయడు. మడుగు పడుకుపోతున్న జ్ఞాన మార్గాన్ని ఆవిష్కరించడానికి వచ్చిన అవతారం ఇది. అంచేత ఆయనేమో గిరి రూపంలో ఉన్నాడు, రమణుడు గురు రూపంలో ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఆయన రమణుడు ఎలా ఉన్నాడు? గురికి రూపాల చేత కానీ ఉన్న పదార్థం ఒకటే. టైం అవుతుంది, లిట్టొచ్చి లిట్టి 5:30 అయిపోతుంది. అప్పుడే మనం వచ్చిన పని మర్చిపోకూడదు. అంటే దీపదర్శనం, ఆ మహాదీపం, ఆ మహాదీపం ముందు లిట్టాయికి అక్కడ దీపం వెలిగిస్తారు వెంకటపతి రాజు గారు. అంటే దీపదర్శనం చేసి మీ జీవితాలు ధన్యం అవుతాయని, మీ జీవితాలన్నీ కూడా ఎటనట్టి వైపుకు, జ్ఞానం వైపు, సెల్ఫ్ నాలెడ్జ్, ఆత్మవిద్య. అంటే ఇంతవరకు మనం పొట్టెళ్ళే విద్యలు నేర్చుకున్నాం. మనం ఏంటది? పొట్టెళ్ళే విద్యలన్నీ నేర్చుకున్నాం. ఈ అరుణాచలేశ్వరుడు మనకు ఆత్మవిద్య నేర్పుతున్నాడు. ఇప్పుడు ఏంటది? ఆత్మవిద్య నేర్పుతున్నాడు. ఆ మహాదీపం దర్శిస్తే ఆత్మదీపం వైపుగా, ఆత్మజ్ఞానం వైపుగా మన మనస్సు మళ్లీ అవకాశం ఉంది. అంటే దీపాన్ని దర్శించి అందరూ ధన్యులు అవ్వాలని మేము ఆశిస్తున్నాను. మీ అందరి దగ్గర సెలవు.
అది నరకు ఎడముగా దుని నిమిరే.